ఈ కడ యుమా వద్ద మందిరమునకు తిరిగి మరలా వచ్చుటకు ఈ ఆహ్వానాన్ని పొందుకోవటం ఒక గొప్ప భాగ్యమై ఉన్నది. పోయినసారి ఇక్కడ మనము ఒక అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాము, మరియు తర్వాత నేను తిరిగి వస్తానని గ్రహించినప్పుడు అది నాకు ఎంతో మంచి అనుభూతిని ఇచ్చినది. ఈ సాక్ష్యాలను వినటం మరియు ప్రజల యొద్ద నుండి ఈ మంచి మాటలు వినటం ఒక విధంగా మిమ్మల్ని కొద్దిగా ప్రోత్సహిస్తుంది. లాస్ వేగాస్ నుండి వచ్చిన సహోదరుడు అక్కడ మందిరం వద్ద ఒక కూటము కావాలని కోరుతున్నాడని, కూటము ముగిసిన వెంటనే తనను కలవమని బిల్లీ నాతో చెప్పాడు. జనవరిలోనే ఫినిక్స్ కూటమునకు ముందు మేము లాస్ వేగాస్ కు వెళ్లడానికి మా కొరకు సమయం కలదని అతడు చెప్పుచున్నాడు. చూడండి, మరియు మేము ఎల్లప్పుడూ అక్కడికి వెళ్లాలని అనుకునేవారము. చాలా కాలం క్రితం సహోదరుడు ఆర్ట్ విల్సన్ అక్కడ ఉండేవాడని నేను అనుకుంటున్నాను, లేదా అతడు ఇంకనూ అక్కడే ఉండి ఉండవచ్చును. మరియు అతడు నన్ను అక్కడికి రమ్మని అడిగాడు. అతడు మరియు సహోదరు విల్సన్ అడిగారు. నాకు ఆ అవకాశం రాలేదు, కావున బహుశా నేను వెళ్లగల సమయం ఇది కావచ్చును. మీరొకసారి బిల్లీ పాల్ లేదా సహోదరుడు రాయ్ రాబర్ట్స్ ను కలవండి, అతను ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. సహోదరుడు రాయ్ వచ్చి ఉన్నాడని ఎవరో చెప్పారు. సహోదరుడు పెర్రీ, లీ లేదా వారిలో ఎవరైనా గాని వారు మీకు చెప్పగలరు. ఇంత క్రితమే మేము రావడానికి తారీఖులు నిర్ణయించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నేను ఇక్కడ చాలా మంది దైవ సేవకులను చూశాను. నా సహోదరులను కలుసుకున్నందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. మీతో కలిసి ఇంటికి వచ్చేందుకు నాకు సమయం ఉంటే బాగుండునని కోరుచున్నాను. ఎందుకనగా దేశంలోనే అత్యంత మంచి వంటవాడిని మీరు కలిగి ఉన్నారని నాకు తెలుసు. అదెంతో మంచిది. మరియు ఇప్పుడు సహోదరుడు పెర్రీపై నిజంగా ఈ రాత్రి అతనిపై రెండు ఉన్నవి. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా రెండు అభియోగములు ఉన్నవి. వాటిలో ఒకటి బయట అక్కడ మైక్రోఫోన్ను ఆపివేయడమై ఉన్నది. అప్పుడు సహోదరుడు పెర్రీ, దానికై నీవు దోషిగా ఎంచబడ్డావు. నీవు నిజంగా దోషివని నేను అనుకోవడం లేదు, అయితే ఎవరో మాట్లాడబోచున్నప్పుడై ఉన్నది. అది నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. మరియు అటు తర్వాత మరలా అతడు అక్కడికి వెళ్లి మరియు మాట్లాడుచున్నాడు. అతడు అన్నాడు, హే సహోదరుడు కాలిన్స్ కు లేదా వారిలో కొందరికి చెప్పుచున్నాడు. ఇట్లన్నాడు, సాయంకాలపు భోజనం బాగుంది కానీ ఇట్లన్నాడు, నేను మీకు చెప్తున్నాను కదా. ఇట్లన్నాడు, అతడు స్పెయిన్ లేదా అటువంటి ఏదో ఒక ప్రదేశం నుండి వచ్చి ఉంటాడు, లేదా ఒక మెక్సికో వాడై ఉంటాడు. నేను రుచి చూచిన వాటన్నిటిలో ఇదే అత్యంత కారంగా ఉన్నది. ఆ విధంగా చెప్పుచు మరి ఆ వంట చేసిన వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. అందుకతడు ఇట్లన్నాడు, నేనే ఆ వంటవాడిని. టెక్సాస్ అంటే అది. కొంత సమయం తర్వాత ఇక్కడ ఆరిజోనాలో అతడు మనతో పాటు ఉన్నట్లయితే మనం అతన్ని సరిదిద్దుతాం. మనం చేయమా? నిజంగా ఇక్కడ ఉన్నందుకు మంచిగా ఉన్నది. మరియు అవి తమాషాలుగా కాదు గాని కొంచెం చమత్కారంగా ఉన్నవని నేను అనుకుంటున్నాను. మరి ప్రభు తానే చమత్కారాన్ని కలిగి ఉన్నాడు. మీకు తెలుసా, ఆయన ఇట్లన్నాడు, హేరోదు వెళ్లి ఆ నక్కతో చెప్పండి, చూడండి నేడు నేను దయ్యములను వెళ్లగొట్టుదును, రేపు నేను పూర్ణ సిద్ధి పొందేదను. కావున ఆయనే చమత్కారమును కలిగి ఉన్నాడు. సరే, అప్పుడప్పుడు అట్లుండటం అది మనకు హాని చేస్తుందని నేను అనుకోవడం లేదు. మరియు ఇప్పుడు కొంచెం ఆలస్యమైనది. మరియు సాధారణంగా నేను దాదాపు 4 గంటలు ప్రసంగిస్తాను. కాబట్టి ఇది ఇక్కడ మందిరములకు సంబంధించిన సహోదరుడు మరియు సహోదరి యొక్క మర్యాదను ఎరిగి ఉండి ఈ రాత్రి మనము దానిని చాలా వరకు తగ్గించుతాం. మరియు ఇందాకే నేను టెర్రీతో చెప్పాను. నేను అన్నాను, అతడు ఇట్లన్నాడు, ఏంటి 2 గంటల టేపు పెట్టనా? నేనిట్లు చెప్పాను, వద్దు టెర్రీ, ఇది ఒక సమావేశపు విందై ఉన్నది. ఇంకా నేనిట్లన్నాను, కేవలం 30 లేక 40 నిమిషాలు ఏదో ఒక దాని గురించి ప్రజలతో మాట్లాడతాను. అది నేను దీనిని ఎరిగి ఉండి కూడా ప్రతిసారి నేను ప్రయత్నిస్తుంటాను. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు నేను ఒక కుర్ర బోధకుడను గనక ప్రజలు నేను చెప్పేది వినడానికి వస్తుండేవారు. కేవలం ఒక యవనస్తుడను, ఒక కుర్రవాడనై ఉన్నాను. మరియు వారిట్లనేవారు, సరే బిల్లీ బ్రెన్హామ్ మీకు తెలుసు కదా, కేవలం ఒక చిన్న పిల్లవాడు, ఎన్నడూ పాఠశాలకు వెళ్లలేదు మరియు ఏ విద్యా లేదు. మరియు వారు నా యొక్క ముక్కముక్కల మాటలను నా కెంటకి ఆంగ్లమును వినుటకు వచ్చేవారు. మరియు కావున వారు నా యొక్క తాకుట మరియు కాలేదు మరియు పూర్తిగా మరియు మోసుకుని పోవుటలను వినుటకు వచ్చేవారు. ఎలాగంటే ఈ మధ్యనే ఇక్కడ జరిగిన ఒక కూటములో వారిట్లన్నారు, మనమంతా లేచి నిలబడి మరియు జాతీయ గీతం పాడుదాం. నేను లేచి నిలబడి మరియు ఇట్లన్నాను, దూరాన ఉన్న నా పురాతన కెంటకీ గృహము కొరకు నాకు తెలిసిన ఒకే ఒక్క దేశం అది మాత్రమే. కావున నా వరకైతే అదే జాతీయ గీతం. కావున ఇప్పుడు మీరు పెద్దవారైన తర్వాత మాత్రం ఇంకేమిటి, మీరు వచ్చినప్పుడు మీరు దానికంటే ఎక్కువైనదేదో కలిగి ఉండవలసి ఉన్నది. చూశారా, పౌలు ఇట్లు చెప్పాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని మరియు పిల్లవాని వలె తలంచితిని. మీరు ఒక చిన్న పిల్లవాని వలె ప్రవర్తిస్తారు. అయితే మీరు పెద్దవారగుచున్న కొద్దీ అప్పుడు మీరు మీ మొదటి కొన్ని అడుగులు వేయడం నుండి ప్రారంభించి మరియు తడబడి మరియు కింద పడతారు మరియు లేచి మరియు మరలా దానిని ప్రయత్నిస్తారు. పిదప మీరు కొంతకాలం తర్వాత మీరు తిన్నగా నడవగలుగుతారు. మరియు సిలువ సైనికులుగా మనం చేయవలసినది అదే అయి ఉన్నది. ఒక తిన్నని దారిలో, అనగా నేరుగా ఆ రాజమార్గము నుండి మహిమలోనికి నడిచే సమయము ఇప్పుడే అయి ఉన్నది. మనము ఈ ప్రపంచ చరిత్ర యొక్క ముగింపు ఘటనలలో జీవిస్తున్నామని నేను నమ్ముచున్నాను. ప్రభు యొక్క రాకడ బహుశా మనం అనుకునే దానికంటే చాలా సమీపంగా ఉన్నదని నేను నిజంగా నమ్ముచున్నాను. కావున ఇప్పుడు మీ సమయములో కేవలం 30 నిమిషాల పాటు లేదా ఆ విధంగా కొంతసేపు నేను ఒక పాఠ్యాంశంగా ఉపయోగించే ఒక లేఖనం వైపు మీ ఏకాగ్రతను నిలుపవలనని నేను కోరుచున్నాను. మరియు ఇక్కడ మరికొన్నిటిని చూపిస్తాను. గడిచిన దినమున ఇంటి వద్ద కూర్చొని ఈ తలంపును గురించి నేను ఆలోచిస్తున్నాను. పిదప, నేను ఇట్లనుకున్నాను, సరే, ఈ లేఖనమంతటి నుండి మాట్లాడడం గురించి నాకు తెలియదు. ఈ రాత్రి మనము కలిగిండునట్టి ఈ చిన్న కూటముల కొరకు నేను కేవలం దానిలో కొద్ది భాగాన్ని తీసుకుంటాను. మీరు కీర్తనలను తీస్తుండగా నేను ఒక విషయమును చెప్పాలనుకుంటున్నాను. 27వ కీర్తన మొదటి 5 వచనాలు చదవాలని నేను కోరుచున్నాను. ఈ వ్యాపారవేత్తలకు చెందిన సంపూర్ణ సువార్త వ్యాపారవేత్తల మందిరముల గురించి నేను దీనిని చెప్పాలనుకుంటున్నాను. నా సహోదరుడు పెర్రి ఆ పుస్తకాలు మరియు మొదలైన వాటి గురించి మరియు వారు కలిగి ఉన్న క్రొత్త పుస్తకాలను గురించి మాట్లాడుచున్నాను. ఇక్కడ ఫినిక్స్ వద్ద ఆ సమావేశములలో ఒక దానిలో అయ్యలారా ఎంత వేలైనది అను దాని గురించి బోధించి మరియు టేపు చేసినది ఎంతమందికి జ్ఞాపకమున్నది మీరు చూడండి. అది ఆ పుస్తకము యొక్క ఆరంభమై ఉన్నది. ఇప్పుడు ఏదో ఒకటి మనల్ని సమీపించకుండా ఉండలేనంతగా ఈ గడియ కొరకు వ్రాయబడిన దేవుని వాక్యం యొక్క సహజాతీతమైన నిర్ధారణ ఎంతగానో ఉండియున్నది. మనము కేవలం అది ఎంతో వాస్తవంగా ఉన్నది. ఈ విషయాలు మీకు వాస్తవంగా ఏమి సంభవించుచున్నదో కేవలం దానిని మీకు తెలియజేస్తే చాలు, అది మిమ్మల్ని స్తంభింపజేస్తుంది. బహుశా మీలో చాలా మంది అపరిచితులు ఈ మనుషులు లేచి మరియు ఈ విషయాలు చెప్పుటను ఈ గడియ యొక్క ఒక వర్తమానము మరియు మొదలైన వాటిని గురించి చెప్పుటను వినుచుండవచ్చును. వారేమి చెప్పుచున్నారంటే దేవుడు తాను చేస్తానని వాగ్దానం చేసినట్టి ఈ గడియ యొక్క ఆయన వాగ్దానము గురించి అయినది మరియు ఆయన ఏమి చేస్తాడని చెప్పాడో సరిగ్గా దానిని అదే పద్ధతిలో ఆయన లేఖనానుసారంగా నిర్ధారించుటను మనం చూస్తున్నాము. ముందుగా చెప్పబడినవి ప్రతిసారి సరిగ్గా అట్లే పరిపూర్ణంగా జరుగుచున్నవి. ఎందుకనగా దానిని చెప్పుచున్నది దేవుడే. ఒక మనుష్యుడు అతడెవరన్నది నేను లెక్క చేయను గాని అతడు అటువంటి ఒక విషయమును ఊహించి చెప్పడానికి ప్రయత్నిస్తే 10 మిలియన్లలో ఒక్క అవకాశం ఉన్నది. ఒక ఫలానా విషయము జరుగునని, అది ఒక ఫలానా స్థలములో జరుగునని ఒక మనుషుడు మీతో చెప్పిన ఎడల 10 మిలియన్లలో ఒక్క అవకాశం ఉన్నది. మరియు పిదప, అది జరగబోయే స్థలము 100 మిలియన్లలో ఒక్క అవకాశం ఉంటుంది. మరియు పిదప, అది జరగబోయే సమయము, ఆ వివరాలు అలా పెరుగుతూ పోతాయి మరియు అది జరిగే విధానము, అది ఏమి జరుగుతుంది మరియు మొదలగున్నవి. అది ఒక అంచనాకు మించిన విషయమై ఉన్నది. ప్రతిసారి అది అంత ఖచ్చితంగా జరుగుటను మనం చూస్తున్నప్పుడు అప్పుడు అది దేవుడే. మరియు తర్వాత మనము లేఖనాలలో తీస్తాము. అది మనకు తెలియనిదిగా అనిపించవచ్చును, కానీ కనీసం ఎక్కడ చూడాలో కూడా ఎరగకుండానే మనము నేరుగా లేఖనాలలో తిరుపుతాము మరియు పరిశుద్ధాత్మ బయటకు తెచ్చి మరియు ఆ వాక్యమంతటిని ఏకం చేస్తాడు. సరిగ్గా మనము జీవించుచున్న గడియను మనకు చూపించుటకు అక్కడ ఆ దృశ్యాన్ని కలగజేస్తాడు. మనము కాలములు మార్చున్నాము. మనము ఒక మలుపు వద్ద ఉన్నాము. ఎవరైనా ఒక మలుపును త్రిప్పినప్పుడు, ఒక తాపిమేస్త్రి ఒక మలుపు త్రిప్పినప్పుడు అది సులువుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సరిగ్గా ఒకే వరుసలో ఇటుకలు పేర్చడంతో ప్రారంభమవుతుంది. ఒక ఫలానా సంఘశాఖ ప్రారంభమై మరియు ఆ వరుసలో వెళ్తూ ఉంటుంది. అది సరియే. కానీ ఎక్కడైతే మీరు ఈ వేరొక వైపునకు త్రిప్పవలసి ఉన్నదో అటువంటి మలుపుల వద్దకు వచ్చినప్పుడు విషయం ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఒక గోడను కట్టుటలేదు, ఆయన ఒక ఇంటిని కట్టుచున్నాడు చూడండి. మరియు ఇక్కడ బైబిల్ గ్రంథములో ఆయన ముందుగానే చెప్పినటువంటి అనేక వంపులు మరియు మలుపులు ఉన్నాయి. మరియు ఆ మలుపుల విషయమైతే ఒక మలుపు త్రిపుటకు ఎవరైనా ప్రయత్నించగలరు, అయితే అది నమూనా ప్రకారంగా ఉండవలసి ఉన్నది. అది ఆ విధంగా లేనట్లయితే అది మరలా పడద్రోయబడవలసి ఉంటుంది. కాబట్టి మేము ఆయన మంచితనమునకు మరియు మీతో కలిగి ఉన్న సహవాసమునకు మరియు ఈ వ్యాపారవేత్తల ద్వారా ప్రభు మాకు అనుగ్రహించిన తెరవబడిన ద్వారముల కొరకు మేము దేవుడిని స్తుతించుచున్నాము. నేను నమ్మడం లేదని, సంఘశాఖలలోనున్న ప్రజలను నేను నమ్ముతానని నేనెల్లప్పుడూ చెప్తుంటాను. అయితే సంఘశాఖలను హెచ్చరించుటకు నాకంత సమయం లేదు. ఎందుకనగా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ కంచెను నిర్మించుకుంటారు మరియు సరిగ్గా అది సహోదరుడు డేవిడ్ అని నేను నమ్ముచున్నాను. తాను కొన్ని బాతులను పెంచుచుండగా మరియు ఆ వరద రావడం గురించి అతను చెప్తుండే ఒక చిన్న విషయం వలె ఉన్నది. మరియు ప్రతి బాతు మీకు తెలుసా, అవి ఒకదానితో ఒకటి సహవాసం చేయగోరుచున్నది మరియు అవి అట్లు చేయలేకపోయినవి. ఎందుకనగా అవన్నీ కంచవేయబడి ఉన్నవి. అయితే ఆ నీళ్లు బాగా అధికమైనప్పుడు అది ఆ బాతులను ఆ బాతుల దొడ్డు నుండి బయటకు తేలజేసినది. కావున దానిని చేయవలసిన విధానము అదేనని నేను తలంచుచున్నాను. అదేమనగా నీళ్లు పైకి వచ్చుచున్నది చూడండి, మరియు మనము కంచె నుండి బయటకు వచ్చి మరియు ఒకరితో ఒకరము సహవాసము చేయగలం. మీకు తెలుసా, మన హృదయాలలో క్రీస్తు యొక్క నిజమైన ప్రేమను కలిగి ఉండగలము. మరియు ఈ సంపూర్ణ సువార్త వ్యాపారవేత్తలు నాకు ఎడారిలో ఒక నీటి చలమల వలె ఉన్నారు. ఎందుకనగా అనేక సార్లు నాకు తెలిసి నేను కలిసిన ప్రతి సంఘశాఖలో సహోదరులను, మంచి సహోదరులను నేను కలిగి ఉన్నాను. ప్రెస్బిటేరియన్లను, లూథరన్లను, బ్యాప్టిస్టు వారు, పెంతుకోస్తులు, అన్ని విధములైన పెంతుకోస్తులు, చర్చ్ ఆఫ్ గాడ్ వారు మరియు నాజరీన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు ఉన్నారు. ప్రతి చోట మంచి సహోదరులు ఉన్నారు. అయితే చాలాసార్లు వారు వారి సమాజములలో నన్ను ఆహ్వానించలేరు. ఎందుకనగా చూడండి, వారు దానిని నమ్మరని కాదు, కానీ చూడండి అది వారిని వారి సంఘశాఖ నుండి వేరు చేస్తుంది. మరియు మీరు దానిని చేసినప్పుడు అవును అది దానిని చేస్తుంది. ఇక్కడే కొంచెం కాలం క్రితం ఒక మెథడిస్టు సహోదరుడు నా యొద్దకు వచ్చాడు. అతని పేరు నేను చెప్పను, ఒక మంచి మనిషి. అతడు దైవిక స్వస్థత మీద సిద్ధాంత విషయాలు వ్రాస్తున్నాడు, మరియు అతడు కొద్దిగా నాతో మాట్లాడాలని నా యొద్దకు వచ్చాడు. మేము కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నాము. అతడు అన్నాడు, నీకు వ్యతిరేకంగా మేము కలిగిన్న ఒకే ఒక్కటి ఏదనగా నీవు ఎల్లప్పుడూ ఆ పెంతుకొస్తు వారితో తిరుగుతుంటావు. నేనిట్లన్నాను, అలాగైతే మెథడిస్టు సంఘమును దానికి స్పాన్సర్ చేయనివ్వండి, నేను వస్తాను. అది భిన్నంగా ఉంది, చూశారా. అతడు అన్నాడు, సరే అయితే నేను మెథడిస్టు సంఘాన్ని కాదు, నేను కేవలం వారికి చెందినవాడను. నేనన్నాను, అంతే చూశావా, వారు మాత్రమే, పెంతకోస్తు వారు మాత్రమే తమ ద్వారమును తెరుచుతున్నారు. చూశావా, వారి యొద్దకు మాత్రమే నేను వెళ్లగలను. మరియు ఎందరైతే ద్వారము తెరుస్తారో ఇంకేంటి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం వలనే ఉన్నది. ఇట్లు చెప్పబడినది, నేను ద్వారమునొద్ద నిలబడి మరియు తట్టుచున్నాను. ఎవడైనా నువ్వు తలుపు తీసినేడలా నేను లోపలికి వచ్చి మరియు భోజనము చేయుదును. మరియు అది యేసే, అది క్రీస్తే అని మనందరికీ తెలుసు. మరియు ఆయన వాక్యమై ఉన్నాడు, అది వాస్తవం, ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు అందును బట్టి సంపూర్ణ సువార్త వ్యాపారవేత్తలు మనము కూడి వచ్చుటకు ఒక నీటి చలమల వలె ఉన్నారు. ఏ సంఘాలు దానికి ఆర్థిక సహకారాన్ని అందించడం లేదు. వారందరూ కలిసికట్టుగా ఆయా సంఘములలో నుండి వచ్చిన వ్యక్తులు. మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చోట నుండి మనమంతా కూడి వచ్చి మరియు సహవాసము చేయుచున్నాము. మరియు ప్రపంచమంతటా సంపూర్ణ సువార్త వ్యాపారవేత్తల యొక్క అనేక అనేక అనేకమైన మందిరములను స్థాపించడానికి నేను సహాయం చేశాను. నాకివ్వబడిన ఆ అవకాశమును బట్టి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. అందులో ఆ వ్యాపారవేత్తలే దానిని స్పాన్సర్ చేస్తారు. మిగత సంఘాలన్నీ వారు ఎలాగైనా రావాలనుకుంటారు. అయితే ఎవరినైనా వారి సంఘము నుండి లాగుటకు నేను ఎన్నడూ ప్రయత్నించగోరను. సరిగ్గా మీ సంఘములోనే నిలిచి ఉండండి, మరియు ఆ వెలుగును వెదజల్లండి. చూశారా, ఒక నిజమైన క్రైస్తవునిగా ఉండండి. మీ సంఘ కాపరి మిమ్మల్ని అభినందిస్తాడు. ఒక నిజమైన, నమ్మకమైన, అసలైన భక్తుడిని, అటువంటి ఒక వ్యక్తిని దేవుని అందు నమ్మికయించే ఏ మనుషుడైనా అభినందిస్తాడు. అవును, ఇప్పుడు ఈ అవకాశమునకై ఇక్కడున్న సహోదరునికి, అతని భార్యకు మరియు ఈ మందిరపు వారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరియు ఈ మందిరము అభివృద్ధి చెందునుగాక, దేవుని ఆశీర్వాదములు దీనిపై నిలిచి ఉండునుగాక. మరియు ప్రభు యొక్క రాకడకు ముందు వందల కొలది ప్రజలను రక్షించుటకు దేవుని యొక్క హస్తములలో ఇది ఒక సాధనముగా ఉండునుగాక. మరియు ఇక్కడున్న మిగతా మందిరములన్నీ లేదా మందిరముల నుండి ప్రతినిధులుగా వచ్చిన మీరు అట్లుందురుగాక. కీర్తనల గ్రంథములో ఇప్పుడు నిజంగా ఒక వింతైన అంశముపై ఈ రాత్రి కొద్దిసేపు నేను మాట్లాడగోర్చున్నాను. నేను ఇక్కడ కొన్ని లేఖనములను వ్రాసుకుని ఉంచాను, మరియు బహుశా ఈ రాత్రి నేను వేరొక దానిపై మాట్లాడతానని నేను అనుకున్నాను. అయితే సమయం గడిచిపోవటం చూశాను, అసలు నేనంతసేపు ఉండగోరలేదు. కాబట్టి నేను దీనిని తీసి మరియు ఇంకొక లేఖనమును తీసుకున్నాను, మరియు ఎత్తబడుట అను పాఠ్యాంశముపై నేను మాట్లాడగోర్చున్నాను. చూశారా, ఇప్పుడు ఒక ఎత్తబడుట అనేది జరుగునని మనము నమ్ముచున్నాము. క్రైస్తవులందరూ దానిని నమ్ముతారు. బైబిల్ గ్రంథమును చదివేవారు ఒక ఎత్తబడుట జరుగునని నమ్ముతారు. మరియు ఇప్పుడు కొంచెం నేపథ్యం కొరకు చదవటానికి మనము 25వ కీర్తనను చదువుదాము. నన్ను క్షమించండి, 27వ కీర్తన 1 నుండి 5 వచనాలు. యెహోవా నాకు వెలుగును, రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రుట్టిల్లుతూ కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినా కూడా నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో అవసరత కలిగి ఉండుటకు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించగోర్చున్నాను. ఆపత్కాలమున ఆయన ఆ పర్ణశాలలో నన్ను దాచును, మరియు తన గుడారము మాటున ఆయన నన్ను దాచును. ఆయన నన్ను ఒక బండపైన ఎక్కించును. ఆ చదవబడిన ఆయన యొక్క వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదములను జతచేయునుగాక. ఇప్పుడు ఈ దినమున ఈ పాఠ్యాంశముపై మాట్లాడుచుండగా, మరియు ఇప్పుడు నేను తీసుకునే ఆ మార్గములతో మీలో కొందరు విభేదించవచ్చును. అయితే సంఘమునకు ఒక ఎత్తబోట ఉంటుందని, బైబిల్ గ్రంథం బోధిస్తుందని ఇక్కడున్న వారు ఎంతమంది నమ్ముతున్నారు? అవునయ్యా, అది నిజం. ఖచ్చితంగా సంఘము కొనిపోబడుట అనేది ఉన్నది. నీవు ఒక మెథడిస్టువైనా, బ్యాప్టిస్టువైనా, ప్రెస్బిటేరియన్వైనా, లేక నీవు ఎవరివైనా, పెంతుకోస్తు వాడవైనా, ఒక కొనిపోబడటం అనేది ఉంటుంది. మరియు నేను ఇట్లా అనుకుంటాను, మాట్లాడేటప్పుడు కేవలం ప్రజలను సంతోష పెడుతుందని, నేను తలంచే ఏదో ఒక దానిని చెప్పేందుకు ఇక్కడికి రావడానికి నేను ప్రయత్నించను. దాని విషయమై నేనెన్నడూ అపరాధ భావాన్ని కలిగిలేను. నేను ఇక్కడికి వచ్చి మరియు నేను ఏమి చెప్పుటకు నడిపించబడ్డానో, ఏది మీకు సహాయకరంగా ఉంటుందని నేను అనుకుంటానో దానినే చెప్పగోరుతాను. మీరు ఒక క్రైస్తవుడైతే దేవునితో మీ అనుభవాన్ని ముందుకు కొనసాగించేటటువంటి ఒక విషయాన్ని చెప్పగోరుతాను. మరియు మీరు ఒక క్రైస్తవుడు కానట్లయితే, మీరు ఒక క్రైస్తవునిగా మారేటట్లు మిమ్మల్ని గూర్చి మీరు సిగ్గుపడే విషయాన్ని చెప్పగోరుతాను. మరియు ప్రభు నన్ను నడిపించిన కొలది ఆ ఉద్దేశముతోనే నా ఆలోచనలు సరితూగేటట్లు నేను ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు దీనిని గూర్చిన సిద్ధాంతపు విషయములో, ఇది అంత్య దినములలో అపహసించబడుతుందని మనము హెచ్చరించబడినాము. మీకు కుదిరితే కేవలం ఒక్క నిమిషం మనము దానిని చదువుదాం. అది 2 పేతురు 3 అధ్యాయంలో ఉన్నది. ఒక్క క్షణం మనం దీనిని చదువుదాం. 3 అధ్యాయము మరియు 3 మరియు 4 వచనాలు, అది సరియో కాదో మనం చూద్దాము. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు, దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకములు నీటి వరదలో మునిగి నశించను. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ అంశము ఎంతో తేలికగా తీసుకొనబడుటకు గల కారణమేదనగా, అంత్య దినములలో అపహాసకులు వచ్చి ఇటువంటి విషయాలను పలుకుతారని ప్రవక్త ఇక్కడ చెప్పాడు. చూశారా, అది ముందుగానే చెప్పబడినది. ప్రజలు ఈనాడు ప్రవర్తిస్తున్నట్లు వారు ప్రవర్తించడానికి కారణం అదే అయి ఉన్నది. ఏమిటి? మీరు ఖచ్చితంగా దాని కొరకు ఎదురుచూస్తున్నారు. ఎందుకనగా బైబిల్ గ్రంథం దానిని చెప్పినది. అంత్య దినములలో వారు అహంకారులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. సత్యము యొక్క అనుకరణ కొరకు మనం చూడగలమా? నిశ్చయంగా. ఇశ్రాయేలు పిల్లలను విడిపించుటకు మోషే ఐగుప్తులోనికి వెళ్లినప్పుడు నిర్ధారణ కొరకు అతని చేతిలో కేవలం ఒక కర్రతో పరలోకపు దేవుణ్ణి అతని వెనుక కలిగి ఉండి అతడు ఒక అద్భుతమును ప్రదర్శించాడు. మరియు అతడు చేసిన అదే కార్యమును చేయిచు అతని వెనుకే అనుకరణకర్తలు వచ్చారు. చూశారా, ఇప్పుడు మొదట అతడు దానిని చేసిన తర్వాత వారు రెండవదిగా వచ్చారు, తరువాత వారు వచ్చారు. ఎందుకనగా అతడు చేసిన దానిని వారు నకలు చేయుచున్నారు, అసలైన దానిని వారు అనుకరించుచున్నారు. దానిని మనం కనుగొంటాము. మరియు ఇప్పుడు మీరు ఇట్లా అంటారు, సరే అది మోషే దినాలలో కదా, అయితే అంత్య దినములలో వారు మరలా వస్తారని అదే లేఖనము చెప్పుచున్నది. ఎన్న ఎమ్రేలు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి సత్యమును ఎదిరింతురు. చూశారా, అనుకరణలు ప్రజలను నిరాశపరచుటకు అన్ని విధాలైన విషయాలు కలవు. మరియు పితప, జరగనయున్న ఈ ఎత్తబడుటను మరియు దేవుడు తన వాక్య వరుసలో కలిగి ఉన్న దేనినైనా గాని వారికి సాధ్యమైతే ఎల్లప్పుడూ దానిని నిరాశపరిచేది ఏదో ఒకటి ఉంటుంది. దానిని చేయడం సాతానుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇక్కడున్న సహోదరుడు చెప్పినట్లు అక్కడ ఆ లాస్ వేగాస్ కూటమి నుండి వచ్చిన అతడు ఇట్లు చెప్పాడు, వాడు ఈ లోకాధికారి అని మరియు అక్కడే వాడి ప్రధాన కార్యాలయం ఉన్నదని సాతానుడు చెప్పాడు. సాతానుడు ఈ లోకానికి దేవుడని నాకు తెలుసు. ఆకాశము క్రిందనున్న ప్రతి దేశము వాని చేత నియంత్రించబడుతుంది. ఖచ్చితంగా ఈ లోకము సాతానుకు చెంది ఉన్నది. అయితే యేసు దానిని స్వాధీనపరచుకుంటాడు. ఒక దినమున వాడు దానిని ఆయనకు ఇవ్వజూశాడు, మరియు ఆయన దానిని తృణీకరించాడు. ఎందుకనగా రాబోచున్న కాలములలో ఆయన దానికి హక్కుదారుడు అవుతాడని ఆయనకు తెలుసు. అపహాసకులు, మనం కొనసాగడానికి ముందు ఆ ఒక్క మాట మీద కొద్ది క్షణాలు మనం తీసుకుందాం. అపహాసకులు, టూసాన్ లో దాదాపు 2 వారాల క్రితం నేను ఒక పత్రికను చదువుచున్నాను. అది ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక ఆంగ్లేయుడు చేసిన ఒక ప్రకటన గురించి అయి ఉన్నది. అది పత్రిక ముఖ్యాంశాలలో ఉన్నది. అదేమిటనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము పిలాతు మరియు యేసుకి మధ్య జరిగిన ఒక బూటకపు వ్యవహారమని, ఆయన కేవలం తనను తాను ఏదో గొప్పగా చేసుకున్నందుకు మాత్రమే వచ్చాడని ఉన్నది. మరియు అది తప్పని మనం వారికి నిరూపించుటకు ఏ మార్గమూ లేదు. ఎందుకనగా దేవుని కార్యాలన్నీ విశ్వాసము ద్వారానే పొందుకోవలసి ఉన్నది. మనము దానిని నమ్మవలసి ఉన్నది. ఇప్పుడు దానిని ఎట్లు చేయగలరని వివరణ ఇవ్వడానికి అతడు ప్రయత్నించాడు. ఇక్కడే కొద్ది కాలం క్రితం ఆ గొప్ప దేశమైన లండన్ లో లేదా ఇంగ్లాండ్ లో జాన్ వెస్లీ మరియు చార్లెస్ మరియు ఆరంభ కాలములోని ఆ గొప్ప బోధకులలో అనేకులు, స్పర్జన్ మరియు మొదలగు వారు ఆ సంత వీధుల్లో మరియు అక్కడ ప్రతి చోట సువార్తను ప్రకటించారు. వారు తమ దినముకైనా ఆ వర్తమానమును త్రోసివేశారు. మరియు ఈ రోజు వారు ఎలాగున్నారో చూడండి. సహోదరుడు విలియమ్స్ మరియు ఆ మొదలైన వారు ఈ రాత్రి అక్కడే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత దిగజారిన దేశములలో అది ఒకటై ఉన్నది. ప్రపంచమంతటికి నేను వెళ్లాను, కానీ ఇంగ్లాండ్ అంతా అక్రమమైన దేనిని నేను ఎరుగను. అది బిల్లీ గ్రహం కూడా అదే విషయాన్ని చెప్పాడు. అంతెందుకు, అతడు పార్కులలో నుండి తన భార్యను ఎన్నుకోవలసి వచ్చాను. పార్కులలో బాహాటంగా స్త్రీ పురుషుల మధ్య ఆ కార్యములు జరుగుచుండెను. నేను అక్కడ ఉండినప్పుడు ఇంగ్లాండ్ దేశములో జరుగుచున్న వాటికంటే ఒక వ్యక్తి యొక్క హృదయమును బ్రద్దలు చేసే దేనిని నేను ఎన్నడూ చూడలేదు. మరది అవకాశమును కలిగి ఉండి మరియు ఒకసారి ప్రపంచాన్ని సంస్కరణలోనికి నడిపించినది. కేవలం అది ఎలా పతనమవ్వగలదు అను దానిని చూపించుచున్నది. అయితే మీరు చూడండి, దానిని కలగజేసేది ఏమిటంటే అప్పుడు బయలువెళ్లిన ఆ వర్తమానము, ఆ ఆంగ్లేయులు నేటికీ అదే వర్తమానమును పట్టుకుని ఉండుటకు ప్రయత్నించుచున్నారు. అది ఈ దినమునకు పనిచేయదు. అది పనిచేయదు. ఒకవేళ మోషే వచ్చి నోవహు వర్తమానమును తీసుకుని వచ్చి మనం ఒక ఓడను కట్టి మరియు నైలు నదిలో తేలుతూ వెళ్దాం అని చెప్పిన ఎడల ఏమవుతుంది? అది పనిచేసి ఉండేది కాదు. మరియు ఆ విధంగానే యేసు యొక్క వర్తమానము మోషే కాలములో ఎన్నడూ పనిచేసి ఉండేది కాదు. మరియు అలాగే వెస్లీ యొక్క వర్తమానము లూథర్ కాలములో పనిచేయదు, లేదా లూథర్ యొక్క వర్తమానం కూడా అంతే. మరియు ఈనాడు మన యొక్క చివరి గొప్ప సంస్కరణ పెంతకోస్తై ఉన్నది. మరియు ఈనాడు మనం దాని నుండి కదిలిపోచున్నాము. మరియు పెంతకోస్తు వర్తమానము దీనితో కలవదు. ఎందుకనగా ఇది మరొక దినమై ఉన్నది. అదంతయు దేవుని యొక్క వాక్యమే. అయితే అది కట్టబడుచున్నది, పాదముల వలె చేతుల వలె పైకి వచ్చుచున్నది. అది ఎత్తబడుట కొరకు ఒక వధువును రూపించుచున్నది. చూశారా, ఆ వెనుకనున్న ఆ ప్రజలను వారి స్థానము నుండి తీసివేయకండి. వారు వారి యొక్క వర్తమానమునకు తగినట్టు జీవించారు. వధువులో ఉండి ఉన్న వారందరూ ముందుకు వస్తారు. సరిగ్గా జీవము ఒక గోధుమ యొక్క కాండము గుండా వచ్చుచున్నట్లే ఉన్నది. అది ఆ గోధుమను, ఆ పొట్టును విడిచిపెడుతుంది. కాని ఆ గోధుమ భూమిలో పడిన ఆ గోధుమ గింజవలే దానినది రూపించుకుంటుంది. ఒక జర్మనీ వ్యక్తి విమర్శనాత్మకంగా వ్రాసిన ఒక పుస్తకాన్ని ఈ మధ్యనే ఇక్కడ నేను చదువుచున్నాను. అతడు ఇలా రాశాడు, ప్రపంచంలో ఉన్న మూఢభక్తి గల వారందరిలో కల్లా విలియం బ్రెన్హామే అగ్రస్థానంలో నిలుస్తాడు. అతడు ఇంకా ఇలా రాశాడు, ఏమిటి, అతడు కేవలం అతడు ఒక గారడీ చేయువాడు. అతడు ఈ కార్యాలను చేస్తాడు. చూడండి, ఆ మనుషుడు ఎరుగకయున్నాడు. మరియు పిదప ఆ వ్యక్తి ఒక విమర్శకుడై ఉన్నాడు. అతడు కనీసం దేవుడిని నమ్మడు. అతడిలా రాశాడు, అంధకార యుగములలో కూర్చొని తన పొట్టకు ఎదురుగా చేతులు ముడుచుకొని మరియు క్రైస్తవుల గుంపును చూసి నవ్వే ఒక దేవుడు తల్లులయ్యున్న వారిని మరియు తమ స్వంత శిష్యులై ఉండవలసిన వారిని, చిన్నపిల్లలు మరియు అట్టి వారిని గల తల్లులను మరియు వారిని సింహాల చేత తినివేయబడనిచ్చాడు. మరియు అసలు కనీసం ఏమీ చేయలేదు. శరీర సంబంధమైన మనస్సు, విద్య మరియు అట్టి కార్యములు ఎక్కడ ఆ దర్శమును పట్టుకోలేకపోతున్నావో మీరు చూస్తున్నారా? ఆ గోధుమ గింజ తప్పక భూమిలో పడవలసి ఉండెను. తిరిగి లేచిట కొరకు యేసు ఏ విధంగా పడవలసి ఉన్నాడో సరిగ్గా అదే విధంగా పెంతకోస్తు సంఘము పడవలసి ఉన్నది. అది భూమిలోనికి, ఆ అంధకార యుగములలోనికి పోవలసి ఉన్నది. ఏ గోధుమ అయినా, భూమిలోనికి వెళ్లే ఏ గింజ అయినా పైకి వచ్చుటకు అది ఆ అంధకార కాలములో పడి ఉండవలసి ఉన్నది. అయితే అది మార్టిన్ లూథర్ కాలములో మొలకెత్తడం ప్రారంభించినది, వెస్లీ గుండా పైకి వచ్చినది, ఇంకా పైకి పెంతకోస్తులోనికి వచ్చినది. ఇప్పుడు లోపలికి ఆ గింజలోనికి వెళ్ళుచున్నది. మరియు ఇప్పుడు వారు వెనక విడిచిపెట్టిన ఆ సంఘశాఖ పద్ధతులు అవి కాండములై ఉన్నవి. అంతే, ఆ సంఘశాఖ పద్ధతులు అవి కాల్చివేయబడుటకై ఉన్నవి. అయితే ఆ ప్రతి సంస్కరణలో నుండి వచ్చిన నిజమైన గోధుమ గింజ వధువులోనికి కొనుపోబడుతుంది. అదంతా కలిసి వధువు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యనే అక్కడ ఇంగ్లాండ్ లో కొందరు ప్రజలు వారు సిల్వ మరణము నాటికను వేశారు. ఆ పిల్లలు పొడవాటి వెంట్రుకలు మరియు అట్టి వాటితో ఉండి మరియు అరుస్తూ ఉన్నారు. యేసును డాడీయో అని పిలుస్తూ మరియు అటువంటివి చేశారు. అటువంటి ఒక చెత్త. ఇప్పుడు మీరు అంటారు అది ఇంగ్లాండ్ లోని లండన్ లో కదా, ఇక్కడే అమెరికాలో గత వారం వార్తాపత్రికలో ఏమి వచ్చిందో గమనించండి. ఒక మంచి పాఠశాల నుండి వచ్చిన డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ కలిగి ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఆ సిలువ మరణం అనేది ఒక బూటకం అని చెప్పాడు. ఇట్లా అన్నాడు, యేసు కేవలం తనను తాను ఆ విధంగా చేసుకున్నందుకు ప్రయత్నించాడు. ఆయన ఈ పుత్రదాత వృక్షపు చెరకను త్రాగాడు. మరియు ఎక్కడైతే దాని గురించి చెప్పబడినదో ఆ ఆది కాండములో మనం దానిని కనుగొంటాము. అది ఒక గంజాయి మొక్క వంటిది, లేదా అటువంటిది ఒక మొక్క అయి ఉన్నది. అక్కడ ఆ తూర్పు దేశాలలో అది కనుగొనబడుతుంది. మరియు మీరు దానిని త్రాగితే అది మీకు నిద్రను కలుగజేస్తుంది. మరియు ఒకేసారి 2-3 రోజుల వరకు మీరు చనిపోయిన వారి వలె ఉంటారు, కుప్పకూలిపోయి మరియు అంతా ఆ విధంగా ఉంటారు. అతడి అన్నాడు, వారు ఆయనకు చేదును మరియు చిరకను ఇచ్చినప్పుడు అది ఒక పుత్రదాత మొక్కే అయి ఉంటుంది. మరియు వారట్లు చేసినప్పుడు వారు దానిని ఆయనకి ఇచ్చారు. మరియు ఆయన మరణించినట్లు ఆయన కుప్పకూలిపోయాడు. వారు ఆయనను సమాధిలో పెట్టారు. మరియు వారు ఆయనను అక్కడ పరుండబెట్టారు. 2 లేదా 3 రోజుల తర్వాత తిరిగి వెళ్లారు. నిశ్చయంగా అప్పుడు ఆయన మరలా మేల్కొని మంచిగానే ఉన్నాడు. ఇంకా ఇలా చెప్పాడు, ఆయన ఇండియాకు వెళ్లి మరియు ఒక చోట సాధారణమైన మరణాన్ని పొందాడు. బూటకంగా ఒక మతాన్ని కల్పించుటకు ప్రయత్నించాడు. మొదటిగా ఆ విమర్శకుడు, ప్రజలతో సమస్య ఏమిటి? చూడండి, మనము జీవించుచున్న ఈ దినములోనే ఇట్లున్నది. అపహాసకులు, చూడండి, ఇది ప్రవచనమును నెరవేర్చు దినమై ఉన్నది. ప్రతి కాలమునకు దేవుడు తన వాక్యమును కేటాయించాడు. మరియు వాటిలో ప్రతి కాలము దానిని ప్రత్యక్షపరచవలసి ఉన్నది. మరియు ఆ వాక్యమును నెరవేర్చుటకు ఆ కాలమునకు మనుషులను కూడా ఆయన ముందుగా నిర్ణయించాడు. ఆయన తన వాక్యమును కేటాయించిన ప్రతిసారి ఆయన దాని కొరకు ఒక మనుషుడిని కేటాయించాడు. మోషే కాలమును ఆయన కేటాయించినప్పుడు ఆయన దాని కొరకు మోషేను కేటాయించాడు. ఆయన దేవుని కుమారుడు జన్మించుటకు కాలమును కేటాయించినప్పుడు ఆయన దాని కొరకు అతడిని కేటాయించాడు. ప్రతి కాలములో బైబిల్ గ్రంథం చెప్పినట్లు ఆయన ముందుగా నిర్ణయించబడిన తన మనుషుడిని కేటాయించాడు. దేవుడు అనంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారము గలవాడు, సర్వము వ్యాపించినవాడు, సర్వజ్ఞాని అయినట్లయితే ఇంకేమిటి? ప్రారంభము నుండి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కావున ఆయన ఎరిగి ఉన్నాడు. ఏదియో క్రమము తప్పి ఉండలేదు. కేవలం మనమే అది అట్లుందని అనుకుంటాము. ప్రతిదీ సరిగ్గా జరుగుచున్నది. ఆయన వాక్యములోనికి చూసి మరియు ఆయన ఏమి చేయుచున్నాడో చూడండి, అప్పుడు మనకొక అవగాహన వస్తుంది. ఇప్పుడు కేవలం ఆలోచించండి. మొదటిగా ఆ సేవకుడు దీనిని ఆలోచించి ఉంటే బాగుండేది. వారు ఆ చిరకను మరియు ఆ చేదును ఆయన నోటిలో పెట్టినప్పుడు ఆయన దానిని బయటికి ఊసివేశాడు. మొదటిగా అసలు ఆయన దానిని తీసుకునేలేదు. చూశారా, కేవలం అపహాసకులు లేచుట. ఇంకొక విషయం, ఈ నజరేయుడైన యేసు, ఈయన యొక్క జీవితం పాత నిబంధనలోని ప్రతి ప్రవచనానికి ఎలా సరిపోయినది? అది ఆ విధంగా ఎట్లు జరగగలదు? అది దేవుని చేత నిర్ణయించబడకుండా అది ఆ విధంగా జరిగి ఉండేది కాదు. పాత నిబంధనలోని ప్రతి ప్రవచనానికి ఆయన జీవితం సరిపోయినది. మరొక విషయం, ఆయన అట్లు కనిపించేలా ఆ శిష్యులు నాటకమాడిన ఎడల ఎందుకని వారిలో ప్రతి ఒక్కరూ హతసాక్షులుగా చనిపోయారు? మరియు అపోస్తులైన పేతురు కూడా ఇట్లు చెప్పాడు, తలక్రిందులుగా నా తలను పెట్టండి, ఆయన వలె మరణించుటకు నేను అర్హుడను కాను. వారు ఆంధ్రేయను తీసుకుని మరియు అతన్ని వికర్ణాకారముగా ఎట్లు సిలువ వేశారో కదా, వారు ప్రతి ఒక్కరూ తమ స్వంత రక్తములో వారి సాక్ష్యమును ముద్రించారు. వారు ఆయనను నమ్మారు మరియు ఆయనను ప్రేమించారు మరియు ఆయన కొరకు వారి ప్రాణాలను అర్పించారు. ఆయన ఒక మోసగాడైతే వారసలు దానిని ఎలా చేసి ఉండేవారు? చూశారా, ఆత్మ సంబంధమైన అనువర్తనం ప్రజలకు అది అర్థం కాదు. ఇక్కడ కొద్ది కాలం క్రితమే ఒక గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎవరో ఒక పెద్ద రబ్బీ ఇలా రాశాడు, మోషే ఎర్ర సముద్రము గుండా వెళ్ళుచున్నప్పుడు ఇలా రాశాడు, అది వాస్తవంగా నీళ్లు కాదు, నీళ్లు అసలు ఎన్నడూ గోడల వలె నిలవలేదు. ఇలా రాశాడు, అదేమిటంటే ఆ మృత సముద్రము యొక్క ఆవలి వైపున అక్కడ రెల్లు గడ్డి మొక్కలు ఉండి ఉన్నవి. మరియు ఆ నీటి రెల్లుల గుండా, నీటిలోని రెల్లు మొక్కల గుండా అతడు దాటి వెళ్లాడు. అక్కడ అసలు నీళ్లు లేనే లేవు, కేవలం రెల్లు మొక్కల కుప్ప. వారు దాటినది ఒక సముద్రము వలెనున్న రెల్లు మొక్కలను మాత్రమే. మరియు అనేక మంది దైవజనులు దానిని నమ్ముతారు మరియు వారు దానిని అంగీకరిస్తారు. ఇక్కడ కొద్ది కాలం క్రితమే ఈ మొదటి వ్యోమగామి పైకి వెళ్లినప్పుడు అతడు తిరిగి వచ్చాడు మరియు దేవుడు అనేటటువంటిది ఏదియూ అతడు చూడలేదు. అది సేవకులను కూడా తిరిపివేసినది. సరిగ్గా అక్కడ పైన ఎక్కడో ఒక 150 మైళ్ల ఎత్తులో దేవుడు నివసిస్తున్నాడని వారు అనుకున్నారు. ఎందుకని? అయ్యో, విద్య మరియు ఈ లోక జ్ఞానము సంఘమును ఏ విధంగా ఒక కలుపు మొక్కల గుంపుగా మార్చివేసినదో కదా. ఆ విద్య మరియు విద్యా వ్యవస్థ, విజ్ఞాన శాస్త్రము మరియు నాగరికత దయ్యపు సంబంధమైనవి. అది దయ్యపు నాగరికత అయి ఉన్నది. బైబిలు అట్లు చెప్పినది. మరియు వచ్చుచున్న మన నాగరికతకు ఈ నాగరికతతో అసలు ఎటువంటి సంబంధము ఉండదు. అది అసలు దీనికి సంబంధించినది కానే కాదు. మనము కలిగి ఉన్న ఈ నాగరికతలోనికి మరియు ఈ విజ్ఞాన సంబంధమైన ప్రపంచములోనికి ఒక భిన్నమైన నాగరికత వస్తుంది. మనము ఎక్కువ విజ్ఞానము విజ్ఞాన సంబంధంగా మార్చున్న కొద్దీ మనము మృత సంబంధమైన కార్యాలలోనికి, అనగా చంపడానికి ఉచ్చులు మరియు ప్రతి విధమైన వాటిలోనికి వెళ్తాము. ఆ క్రొత్త నాగరికతలో ఏ మరణము, ఏ వ్యాధి, దుఃఖము లేదా ఎటువంటి బాధ ఉండదు. చూశారా, అక్కడ అటువంటివేమీ ఉండవు. కావున ఈ నాగరికత నశింపజేయబడవలసి ఉన్నది. ఎందుకనగా ఇది దయ్యపు సంబంధమైనది. ఆదికాండము 4లో కయ్యను ప్రజలు నాగరికతను ప్రారంభించారని మనం కనుగొంటాము. నగరాలు మరియు పట్టణాలు మరియు మొదలగు వాటిని నిర్మిస్తూ మరియు సంగీత వాయిద్యాలు తయారు చేస్తూ మరియు విజ్ఞాన శాస్త్రమును ప్రారంభించారు. మరియు ప్రజలు భక్తి గలవారైనప్పటికీ దేవుని నుండి చాలా దూరమైపోయారు. అయితే షేతు ప్రజలు వచ్చినప్పుడు మాత్రం వారు ప్రభువు నామమున ప్రార్థన చేయటను ప్రారంభించుచూ వచ్చారు. ఆ ప్రీక్తి గల వాణిని గురించి మాట్లాడండి. ఒక సంఘమును గురించి ఏదో ఒకటి చెప్పి ఎవరి మనోభావాలను గాయపరచడానికి నేను ఇక్కడ లేను. మరియు మీరిక్కడ ఉండి ఈ సంఘానికి చెందిన వారైతే మీ భావాలను గాయపరచుటకు నేను దీనిని చెప్పడం లేదు. ఎందుకనగా ఇతర సంఘములలో ఉన్నంత మంచి ప్రజలే ఇక్కడనూ ఉన్నారు. అయితే కేథలిక్ సంఘము చేసిన ఒక ప్రకటనను గడిచిన వారం శ్రీపోర్టులో నేను చదువుచున్నాను. మరియు ఇప్పుడు వారందరూ ఒక గొప్ప సంఘ సమైక్యలోనికి మరియు అటువంటి దానిలోకి కూడి వచ్చుటను మనం చూస్తున్నాము. వారేమి చేస్తారని బైబిల్ చెప్పినదో సరిగ్గా దానిని నెరవేర్చుచున్నారు. ఖచ్చితంగా దానినే చేయుచున్నారు. ఇప్పుడు వారిట్లు చెప్పడాన్ని మనం కనుగొంటాము. అంతెందుకు కొంతమంది ప్రొటెస్టెంట్లు ఆ బైబిల్ గ్రంథమునకు కట్టుబడి ఉండగోరుచున్నారు. ఎందుకు ఇట్లన్నారు? బైబిల్ కేవలం ఒక పుస్తకం తప్ప మరేమీ కాదు. సంఘము యొక్క చరిత్రయే ఉన్నది. మరియు సుమారు 250 సంవత్సరాల క్రితం వరకు వారు దానిని సాహిత్యంలో వ్రాయనే లేదు. విషయం ఎల్లప్పుడూ సంఘమే అయి ఉన్నది. అది సంఘమే, అది బైబిల్ గ్రంథం కాదు. మరియు బైబిల్ గ్రంథము కేవలం సంఘము ఏమి చేసిందో దాని యొక్క చరిత్ర అయి ఉన్నది అని అన్నారు. అది ఎటువంటి ఒక కీర్తి గల అబద్ధము? అంతెందుకు 3000 సంవత్సరాలుగా మనం బైబిల్ గ్రంథమును కలిగి ఉన్నాము. క్రీస్తు యొక్క రాకడకు ముందు వందల కొలది సంవత్సరాల క్రితమే పాత నిబంధన లేఖనమందు వ్రాయబడి ఉన్నది. కేవలం దయ్యము యొక్క కుయుక్తి గల విషయం. మరియు బైబిల్ గ్రంథమును ఇంతగా ఎగతాళి చేయచ్చు మరియు అపహసించుచు మరియు దానిని త్రోసివేటుకు ప్రయత్నిస్తున్న ఈ దినములో దేవుడు సంఘమును ఏదో ఒక దాని ద్వారా తీర్పు తీర్చవలసి ఉన్నాడని మనం కనుగొంటాము. ఆయన న్యాయవంతుడై ఉండి కేవలం 20 మైళ్ల వేగంతో వెళ్ళుటకు మాత్రమే నాకు అనుమతి కలదని నాకు తెలియజేయటకు ఏదైనా అక్కడ ఉంటేనే తప్ప 20 మైళ్ల వేగ పరిమితిలో నేను గంటకు 30 మైళ్ల వేగంతో వెళ్తున్నానని చెప్పి వారు వీధిలోనికి వచ్చి నన్ను అరెస్టు చేయలేరు. అది అక్కడ ఉండవలసి ఉన్నది. మరియు ఏదో ఒక రోజు దేవుడు సంఘమునకు తీర్పు తీర్చబోచున్నాడు, ప్రజలకు తీర్పు తీర్చబోచున్నాడు. మనము దానిని ఎరిగి ఉన్నాము. ఒక తీర్పు జరగనైన్నది. కావున ఆయన కేథలిక్ సంఘము ద్వారా దానికి తీర్పు తీర్చబోచున్న ఎడల ఏ కేథలిక్ సంఘము ద్వారా తీర్పు తీర్చుతాడు? ఆయన మెథడిస్టు సంఘము ద్వారా దానికి తీర్పు తీర్చబోచున్న ఎడల బ్యాప్టిస్టు సంఘము నశించినట్లే. ఆయన ఏకత్వం వారి ద్వారా దానికి తీర్పు తీర్చితే ద్విత్వము వారు నశించినట్లే. చూశారా, ఆయన దానికి దేని ద్వారా తీర్పు తీర్చబోచున్నాడు? ఆయన క్రీస్తు ద్వారా దానికి తీర్పు తీర్చుతాడని ఆయన చెప్పాడు. మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. కావున దేవుడు తీర్పు తీర్చేది దేవుని యొక్క వాక్యము ద్వారా అయి ఉన్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. చూశారా, కావున ఆయన తన వాక్యము ద్వారా దానికి తీర్పు తీర్చుతాడు. మరియు ఇప్పుడు ఈ దినమున వారు బైబిల్ గ్రంథమును త్రోసివేటకు ప్రయత్నించుండగా మనము దీనిని కనుగొంటాము. సంఘమును అంగీకరించండి. మరి బైబిల్ గ్రంథము అది అవసరం లేదు, సంఘమే. తద్వారా వారు ఏదో ఒక విధమైన సిద్ధాంతమును లేదా మరి దేనినైనా కల్పించుకొని మరియు దాని ప్రకారంగా కొనసాగుటకు అట్లు చేయుచున్నారు. సరి, ఈ మధ్యనే ఒక రాత్రి నేను శ్రీపోర్ట్ లో మాట్లాడుచుంటిని. ప్రభురాత్రి భోజనమందు వారు ఆ బలి గొర్రె పిల్లను చంపినప్పుడు పూర్తిగా ఆ 7 దినములయందు పులిసిన దేదీయు వారి మధ్య ఉండకూడదు. పులిసినదేది ఉండకూడదు, పులిసిన రొట్టె ఉండకూడదు. ప్రతిదీ పులియనిదై ఉండవలసి ఉన్నది. మనమిక్కడ పుస్తకములో కలిగి ఉన్న 7 సంఘకాలములను అది సూచించినది. మరియు అక్కడ పులిసినదేదీయు లేదు. ఏమిటి? దానితో ఏదో కలపబడుటయ్యి ఉన్నది. మరి మనము మతాచారమును మరియు సంఘశాఖను ఇంకా ప్రతి దానిని వాక్యముతో కలుపుతాము. మరియు ఇంకను దానిని వాక్యము అని చెప్పుటకు ప్రయత్నిస్తాము. పూర్తిగా 7 దినములయందు పులిసినదేదీయు ఉండకూడదు. మరియు కనీసం ఈ రోజు తిన్నదానిని కూడా దానిని రేపటి వరకు ఉంచడానికి ప్రయత్నించవద్దు. తెల్లవారక మునిపే దానిని అగ్నితో కాల్చివేయము. ఏలైనగా ఒక నూతన వర్తమానము మరియు ఒక నూతన కార్యము వచ్చుచున్నది. చూడండి, దానిని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయుట. అయితే సంఘము యొక్క వైఖరి అదే అయి ఉన్నది. ఒక ఉజ్జీవం బయలువెళ్తుంది. మరియు మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? దాదాపు 3 సంవత్సరాలలోనే వారు దానిని ఒక సంస్థగా తయారు చేస్తారు. ఒక సంఘ శాఖ, ఒక మత సంస్థ ప్రారంభమవుతుంది. అయితే మీరు గమనించారా, ఇప్పటికీ ఇది 20 సంవత్సరాలుగా విస్తరించుచున్నది మరియు ఏ సంస్థయూ పుట్టలేదు మరియు ఎన్నడూ సంస్థగా అవ్వదు. ఇది ముగింపై ఉన్నది. గోధుమ తిరిగి మరలా గోధుమగా వచ్చినది. గోధుమ తిరిగి మరలా దాని గింజ స్థానానికి వచ్చినది. తొక్క దాని నుండి తొలగిపోయినది మరియు పరిపక్వము చెందుటకు గోధుమ కుమారుని యొక్క సన్నిధిలో పడి ఉండవలసి ఉన్నది. ఈ మధ్యనే తూర్పు తీరాన్న అది ఆ అతిపెద్ద విద్యుత్ వైఫల్యము ఒక వింతైన కార్యముగా లేదా? వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. గడిచిన వారంలో టెక్సాస్ అంధకారమైపోయినది. వారికి అది అర్థం కాలేదు. అది ఒక సూచన అని మీరు గ్రహించుటలేదా? దేశాలు బ్రద్దలగుచున్నవని మీకు తెలియదా? ఇస్రాయేలు దాని స్వదేశములో ఉన్నది మరియు మనము అంతమున ఉన్నామని ఈ సూచనలు సూచించుచున్నవి. అది అంధకారమగుచున్న అదే సమయం. అది ప్రవక్త చెప్పిన ఒక సూచన అని మీకు తెలియడం లేదా? అవును. అయితే అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఇప్పుడున్నట్లుగా ఈ అంధకారం అవడం మరియు అటువంటివి జరుగుచున్నప్పుడు అస్తమయ కాలమున ఒక వెలుగు కలుగునని చెప్పబడినదని మీకు తెలియడం లేదా? అది అసలు ఎలా అంధకారమైపోయినదో చూడండి. సరిగ్గా అంతకృతమే పోపు ఇక్కడికి వచ్చాడు. గుర్తున్నదా? ఆలయం వద్ద మీకు టేబుల్ వచ్చి ఉన్నవి. మీరందరూ వాటిని తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అక్కడ ఆ దినమున ఆలయములో సరిగ్గా ఆ సంఘకాలములు ఎక్కడ ఉండుననియూ మరియు అవి ఎట్లు ఉండుననియూ ప్రభు ఎలా చూపించాడో గదా. నేను అక్కడ బోర్డు మీద వాటిని గీశాను. అవి మీరిక్కడ పుస్తకములో గీయబడి ఉండుటను చూస్తున్నట్టు ఆ సంఘకాలములై ఉన్నవి. మరియు ఆ పరిశుద్ధాత్మ ఒక పెద్ద అగ్నిస్తంభములో దిగివచ్చి మరియు 300 లేదా 400 మంది కూర్చుని దానిని చూస్తుండగా నేరుగా అక్కడికి వెళ్లి మరియు స్వయంగా తానే వాటిని ఆ గోడ మీద గీసి ఉండటం కాకపోతే మరేమిటి? మరియు సరిగ్గా పోపు అక్కడికి బయలుదేరుటకు సిద్ధపడగానే ఏ విధంగానూ చంద్రుడు అంధకారమయ్యాడు. మరియు వారు తీసినటువంటి ఆ ఫోటోలు సరిగ్గా ఇక్కడ వేదిక మీద గీయబడిన వాటి వలనే ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ 13న అతడు పర్యటించాడు. 13 సంఖ్య గల దేశంలో 13 మెట్లు ఎక్కాడు. 13 మందికి ప్రభురాత్రి భోజనమును ఇచ్చాడు. మరియు ప్రతి చోట అంధకారమగుచున్నది. మనము ఎక్కడ ఉన్నామో మీరు చూడటం లేదా? మనము అంత్యకాలములో ఉన్నాము. అంత్యదినమున అపహాసకులు లేచి ఇట్లు చెప్పుదురు, మన పితరులు నిద్రించినది మొదలుకొని కాలములో అప్పుడున్న దానికంటే వ్యత్యాసమేమీ లేదు. అయితే ఈ సంగతులు జరగటం మొదలగుటను మీరు చూసినప్పుడు మీ తల ఎత్తుకొనుడి, సిద్ధపడండి. ఏ సమయంలోనైనా ఏదో ఒకటి జరగవచ్చును. క్రీస్తు తన సంఘము కొరకు రావచ్చును. ఇప్పుడు వారు దానిని నమ్మరు. ఎందుకనగా లేఖనాలను నెరవేర్చుచున్నది వారేనని వారు గ్రహించరు. ఈ సంగతులను చేయిచు మరియు ఇట్టి మాటలు పలుకుతూ వారు లేఖనాలను నెరవేర్చుచున్నారని ప్రజలు నిజంగా గ్రహించడం లేదు. ఆయనను అపహసించి మరియు ఎగతాళి చేసినట్టు ప్రధాన యాజకుడైన ఆ కయప మరియు ఆ దినమున ఉన్నటువంటి ఆ మిగతా యాజకులందరూ, నా దేవా నీవు నన్నేల చేయి విడనాడితివి అని వారు ఎవరి గురించి అయితే పాడుతున్నారో అది అదే దేవుడని వారు కొంచెమైనా ఎరిగి ఉండలేదు. ఆ 22వ కీర్తన, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఆలయములో దానిని పాడుచుండగా మరి ఆయన అక్కడ శిలువ మీద మరణించుచున్నాడు. వారే దానిని చేయుచున్నారని కొంచెమైనా వారెరుగరు. చివరికి యేసు కూడా ఇట్లు ప్రార్థించాడు, తండ్రి వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఎందుకనగా వారు గుడ్డివారిగా ఉంటారని లేఖనముల ద్వారా ముందుగానే చెప్పబడినది. అదే విధంగా అంత్య దినములలో క్రీస్తు బయట ఉండి లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచుండగా ప్రొటెస్టెంట్లు మరియు కాథలిక్లు లేఖనముల పట్ల గుడ్డివారవుతారని ముందుగానే చెప్పబడినదని మీకు తెలుసా? ఎందుకనగా నీవిట్లు చెప్పుకొనుచున్నావు, నేను ధనవంతుడను, నాకు ఏమీ కొదువలేదు. కాని నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగకయున్నావు. ప్రకటన 3, విషయం అదే అయ్యున్నది. తిరిగి మరలా గ్రుడ్డితనములోనికి వెళ్ళుట. అసలు వారికది ఏమీ కానట్టుగా దేవుని కార్యములను త్రోసివేచు వెళ్ళుచున్నారు, అపహసించుచు మరియు దానిని ఎగతాళి చేయుచున్నారు. బైబిల్ చెప్పినది అదే అయ్యున్నది. అయితే సంఘానికి వధువుకు ఎత్తబడుట అనేది ఆమెకు ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. అది ఆమెకు బయలుపరచబడినది. అది ఆ ప్రత్యక్షత క్రీస్తు యొక్క నిజమైన వధువు ఎత్తబడుట యొక్క ఆ ప్రత్యక్షత కొరకు వేచి ఉంటుంది. ఇప్పుడు అది ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. ఏలైనగా ప్రత్యక్షత విశ్వాసమై ఉన్నది. అది విశ్వాసమై ఉండకుండా మీరు ఒక ప్రత్యక్షతను కలిగి ఉండలేరు. విశ్వాసము ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. ఎందుకనగా అది మీకు బయలుపరచబడిన ఒక కార్యమై ఉన్నది. విశ్వాసము ఒక ప్రత్యక్షతయ్యున్నది. అబ్రహాముకు బయలుపరచబడినట్లే విశ్వాసం అనేది మీకు బయలుపరచబడిన ఒక కార్యమై ఉన్నది. అతడు తనకు బయలుపరచబడిన దానికి వ్యతిరేకంగా ఉన్న దేనినైనా అది కాదని చెప్పగలిగాడు. ఇప్పుడు విశ్వాసము అనగా అదే అయ్యున్నది, దేవుని యొక్క ప్రత్యక్షతయ్యున్నది. సంఘము అనగా ఆ సంపూర్ణ శరీరము ఒక ప్రత్యక్షత పైనే కట్టబడినది. ఇక్కడ కొన్ని వారాల క్రితం ఒక మంచి బ్యాప్టిస్టు సేవకునితో నేను మాట్లాడుచున్నాను. అతడు నాతో చర్చించుటకు వచ్చాడు. అతడు ఇట్లన్నాడు, ఒక వ్యక్తిగా నేను నిన్ను ఇష్టపడతాను, కాని ఇంకా ఇట్లన్నాడు, నీవంతా కలగలపై ఉన్నావు. నేను ఇట్లన్నాను, అలాగైతే నేను సరిచేయబడినట్లు నాకు సహాయము చేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను, లేఖనము ద్వారా సహాయం చేయము. అతడు ఇట్లన్నాడు, సహోదరుడు బ్రెన్హాం, ప్రతి వాక్యము వెంబడి వాక్యం వెంబడి వాక్యము సరిగ్గా గ్రీకు దానితో మరియు అటువంటి వాటితో సరిపోల్చబడితేనే తప్ప మనము ఎన్నడూ విషయాలను సరిచేసుకోలేము. నేనిట్లన్నాను, ఓ అయ్యా, నీకు అంతకంటే బాగా తెలుసు, నేనిట్లు చెప్పాను. అప్పుడెప్పుడో క్రీస్తు యొక్క మరణం తర్వాత 300 సంవత్సరాలకు జరిగిన నైసియా సభలో కూడా ఏ గ్రీకు పండితుడు సరి అని వారింకనూ వాదించుకుంటున్నారు. నీవు తెలుసుకోగలవు, అది ఆ పూర్తి కార్యము ఒక ప్రత్యక్షత అయ్యున్నది. అతడిట్లన్నాడు, నేను ప్రత్యక్షతను అంగీకరించలేను, నేనిట్లు చెప్పాను. అలాగైతే నీవు క్రీస్తుని ఎలా అంగీకరించగలవు? అతడిట్లన్నాడు, ఎందుకు? యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు అని బైబిల్ చెప్పినది. నేనిట్లన్నాను, అది నిజమే. అయితే అతనికి దానిని బయలుపరిచిన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా తప్ప ఏ మనుష్యుడును యేసును క్రీస్తని చెప్పలేడు అని కూడా అది చెప్పుచున్నది. చూసారా, విషయం అదే. తిరిగి మరలా అక్కడికే రావలసి ఉన్నది. విషయం తిరిగి నేరుగా ప్రత్యక్షతనొద్దకే వస్తుంది. అది బయలుపరచబడవలసి ఉన్నది. బైబిల్ గ్రంథములో అట్లున్నది. కయ్యను మరియు హేబేలు చదవడానికి ఒక బైబిల్ గ్రంథమును కలిగి లేరు. అయితే ప్రత్యక్షత అయ్యున్న విశ్వాసము ద్వారానే హేబేలుకు అది బయలుపరచబడినది. కయ్యను కంటేను హేబేలు దేవునికి మరి శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. మరి అతడు నీతిమంతుడని దేవుడు సాక్ష్యమిచ్చాడు. యేసును ఇక్కడ అడిగినప్పుడు మత్తయి 16:17 దానిని చదువుటకు మనకు సమయం లేదు, కాని మీరు దానిని వ్రాసుకుని గోరిని ఎడలా వ్రాసుకోండి. ఆయన ఇట్లన్నాడు, మనుష్య కుమారుడనైన నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు? వారిలో ఒకరు నీవు మోషే అని, ఏలియా అని, లేదా అటువంటి ఒకడు అని అన్నారు. ఆయన ఇట్లన్నాడు, నేను ఎవడనని మీరు చెప్పుచున్నారు? అందుకతడు ఇట్లన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఆయన ఇట్లు చెప్పాడు, యోనా కుమారుడవైన సీమోను, నీవు ధన్యుడవు, ఏలైనగా రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచను. ఈ బండ మీద దేవుడెవరు, యేసు ఎవరు అనే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీద అయ్యున్నది. మరియు ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత అయ్యున్నాడు. దేవుడు శరీరధారి అయి మరియు లోకానికి బయలుపరుచుకున్నాడు. ఆయన లోకములో ఉండి ఉన్నాడు. లోకమును తనతో సమాధాన పరచుకొనుచు దేవుడు క్రీస్తులో ఉండి ఉన్నాడు. దేవుడు ఏమయ్యున్నాడన్నది, ఒక మాంసయుక్తమైన శరీరములో బయలుపరుచుచున్నాడు. నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువు, అభిషక్తుడవు. ఆయన ఇట్లన్నాడు, రక్త మాంసములు దీనిని నీకు ఎన్నడూ బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచను. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, అనగా దాని కాలములో వాక్యం యొక్క ప్రత్యక్షత మీద అయ్యున్నది. నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథములోని చివరి గ్రంథమై ఉన్నది. అవిశ్వాసులకు అది ముద్రించబడి ఉన్నది. అక్కడ 22వ అధ్యాయములో బైబిల్ ఇట్లు చెప్తుంది, దాని నుండి ఎవడైనను ఒక్క మాటనైనను తీసివేసినా లేదా దానికి ఒక్క మాటను కలిపినా నేను జీవ గ్రంథంలో వానికి పాలు లేకుండా చేయుదును. అలాగైతే అది పూర్తిగా విశ్వాసుల కొరకే ఇవ్వబడినదని మనము గ్రహించుచున్నాము. మరియు అది ప్రకటన గ్రంథమును తెరిచి మరియు ఈ గ్రంథమంతటి యొక్క గ్రంథకర్త ఎవరన్నది బయలుపరుచుతుంది. ఆయన ఆల్ఫా మరియు ఒమేగా వలె గుర్తించబడవలసి ఉన్నాడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సరిగ్గా దాని అందంతటా యేసుక్రీస్తు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరియు అక్కడ 7 ముద్రలతో ముద్రించబడి ఉన్న ఆయనను గూర్చిన తన యొక్క సంపూర్ణ మర్మమును మరియు రానయ్యున్న తన సంఘకాలముల కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను బయలుపరుచుతుంది. ఇప్పుడు ఆ గ్రంథము వ్రాయబడినది, కాని గుర్తుంచుకోండి, అది 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది. మరియు ఈ 7 ముద్రలు ప్రకటన 10 మరియు ఈ 7 ముద్రలు భూమి మీద చివరి భూసంబంధమైన దూత ధ్వనించు వరకు తెరవబడవు. ప్రకటన 10:7 చూశారా? మరియు 7వ దూత అయిన చివరి దూత యొక్క వర్తమానము ధ్వనించుచున్న దినములలో ఆ కాలములో దేవుని యొక్క మర్మము సమాప్తమగును. అది మరి ఆ కాలములోనే మనము జీవించుచున్నాము. మనము లవదీక్య కాలములో జీవిస్తున్నామని మనందరికీ తెలియను. దాని తర్వాత మరొక కాలము ఎన్నడూ ఉండదు, అది ఉండజాలదు. కావున మనము లవదీకే కాలములో జీవిస్తున్నాము. మరియు ఆ గ్రంథమును కలిగి ఉన్న ఈ 7 ముద్రలు ప్రజలకు ఒక మర్మమై ఉన్నది. ఆ దినమున అది తెరవబడవలసి ఉన్నది. దానినే ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు అది వాక్యమునకు వెలుపలిదై ఉండదు. ఎందుకనగా మీరు వాక్యమునకు కలపలేరు, లేదా వాక్యము నుండి తీసివేయలేరు. అది ఎల్లప్పుడూ వాక్యముగానే ఉండవలసి ఉన్నది. అయితే ప్రత్యక్షత అనేది దాని యొక్క సత్యమును, అదేమయున్నది అనే దానిని బయలుపరచుటకై ఉన్నది. మిగతా లేఖనముతో అది సరిపోనట్లు చేయుటకై ఉన్నది. మరియు పిదప అది సత్యమని దేవుడు నిర్ధారిస్తాడు. చూశారా, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. ఆయనే తన స్వంత అనువాదకుడు. ఆయన ఏమి జరుగునని చెప్పాడో ఆ కార్యములను సంభవింపజేయుట ద్వారా ఆయన తన స్వంత అనువాదమును ఇస్తాడు. ఎలాగంటే, ఆదిలో ఆయన ఇట్లన్నాడు, వెలుగు కలుగునుగాక, మరియు వెలుగు కలిగినది. దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు, అది నిర్ధారించబడినది. ఇప్పుడు లేఖనములో ఈ చివరి దినముకై ఆయన కొన్ని సంగతులను వాగ్దానం చేశాడు. ఏమిటి? అదిగో అవి జరుగుచున్నవి. ఆ ప్రకారమే యేసు దేవుని కుమారుడై ఉన్నాడు. అతడిని పంపుతాడని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన తన దినములలో ఇక్కడ భూమి మీద ఉండినప్పుడు, మరియు ప్రజలు ఆయనను నమ్మలేకపోయినప్పుడు ఆయన ఇట్లా అన్నాడు, లేఖనమును పరిశోధించండి, వాటియందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకండి. అయితే మీరు నన్ను నమ్మలేని ఎడల నేను చేయు క్రియలను నమ్మండి. ఎందుకనగా నేను ఎవరన్నది అవి సాక్ష్యమిచ్చుచున్నవి. సరి పిదప, వెస్లీ కాలములో అతడు చేసిన క్రియలే అతడెవరన్నది సాక్ష్యమిచ్చినవి. లూథర్ కాలములో ఆ సంస్కరణలో ఏమిటి? నిశ్చయంగా అతడెవరన్నది అది సాక్ష్యమిచ్చినది. పెంతకోస్తు వారి దినములలో వరములు తిరిగి పునరుద్ధరించబడుటలో, వరముల పునరుద్ధరణలో భాషలలో మాట్లాడుట, మరియు దయ్యములను వెళ్లగొట్టుట, మరియు ఆ వరములు ఏమిటి? అవి సాక్ష్యమిచ్చినవి. దాని విషయమై ఎటువంటి హాస్యము లేదు. ప్రజలు ఇట్లన్నారు, అది మొదటిసారి లేచినప్పుడు పెంతకోస్తు యొక్క చరిత్రను గుర్చిన పుస్తకాలను నేను చదివాను. వారు ఇట్లన్నారు, అది ఎంతో కాలం ఉండదు, అది చల్లారిపోతుంది, అది ఇంకా మండుచూనే ఉన్నది. ఎందుకు? ఎందుకనగా మీరెన్నడూ దానిని ఆర్పజాలరు. అది అక్కడ ఉంటుందని దేవుడే చెప్పాడు. అది వాక్యం యొక్క ఆ భాగమై ఉన్నది. మరియు మీరెంత మాత్రమూ దానిని ఆర్పజాలరు. మరియు పిదప, వధువు బయటకు పిలువబడుచున్నప్పుడు మీరు దానిని ఎలా ఆర్పగలరు? అది వాస్తవము చేయబడిన వాక్యం యొక్క, నెరవేర్పు యొక్క బయలుపాటై ఉన్నది. మరియు మనము ఆ దినములో జీవిస్తున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయనను గూర్చిన మర్మము యొక్క ప్రత్యక్షత ఇప్పుడు ఎత్తబడుట అనేది కేవలం మనం మాట్లాడుకొనుచున్న ఈ ఎత్తబడుట కేవలం వధువు కొరకే అయి ఉన్నది. గుర్తుంచుకోండి, బైబిల్ గ్రంథం ఇట్లు చెప్పినది, మరియు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఈ గొప్ప ఎత్తబడుట, స్నేహితులారా, ఒక ఎత్తబడుట అనేది లేనట్లయితే మనము ఎక్కడ ఉన్నాము? మనము ఏమి చేస్తాము? మనము ఏ కాలములో జీవిస్తున్నాము? మనము కలిగి ఉన్న వాగ్దానం ఏమిటి? ఒక ఎత్తబడుట జరగనై ఉన్నది. అది జరుగునని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. మరియు అది ఎన్నుకోబడిన వారికి మాత్రమే జరుగుతుంది. ఎన్నుకోబడిన స్త్రీ ఈ దినమున బయటకు లాగబడిన వధువుకు, ఆ సంగముకు మాత్రమే జరుగుతుంది. సంగము అనే ఆ పదానికి అర్థము బయటకు పిలువబడినది. మోషే ఒక దేశము నుండి ఒక దేశమును బయటకు పిలిచినట్లు పరిశుద్ధాత్మ ఒక సంగము నుండి ఒక వధువును బయటకు పిలుచుచున్నాడు. ఒక సంగము నుండి ఒక సంగము, ప్రతి సంఘశాఖ నుండి అవయవాలను పిలుచుచు ఒక వధువును తయారు చేయుచున్నాడు. వధు వృక్షము, అది వధు వృక్షము అనే ఆ టేపులో ఉన్నది. ఒక వధువు బయటకు వచ్చే పిలుపు, మరియు వారే ఆ వధు వృక్షము, లేదా ఆ వధువే ఎత్తబడుటలో ఉండబోచున్నది. అది మాత్రమే వధువుగాక మరేదీ కాదు. ఆది నుండి దేవుని చేత ఎరుగబడి ఏర్పరచబడిన వారే, తండ్రి యొక్క ఆత్మ సంబంధమైన జన్యువులే ఉండబోచున్నారు. నన్ను ఇక్కడ కేవలం ఒక నిమిషం ఆగనివ్వండి, మరియు మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచుతానేమోనని అనుకుంటూ నేను ఆందోళన చెందుతున్నాను. అయితే గమనించండి, మీలో ప్రతి ఒక్కరూ చూడండి, మీరు జన్మించడానికి సంవత్సరాలకు ముందే మీరు ఒక జన్యువుగా మీ తండ్రిలో ఉన్నారని మీకు తెలుసా? అది వాస్తవం. ఒక కణము, ఒక విత్తనము మీ తండ్రిలో ఉండి ఉన్నది. పురుషుడు నుండి వస్తుంది, స్త్రీ నుండి కాదు. చూశారా, స్త్రీ అండమును ఉత్పత్తి చేస్తుంది, ఒక గర్భమై ఉన్నది. అయితే కణము, ఇప్పుడు ఉదాహరణకు నా తండ్రిలో, లేదా ఇక్కడ కూర్చుని ఉన్న నా కుమారుడు, నాకు 16 సంవత్సరాలున్నప్పుడు నా కుమారుడు నాలో ఉండి ఉన్నాడు. నేను అతన్ని ఎరిగి ఉండలేదు, కానీ అతడక్కడ ఉండి ఉన్నాడు. ఇప్పుడు ఒక పరిశుద్ధ వివాహము ద్వారా, ఒక గర్భము ద్వారా అతడు నా స్వరూపములోనికి వచ్చి ఉన్నాడు. నేను అతడిని ఎరిగి ఉన్నాను. నేను అతనితో సహవాసము చేయగలను, మరియు ఎప్పుడు సరైన సమయమో సరిగ్గా ఆ సమయానికి అతడు వచ్చాడు. ఇప్పుడు నిత్య జీవమును మీరు కలిగి ఉన్నట్లయితే మీరు కూడా ఆ ప్రకారమే లోపల ఉండి ఉన్నారు. మీరు ఒక ప్రపంచం అనేది లేకముందే దేవునిలో ఉండి ఉన్నారు. మీరు ఒక భాగము, ఒక దేవుని కుమారుడై ఉన్నారు, దేవుని యొక్క ఒక గుణలక్షణమై ఉన్నారు. సరిగ్గా మీరు వచ్చే కాలమును కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ కాలము కొరకు మరియు ఆ స్థానమును తీసుకొనుటకు ఆయన మిమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, మరియు ఎవరునూ దానిని తీసుకోలేరు. అనుకరణలు మరియు అట్టి కార్యములు ఎన్ని వచ్చినా మీరక్కడ ఉండవలసి ఉన్నది, ఎందుకనగా మీరక్కడ ఉంటారని ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మీరు ప్రత్యక్షపరచబడినారు, ఇప్పుడు మీరు ఆయనతో సహవాసం చేయగలరు, మరియు ఆయన కోరుచున్నది అదే అయి ఉన్నది. ఆయన ఒక సహవాసము కొరకు, ఆరాధించబడుట కొరకు వాంచగలిగి ఉన్నాడు. కాని మీ జీవితం గనక ఎల్లప్పుడూ దేవునిలో ఒక గుణలక్షణముగా లేనట్లయితే మీరు కేవలం క్రైస్తవ్యమునకు ఒక అనుకరణయై ఉన్నారు. చూశారా, వారు లక్షల కొలదిగా మరియు కోట్ల కొలదిగా ఉంటారు. వారు కేవలం క్రైస్తవ్యమును అనుకరించేవారిగా ఉంటారు. ఈ మధ్యనే నేను ఒక వివరణ ఇచ్చాను. వారు పశువులను సంకరం చేస్తున్నప్పుడు అక్కడ సహోదరుడు డీమస్ షికారియన్ను నేను గమనించుచుంటిని. వైద్యులు తీసుకుంటున్న ఆ టెస్ట్ ట్యూబులను మరియు అటువంటి వాటిని గమనించాను, మరియు ఈ కార్యములను గమనిస్తూ ఉన్నాను. మగదాని యొక్క వీర్య స్ఖలనములో ప్రతిసారి దాదాపు కొన్ని లక్షల కొలది కణములు మగదాని నుండి వస్తాయి, మరియు అదే సమయంలో ఆడదానిలో నుండి సుమారు లక్షల కొలది అండములు ఉత్పత్తి అవుతాయి. అయితే చుట్టూ తిరుగుతున్న ఆ చిన్న కణములన్నిటిలో ఆ లక్షల కొలది వాటిలో కేవలం ఒక్కటి మాత్రమే జీవమునకు నిర్ణయించబడినదని, మరియు ఒక్క అండము మాత్రమే ఫలదీకరణ చెందుతుందని మీకు తెలుసా? మరియు ఆ చిన్న కణము మిగతా చిన్న కణముల మీదుగా దాటుకుని వెళ్తుంది. సరిగ్గా దానివలనే కనిపించు ప్రతి చిన్న కణము మీదుగా దాటుకుంటూ వాటిపై నుండి వచ్చి మరియు ఇక్కడికి వస్తుంది, మరియు ఆ ఫలదీకరణ అండమును కనుగొని మరియు దానిలోనికి ప్రవేశిస్తుంది, మరియు పిదప ఆ మిగతావన్నీ చనిపోతాయి. ఏమిటి, కన్యక జన్మ గురించి మాట్లాడండి. ఓ, ఒక భౌతిక జన్మలో అది సగం మర్మయుక్తంగానైనా లేదు. అది ఏ విధంగా ముందుగా నిర్ణయించబడి దేవుని చేత ముందుగా ఎన్నుకనబడినది కదా. ఇప్పుడు ఆదిలో ఆ వెనుక కొన్ని సంవత్సరాల క్రితం కాలము అనేది ప్రారంభము కాకముందు నీవు ఈ రాత్రి నీవు ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడవై ఉన్న ఎడల నీ తండ్రి అయిన దేవునిలో అప్పుడు నీవు ఉండి ఉన్నావు. అందుచేతనే ఇక్కడ ఈ జీవితంలోకి నీవు వచ్చి క్రైస్తవ్యాన్ని చూపించుకొనుచు, సరి, ప్రతిదీ తప్పుగా జరుగుచున్నప్పుడు ఇది ఎందుకని మరియు ఇదంతా ఎందుకని నీవు ఆశ్చర్యపోయావు. నీవు దాని విషయమై ఆశ్చర్యపోయావు. అయితే ఒక దినమున ఏదో నిన్ను తాకినది. అది ఏమిటి? ఆరంభము నుండి అక్కడ ఉన్నటువంటి ఆ జీవమై ఉన్నది. పక్షిరాజును కనుగొనటను గూర్చి, దాని తల్లి ఆ పక్షిరాజును కనుగొనటను గూర్చిన నా చిన్న కథవలే ఉన్నది. ఆ చిన్న పక్షిరాజు పిల్ల ఒక కోడిపెట్ట క్రింద ఏ విధంగా పొదగబడినది అను దానిపై నేను ప్రసంగించుటను మీరు వినియున్నారు. అయితే అది ఆ కోడిపిల్లలను పోషించుటకు ప్రయత్నించే అలవాట్లను ఆ చిన్న పక్షిరాజు పిల్ల జీర్ణించుకోలేకపోయినది. ఎందుకంటే అది ఆదిలోనే అసలు ఒక కోడిపిల్ల కాదు. అయినను అది ఆ కోళ్ల ఫారంలో కోడిపిల్లలతో ఉండి మరియు ఆ కోడిపెట్టను వెంబడించుచున్నది. అయితే అది పెరటిలో మరియు అటువంటి స్థలాలలో త్రవ్వుతూ ఉంటుంది, మరియు ఈ చిన్న పక్షిరాజు పిల్ల దానిని సహించలేకపోయినది. అయితే అది కూయిచు మరియు ఆ విధంగా చేసిన ప్రతిసారి చిన్న కోడిపిల్లలన్నీ వెళ్తుండేవి, కావున ఇది కూడా వెళ్లేది. కాని ఒక రోజు అది ఒకటి కాదు గాని రెండు గుడ్లను పెట్టియున్నదని దాని తల్లి ఎరిగియున్నది. ఎక్కడో ఒక దగ్గర ఆ ఇంకొకటి ఉండవలసి ఉన్నది. అది ఎగురుతూ అంతటా తిరుగుతూ దానిని వెతకడానికి బయలుదేరినది. చిట్ట చివరకు అది ఆ పెరటి వద్దకు వచ్చినది, మరియు దాని పిల్లను అది కనుగొని మరియు దాని కొరకు కేక వేసినది. అది ఎటువంటి ఒక స్వరమంటే అది సరిగ్గా దానికి సరిపోయినదని అది గ్రహించినది. అది దానికోసమే ఎదురుచూస్తున్నది, చూడండి. మరియు అప్పుడు అది ఒక కోడిపిల్ల కాదని అది గ్రహించినది. అది ఒక పక్షిరాజై ఉన్నది. మరియు ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుని విషయం ఆ విధంగానే ఉంటుంది. మీరు వచ్చినప్పుడు మీరు ఎన్ని సంఘశాఖలలో చేరారన్నది, ఎన్ని పేర్లను పుస్తకాలలో మరియు అట్టి వాటిలో మీ పేరును ఉంచారన్నది నేను లెక్క చేయను. దేవుని యొక్క ఆ నిజమైన వాక్యము నిర్ధారించబడి మరియు ఆ విధంగా మీ ముందు నెరవేర్చబడినప్పుడు సరిగ్గా అక్కడే మీరు ఒక పక్షిరాజని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే నీవు దీనిలో చేరు మరియు దానిలో చేరు మరియు ఈ దారిలో వెళ్ళు మరియు ఆ దారిలో వెళ్ళు అని చెప్పే ఈ కోడి కూతలన్నీ బుద్ధిహీనతయ్యి ఉన్నది. అయితే అది ఒక అసలైనదై వాక్యానికి వాక్యమును జత చేయుటయ్యి ఉన్నది. స్త్రీ యొక్క గర్భములోనికి ఒక కణము ప్రవేశించినప్పుడు అది నీవు నీ తండ్రి నుండి వచ్చిన ఒక మానవ కణమై, మరియు ఆ తర్వాత ఒక కుక్క నుండి వచ్చిన ఒక కణముగా మారి, మరియు తర్వాత ఒక పిల్లి నుండి వచ్చిన దానిగా, అటు తర్వాత ఒక కోడి నుండి వచ్చిన దానిగా మారలేదు. అదంతయు మానవ కణమే అయి ఉన్నది. మరియు యేసుక్రీస్తు యొక్క శరీరము అనగా వధువు ఆయన శరీరములో భాగమై ఉంటుంది. మరి ఆయన వాక్యమై ఉండెను, మరియు వధువు కూడా వాక్యమై ఉండవలసి ఉంటుంది. వాక్యమునకు వాక్యము జత చేయబడుట వాక్యమునకు జత చేయబడుట. లూథర్ యొక్క నీతికరణ, వెస్లీ యొక్క శుద్ధీకరణ, పెంతుకొస్తు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వరముల యొక్క పునరుద్ధరణ మరియు ఆ మిగతావన్నీ దానితో కొనసాగుతాయి. చూశారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు యొక్క పరిపూర్ణ స్వరూపమును తీసుకుని వచ్చుటకు అది వాక్యముపై వాక్యము, కణముపై కణము, జీవముపై జీవముగా ఉండవలసి ఉన్నది. ఇప్పుడు మీరు ఒక గుణలక్షణమై ఉన్నారని మీరు గుర్తుంచుకోండి. మరియు ఇప్పుడు దానిలోని విషయమేదనగా, క్రీస్తు తన వధువు కొరకు వచ్చుచున్నాడను ఈ విషయాలను మనం కనుగొన్న తర్వాత, ఇప్పుడు మనము ఆ వధువులోనికి ఎలా వెళ్లగలము? ప్రశ్న అదే అయి ఉన్నది. అనేకులు ఇట్లంటారు, మా సంఘములో చేరండి, వారిలో ఒకరికి ఒక ప్రత్యేక విధమైన బాప్తిస్మము కావాలి. ఒకరు దీనిని లేదా దానిని చేగొడతారు. ఒకరిట్లంటారు, నీవు తప్పకుండా భాషలతో మాట్లాడవలసి ఉన్నది లేదా నీవు దానిని పొందుకోనట్లే. ఇంకొకరు ఇలా చెప్తారు, నీవు భాషలతో మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ వ్యక్తి ఇట్లంటాడు, నీవు ఆత్మలో నాట్యమాడవలను. ఇతడు ఇలా చెప్తాడు, నీవు కేకలు వేయవలసి ఉన్నది. ఇతడు ఇట్లంటాడు, ఒక ఉద్రేకమును పొందుకోవలసి ఉన్నది. అదంతా సరియే మరియు పిదప అయినను అదంతయు తప్పయున్నది. దేవుని ఆత్మ మూలంగా జన్మించిన ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ లేదా ఒక దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యమును ఎట్లు నిరాకరించగలడు? మరి దేవుడే దానిని అనువదించి, విషయం ఇదే, నేనే దానిని వాగ్దానం చేశాను, ఇదిగో అదిక్కడ ఉన్నది అని చెప్పి సాధ్యమైనంత తేటగా దానిని చూపిస్తున్నాడు. అప్పుడు ఏమిటి? వారు దానిని చూడటానికి బద్దులై ఉన్నారు. చూసారా, క్రీస్తు తన సొంత వాక్యమును ఎట్లు నిరాకరించగలడు? మరియు క్రీస్తు మీలో ఉన్న ఎడల అది ఆయన యొక్క స్వంత వాక్యమును నిరాకరించలేదు. అలాగైతే ఈ శరీరంలోనికి మనం ఏ విధంగా ప్రవేశిస్తాము? 1 కొరింథీ 12, మనమందరము ఒక్క ఆత్మ ద్వారా, ఒక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఈ శరీరంలోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. దానిని మీరు దానిని వ్రాసుకోవాలనుకుంటే అది 1 కొరింథీ 12:13. మరియు మనమందరము ఒక్క ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది ఉన్నాము, మరియు ఆ ఆత్మ క్రీస్తు యొక్క జీవమై ఉన్నది. అది నిజమేనా? క్రీస్తు యొక్క జీవము. మరియు ఏ విత్తనము యొక్క జీవమైనా మరి ఆయనే వాక్యపు విత్తనమై ఉండి విత్తనమును జీవములోనికి తెచ్చును. మీరు దానిని గ్రహించారా? ఆ జీవము విత్తనములో ఉన్నట్లయితే మరియు ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము దాని మీదికి వచ్చినప్పుడు అది ఆ విత్తనపు జీవమును తెచ్చుటకు కట్టుబడి ఉన్నది. ఈ మధ్యనే ఇక్కడ ఫినిక్స్ వద్ద నేను మీకు చెప్పినట్లున్నది, నేను సహోదరుడు జాన్ షరీర్తో మాట్లాడుచుంటిని. నేను అక్కడ బయట ఉన్నాను మరియు అతడు నాకు ఒక చెట్టును, ఒక నిమ్మజాతి చెట్టును చూపించాడు. అతడు అనేక నిమ్మజాతి చెట్లను పెంచాడు మరియు అతడు నాకు ఒక చెట్టును చూపించాడు. అది దానిపై 8 లేదా 9 వివిధ రకాల ఫలములను కలిగి ఉన్నది. మరియు నేను ఇట్లా అన్నాను, సహోదరుడా షరీర్, అది ఏ రకమైన చెట్టు? ఒక నారింజ చెట్టు అని అతడు అన్నాడు. నేను ఇట్లా అన్నాను, మరి ఆ నిమ్మ, నారింజ, బత్తాయి మరియు దబ్బ నారింజలు ఎందుకున్నవి? అతడిట్లా అన్నాడు, అవన్నీ నిమ్మజాతి ఫలములు, అవి అంటుకట్టబడినవి. ఓ, నేను ఇట్లా అన్నాను, అవునా, ఇప్పుడు వచ్చే సంవత్సరం అది మొత్తం నారింజలను కలిగి ఉంటుంది. ఓ కాదు, ప్రతి చెట్టు దాని స్వంత ఫలమును కాస్తుంది, ప్రతి కొమ్మ దాని స్వంత ఫలమును కాస్తుంది. ఇక్కడ ఈ నిమ్మజాతి లోయలో ఫలములను పండించే మీలో చాలా మందికి అది తెలుసు, అది దాని స్వంత ఫలమునే కాస్తుంది. మీరు ఒక నారింజ చెట్టులో ఒక నిమ్మ కొమ్మను పెట్టండి, అది నిమ్మకాయలను కాస్తుంది. ఎందుకనగా అది ఒక నిమ్మజాతి పండు స్వభావమును కలిగి ఉన్నది, అయినను అది అసలైన పండును కాయదు. మరియు మనం చేసింది అదే, మనం అంటుకట్టాము సిద్ధాంతములు మరియు అటువంటి వాటిని తీసుకున్నాము మరియు ఇక్కడ ప్రతి దానిని అంటుకట్టాము. మెథడిస్టు వారు ఒక మెథడిస్టు బిడ్డను కాకుండా మరి దేనినైనా ఎలా తీసుకురాగలరు? ఏ సంఘశాఖ అయినా ఒక సంఘశాఖ బిడ్డను కాక మరి దేనినైనా ఎలా పుట్టించగలదు? అయితే ఆ చెట్టుకు ఎన్నడైనా దాని అసలైన కొమ్మ మొలిస్తే అది నారింజ పండ్లనే కాస్తుంది. మరియు పిదప, దేవుడు సంఘములో ఎన్నడైనా ఏదైనా చేస్తే అది అసలైనదై ఉండి తిరిగి మరలా వాక్యముతోనే వస్తుంది. ఖచ్చితంగా అది అట్లుండవలసి ఉన్నది. ఎందుకనగా జీవము చెట్టులో ఉన్నది మరియు అది దాని స్వంత జాతిని మొలిపిస్తుంది. ఇప్పుడు మనము కనుగొనినట్లు ఇప్పుడు ఆ పెద్ద సంఘము కాలముల గుండా దాని ఫలమును కాయిచూ వచ్చినది మరియు ఆ కొమ్మలు ఫలించడం ఆగిపోయినప్పుడు వారు వాటిని నరికివేస్తారు. ఇప్పుడు పరిశుద్ధ యోహాను 15లో ద్రాక్షావల్లిని ఎన్నడూ నరికివేయలేదు, ఆయన తీగలను తీసివేశాడు. అవి అసలు ఏ ఫలములను ఫలించుటలేదు గనక వాటిని కత్తిరించి వేశాడు. యేసు తన కొరకు తన వంటి ఫలమును కోరుచున్నాడు, ఆయన భార్య ఆయన వంటి పిల్లలను పుట్టించవలసి ఉన్నది. అలాగైతే అది పిల్లలను అనగా వధూ పిల్లలను, వాక్య పిల్లలను పుట్టించకపోతే అప్పుడది సంఘశాఖ బిడ్డయ్య ఉన్నది. అంటే ఆమె యొక్క తొలి ప్రేమ అయిన లోకము మరియు సంఘశాఖ కొరకు ఆమె తిరిగి దాని యొద్దకు వెళ్లిపోయినది. మరియు అది ఒక నిజమైన అసలైన తిరిగి జన్మించిన క్రైస్తవుడిని పుట్టించలేదు. ఎందుకనగా దానిని పుట్టించుటకు అక్కడ ఏమీ లేదు. సరిగ్గా ఎలాగంటే మీరు ఒక నిమ్మ కొమ్మను తీసుకుని మరియు దానిని అందులో పెట్టినప్పుడు అది ఒక నిమ్మకాయనే ఫలిస్తుంది, కానీ అది ఒక నారింజ పండును ఫలించదు, ఎందుకంటే ప్రారంభములో అది అసలు అక్కడ లేనేలేదు. అయితే అది ఆదియందు నిర్ణయించబడి దేవుని యొక్క ముందు జ్ఞానము ద్వారా ముందుగా ఏర్పరచబడి జన్మించినట్లయితే అది తప్పక ఒక నారింజ పండును ఫలించవలసి ఉన్నది. అది మరి దేనిని ఫలించలేదు. గడియ వచ్చినప్పుడు జీవము గల దేవుని సంఘము విషయంలో ఆ విధంగానే ఉన్నది. దేవుడు ఏదైనా చేయుటను మీరు ప్రారంభించనిస్తే చాలు, అందరూ బంతిని తీసుకుని మరి వెళ్లిపోతారు. చూశారా, అదెల్లప్పుడు ఆ విధంగానే ఉండి ఉన్నది. ఈ మధ్యనే ఇక్కడ నేను మార్టిన్ లూథర్ యొక్క చరిత్రను చదువుచుంటిని. ఇట్లు చెప్పబడినది, ఆ మార్టిన్ లూథర్ ఆ కేథలిక్ సంఘమును ఎదిరించి మరియు దాని నుండి బయటకు వచ్చాడని నమ్మడం అంత కష్టమేమీ కాదు. కానీ ఇట్లు చెప్పబడింది, వింతైన విషయం ఏమిటంటే అతని ఉజ్జీవమును వెంబడించిన మూఢభక్తి అంతటిలో అతడు మునిగిపోకుండా ఇంకనూ తన నీతికరణలో స్థిరముగా నిలిచి ఉన్నాడు. చూశారా, కేవలం ప్రతిదీ అనుకరణలు మరియు ప్రతిదీ అతన్ని వెంబడించినవి. శ్రీమతి సెంపల్ మెక్పర్సన్ ను ఇక్కడ ఈ ఆలయమును కలిగి ఉన్న సెంపల్ మెక్పర్సన్ ను చూడండి. ప్రతి శ్రీబోధకురాలు ఆ రెక్కలు ధరించుకుని మరియు బైబిల్ గ్రంథమును అదే విధంగా పట్టుకుంటారు. కేవలం భూసంబంధమైన అనుకరణలు, వారు అసలైన వారై ఉండలేరు. ఆ విధంగానే సంఘములు కూడా ఉండలేవు. నగరములో ఒక సంఘమును ఏదైనా పొందుకోనివ్వండి, వేరొక సంఘము దానిని ఓర్వలేదు, వారును దానిని పొందుకుంటారు. చూశారా, వారు ఇక ఎంత మాత్రము అసలైన వారు కారు. దేవుని వాక్యమే అసలైనది, అది వాక్యమైనది, మరియు అది దాని జాతి ప్రకారమైన దానిని పుట్టించవలసి ఉన్నది. దాని కాలములో దాని జాతి ప్రకారమైన దానిని, ఎన్నుకోబడిన దానిని, తండ్రి అయిన దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన దానిని తీసుకుని రావలసి ఉన్నది. ఇప్పుడు మనము ఈ సంఘములోనికి ఎట్లు ప్రవేశిస్తాము? మనమందరము ఒక్క ఆత్మ ద్వారా ఈ ఒక్క శరీరములోనికి, అనగా క్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. మరది వాక్యమైన వధువై ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దానిలోనికి బాప్తిస్మము పొందాము. ఇప్పుడు మనము చివరి కాలములో ఉన్నామో లేదో గమనించుదాం. ఇప్పుడు మనం ఆది కాండమునకు త్రిప్పినట్లయితే, ఓ 5వ అధ్యాయమును తీసినట్లయితే ఇట్లు కనుగొంటాము. మీరు లూకాస్ వార్తను తీస్తే కూడా హానోకు నోవహు నుండి 7వ వాడని మీరు కనుగొనవచ్చును. హానోకు అక్కడే సర్ప సంతానమును పట్టుకోగలరు. ఏలైనగా కయీను హేబెలు యొక్క కుమారుడైనట్లయితే అప్పుడు అతడు 8వ వాడై ఉంటాడు. చూశారా, అయితే బైబిల్ గ్రంథములో ఎక్కడా కూడా కయీను హేబెలు కుమారుడని లేదా కయీను ఆదాము కుమారుడని చెప్పబడలేదు. ఎందుకనగా బైబిల్ గ్రంథము అతడు ఆ దుష్టుని సంబంధి అయి ఉన్నాడు అని చెప్పినది, మరియు ఆదాము దుష్టుని సంబంధి కాడు. చూశారా, అతడు దుష్టుని సంబంధి అయి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నోవహు నుండి హానోకు 7వ వాడని మనం కనుగొంటాము. అది 7 సంఘకాలములకు ఒక సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు అతనికి ముందున్న ఆ మిగతా 6 వ్యక్తులందరూ మరణించారు, కాని హానోకు మార్పు చెందాడు. 7వ వాడైన హానోకు ఎత్తబడ్డాడు. ఎత్తబడుటలోనికి వెళ్లేది 7వ సంఘకాలమేనని అది చూపించుచున్నది. ఇప్పుడు మనము 7వ సంఘకాలములో ఉన్నామనుటలో ఎటువంటి సందేహమూ లేదు, అది మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఎత్తబడుటలోనికి వెళ్లేది 7వ సంఘకాలమై ఉన్నది. ఆ మిగతా 6 మరణించారు, అయితే హానోకు మాత్రం మార్పు చెందాడు. ఎందుకనగా అతడు కనబడకపోయెను, దేవుడు అతనిని తీసుకుని పోయెను. అయితే హానోకు ఎత్తబడటం ఆ మిగతావన్నీ చనిపోచుండగా ఈ అంత్యకాలపు వధువు మాత్రం బయటకు పిలువబడుతుందన్నటకు 7వ సంఘకాలము నుండి బయటకు పిలువబడి మరణము చూడకుండా ఎత్తబడుతుందన్నటకు సాదృశ్యంగా ఉన్నది. మరి మనమిప్పుడు ఆ కాలమునకు సాక్ష్యమిచ్చుచున్నాము. ఓ మై, ఇప్పుడు మనమింకా లోతునకు వెళ్దాం. చూశారా, ఇప్పుడు ఇక్కడ అనగా ప్రకటన 10:7 కూడా 7 సంఘకాలములకు ఒక సాదృశ్యమున్నది. అదేదనగా గ్రంథము యొక్క ఆ గొప్ప మర్మము 7వ దూత యొక్క వర్తమానము ద్వారా విప్పబడవలసి ఉన్నది. ఇప్పుడు ఎల్లప్పుడూ పైన ఒక వర్తమానికుడు మరియు భూమి మీద ఒక వర్తమానికుడు ఉన్నారు. ఆంగ్లంలో దూత అనే పదమునకు అర్థం ఒక వర్తమానికుడు. మరియు ఆ 7వ దూత వర్తమానంలో అతడు ప్రకటించుచుండగా అతని పరిచర్యలో అతడు తన పరిచర్యను ఊదబోచుండగా అతడు మొదలు పెట్టినప్పుడు కాదండి, యేసు ఆయన మొదలు పెట్టినప్పుడు ఆయన రోగులను మరియు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం మొదలు పెట్టాడు. ఓ ఆ గొప్ప బోధకుడు, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన తమ సంఘములో ఉండాలని కోరారు. కాని ఒక దినమున ఆయన కూర్చుని నేను మరియు నా తండ్రి ఒక్కటై ఉన్నాము అని చెప్పినప్పుడు మాత్రం అది భిన్నంగా ఉన్నది. అది భిన్నంగా ఉన్నది. మరియు మీరు మనుషు కుమారుని యొక్క శరీరమును తిని మరియు ఆయన రక్తమును త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. ఏమిటి, అతడొక నరమాంస భక్షకుడు. చూశారా, అది వ్యత్యాసముగా ఉండినది. ఆయన దానిని వివరించలేదు.
వారు ఇదివరకే ఆ నెరవేర్పును చూసి ఉన్నారు. తన కాలమునకు దేవుని వాక్యము నిర్ధారించబడి వాస్తవం చేయబడి మరియు ఆయనే ఆ కాలము యొక్క వర్తమానకుడని నిరూపించబడుటను చూసి ఉన్నారు. మరియు ఆయన దేనిని వివరించనవసరం లేదు. ఆ శిష్యులు దానిని వివరించలేకపోయి ఉండవచ్చును. అయితే వారు దానిని వివరించగలిగినా లేదా వివరించలేకపోయినా వారు దానిని నమ్మారు. వారు స్థిరముగా ఉండి మరియు దానిని నమ్మారు. వారు ఆయన శరీరమును తిని మరియు ఆయన రక్తమును త్రాగలయ్యున్నారో లేదో వారు ఎట్లు చెప్పగలరు? ఏమిటి, దానిని చేయడం వారికి అసాధ్యం. అయితే వారు దానిని నమ్మారు. ఎందుకనగా వారు నిర్ణయించబడినారు. భూమికి పునాదులు వేయబడక ముందే ఆయన వారిని ఎన్నుకున్నాడు అని యేసు చెప్పాడు. చూశారా, వారు దానిని నమ్మారు. వారు దానిని వివరించగలిగినా లేదా వివరించలేకపోయినా అయినను వారు దానిని నమ్మారు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు 7వ సంఘకాలములో 7వ దూత బూర ఊదబోచుండగా దేవుని మర్మములు సరిగ్గా అక్కడే తెలియజేయబడవలసి ఉన్నది. ఆ ముద్రలు, ఆ సంఘ సంస్కర్తలు వారి సమయాన్ని కలిగి ఉన్నారు. లూథర్ ఎక్కువ కాలం జీవించలేదు, అలాగే వెస్లీ కూడా. ఆ కాలములు, ఆ సంఘ సంస్కర్తలు ఎక్కువ కాలం జీవించలేదు. వారు ఆ దినము యొక్క తమ వర్తమానమును కలిగి ఉన్నారు. మరియు ప్రజలు దానిని పట్టుకొని మరియు దానిని సంఘశాఖగా మార్చారు. మరియు అదేమిటి? మీరు ఎన్నడూ ప్రకృతిని ఓడించలేరు. ప్రకృతి ఎల్లప్పుడూ సాక్ష్యమిస్తుంది. దేవుడు ప్రకృతితో పాటు కొనసాగుతాడు. అది అట్లుండవలసి ఉన్నది. సూర్యుని వలె అది ఉన్నది. ప్రొద్దున సూర్యుడు ఉదయించినప్పుడు అది ఒక చిన్న బిడ్డ జన్మించినట్లుగా ఉంటుంది. అది బలహీనంగా ఉంటుంది. అంత ఎక్కువ వేడిని కలిగి ఉండదు. 10 గంటలప్పుడు అది ఉన్నత పాఠశాల నుండి వచ్చినట్లుంటుంది. మిట్ట మధ్యాహ్నం అది జీవితంలోనికి ప్రవేశిస్తున్నట్లు ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు అది ముసలిదైపోచున్నది. 5 గంటలప్పుడు అది మరణమగుచున్నది. మరణ ముసలిదై మరియు బలహీనపడి సమాధిలోనికి వెళ్ళుచున్నది. దాని అంతము అదేనా? అది మరలా మరుసటి ఉదయమునా ఉదయిస్తుంది. చూశారా, చెట్లను వాటి ఆకులు ఏ విధంగా మొలుస్తాయన్న దానిని మరియు అవి చేసే ప్రతి దానిని గమనించండి. ఇప్పుడు ఆకులు చెట్ల నుండి రాలిపోయి తిరిగి వెనుకకు వెళ్తాయని మనము కనుగొంటాము. ఏమిటి? ఆ జీవము అడుగున ఉన్న చెట్టు యొక్క వేరులోనికి వెళ్తుంది. దాని అంతము అదేనా? మరుసటి వసంత కాలములో నూతన జీవముతో తిరిగి వస్తుంది. ఇప్పుడు సంఘములను గమనించండి. సంస్కరణలు అవి అదే విషయాన్ని ఎట్లు చేసినవో గమనించండి. అది వచ్చినది. ఆ గోధుమ గింజ అంధకార యుగములోని హింస క్రింద భూమిలో పడి మరియు మరణించినది. అది భూమిలోనికి వెళ్లిపోయినది. అది మరణించవలసి ఉండెను. ఆత్మ సంబంధమైన ఏ వ్యక్తి అయినా దానిని చూడగలడు. అది ఆ విత్తనము చనిపోయి మరియు కుళ్లిపోతేనే తప్ప అది ఒంటిగానే మిగిలిపోతుంది. మరియు అది అంధకార యుగములో భూమిలోనికి వెళ్లవలసి ఉండెను. అది అక్కడ పడి ఉండి కుళ్లిపోయినది. మరియు తిరిగి లూథరన్ సంఘం యొక్క 2 చిన్న మొలకలతో అది పైకి వచ్చినది. లూథరన్ సంఘము నుండి మరిన్ని మొలకలు వచ్చినవి, జ్వింగ్లీ మరియు మొదలైనవి. అక్కడ నుండి కాండము పైకి వచ్చినది. అది జాన్ వెస్లీ యొక్క గొప్ప సువార్తిక కాలమై ఉన్నది. అది వెనుక ఆగిపోయినది. అక్కడ నుండి ఆ మోసపూరితమైన కాలమైన ఆ పెంతుకోస్తు కాలము వచ్చినది. ఆ గోధుమ గింజ, ఇక్కడున్న ఎవరైనా ఎన్నడైనా గోధుమలను పెంచారా? మీరు ఆ గోధుమలను చూసినప్పుడు మీరు వాటిని గమనించండి. మీరు బయట అక్కడికి వెళ్లినప్పుడు ఇట్లంటారు, నేను గోధుమను పొందుకున్నాను. అక్కడ మీరు గోధుమను కలిగి ఉన్నట్లే మీకు కనిపిస్తుంది. దగ్గర నుండి దానిని తెరిచి మరియు గమనించండి. మీకు అసలు అక్కడ గోధుమ ఉండనే ఉండదు. మీరు తొక్కను కలిగి ఉంటారు. మత్తయి 24:22 యేసు దానిని గూర్చి మనల్ని హెచ్చరించలేదా? అంత్య దినములలో ఆ 2 ఆత్మలు ఎంతో సమీపంగా ఉంటాయి. అది సాధ్యమైతే ఏర్పరచబడిన గోధుమనే మోసగించును. చూశారా, ఇప్పుడు గమనించండి, అది మోసుకొని పోవు ఒక సాధనమై ఉన్నది. ఇప్పుడు వెస్లీని తయారు చేసినది లూథర్ గుండా వచ్చిన జీవమే. పెంతుకోస్తును తయారు చేసినది వెస్లీ నుండి వచ్చిన జీవమే. పెంతుకోస్తు నుండి వచ్చిన జీవమే గోధుమను తయారు చేస్తుంది. అయితే అవి మోసుకొని పోవు సాధనములై ఉన్నవి. చూశారా, నిజమైన జీవము దాని గుండా వెళ్తుంది, వర్తమానము దాని గుండా వెళ్తుంది. అయితే అది పైకి గోధుమలోనికి వెళ్ళుచున్నది. ఆ కారణము చేతనే గోధుమ పైకి వచ్చి మరియు ఇక్కడ పైన ఆ సమస్తమును ఎత్తబడుటలోనికి తీసుకుని వస్తుంది. ప్రతి కాలములో నుండి వధువు తానే బయటకు వస్తుంది. అయితే సంఘశాఖ కాండము చనిపోతుంది, ఎండిపోయి మరియు మరణిస్తుంది. ఈ అంత్య దినములలో అది ఇప్పుడు ఏ విధంగా విడిచిపెట్టుచున్నదో మీరు గమనించారా? ఆ గోధుమ ఎదగడం ప్రారంభించినప్పుడు అప్పుడు ఆ పొట్టు దాని నుండి దూరంగా తొలగిపోవటం ప్రారంభిస్తుంది. మీరు దానిని చూసినప్పుడు ఆ చిన్న గోధుమలో ఉన్న దానిని మీరు గమనించండి. దానిని ఈ విధంగా తెరవండి మరియు దానిలోనికి చూసి మరియు గమనించండి. అక్కడ ఆ లోపల ఒక చిన్న గోధుమ పూత ఉంటుంది. దానిలోనికి చూడటానికి, అక్కడ ఆ చిన్న గోధుమ పూతను చూడటానికి మీరు ఒక 30 పవర్ సూక్ష్మదర్శిని తీసుకోవలసి ఉంటుంది. చూశారా, అది అక్కడ లోపల ఉండి ఉన్నది. అయితే అది ఎదగటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు దానిని భద్రపరచుటకు, అది బయటికి రావడానికి అవకాశం ఇచ్చుటకు ఆ పొట్టు అక్కడ ఉండవలసి ఉన్నది. అయితే పిదప, అది ఎదగటం మొదలైనప్పుడు మరియు వర్తమానం వ్యాపించడం మొదలైనప్పుడు అప్పుడు ఆ పొట్టు దానిని విడిచిపెడుతుంది, మరియు జీవము ఆ పొట్టు నుండి నేరుగా గోధుమలోనికి వెళ్తుంది, వెళ్తూనే ఉంటుంది. ప్రతి కాలములో ఆ విధంగానే జరిగినది. అది అసలు ప్రకృతికి విరుద్ధంగా జరగనేరదు. అది దేవుని యొక్క కొనసాగింపై ఉన్నది, ఆయన కార్యములు చేసే విధానమై ఉన్నది. మరియు సరిగ్గా ఇప్పుడు మనము జీవించుచున్నది ఆ కాలములోనే అయి ఉన్నది, 7వ సంఘకాలం. ఇప్పుడు అంతమున అదంతయు గోధుమ గింజలో ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది, మరొకసారి తిరిగి రావడమై ఉన్నది. ఇప్పుడు మీరు లూకా 17వ అధ్యాయం మరియు 30వ వచనమును తీసుకున్నట్లయితే ఆయన ఇట్లు చెప్పాడు, సుదమ దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని యొక్క రాకడలో జరుగును. మనుష్య కుమారుడు తనను తాను బయలుపరుచుకొనుటను ప్రారంభించినప్పుడై ఉన్నది. బయలుపరుచుకొనుట అనగా ఏమిటి? ఆయన ఈ దినమున ఏమయ్యున్నాడనే తన యొక్క ప్రత్యక్షతను ప్రజలకు తెలియజేసుకునుట అయి ఉన్నది. ఈ దినమునకు తెలియపరచబడిన వాక్యమే అయి ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క కార్యరూపణ ద్వారా యేసు మన మధ్య సజీవుడుగా ఉన్నాడని ప్రజలకు బయలుపరుచుటయ్యి ఉన్నది. మరియు గుర్తుంచుకోండి, ఆయన అక్కడ ఒక మానవుడిలో గుర్తింపజేయబడ్డాడు, ఒక మనుష్యుడు. ఆయన ఇట్లు చెప్పాడు, జరిగినట్లే. ఇప్పుడు మనము చదువుచున్న ఇదే బైబిల్ గ్రంథమును ఆది కాండమును ఆయన చదివాడు. ఇప్పుడు యేసు దాని గురించి మాట్లాడుచున్నప్పుడు అక్కడ ఆ ఆది కాండములోని అధ్యాయములో మనము గమనిస్తాము. అక్కడ దానిలో ఆయన తన వీపును గుడారము తట్టు త్రిప్పుకొని ఉండుటను మరియు షారా గుడారములో ఉండుటను మనము కనుగొంటాము. ఆయన ఇట్లన్నాడు, ఆయన ఒక ప్రశ్నను అడిగాడు, మరియు ఏది జరగబోచున్నదో అది జరగటం సాధ్యమని ఆమె నమ్మలేదు. ఆయన ఇట్లా అన్నాడు, ఇప్పుడు అబ్రహామా, జీవకాలమున నేను నిన్ను దర్శించబోచున్నాను, చూశారా? మరియు గుడారములో ఉన్న షారా దాని గూర్చి నవ్వినది. ఆయన ఇట్లా అన్నాడు, గుడారములో ఉన్న షారా ఈ సంగతులు ఎట్లు జరుగునని చెప్పుచు, ఎందుకని నవ్వినది? యేసు వాగ్దానం చేశాడు, మరియు అది ఆయనే అయ్యున్నాడు. అబ్రహాము ఆయనను ఎలోహిం అని పిలిచాడు, సర్వశక్తిమంతుడు, అది ఆయనే. ఇప్పుడు అంత్య దినములలో అది మరలా తిరిగి వస్తుందని బైబిల్ గ్రంథం ముందుగానే చెప్పినది. యేసు ఆ విధంగా చెప్పాడు. మరియు ఈ సంగతులు జరగనారంభించుటను మీరు చూసినప్పుడు కేవలం గుర్తుంచుకోండి, ఇది అప్పటిలాగానే జరగటం మొదలైనప్పుడు అప్పుడు సమయం సమీపముననే ద్వారము వద్దనే ఉన్నదని మీరు తెలుసుకొందురు. ప్రపంచాన్ని చూడండి, లోకమును చూడండి. సుదమ, ఒక సుదమ ఉన్నదంటే ఇది కాదా? ప్రజలు అటువంటి ఒక వంకరతనములో వంకర చేయబడటను చూడండి. వారి మనసులు వంకర చేయబడినవి. వారికి సాధారణమైన సభ్యత అంటే ఏమిటో కూడా తెలియదు. చట్ట విరుద్ధమైన వాటిని చూడండి, లైంగిక కార్యాలు మరియు వీటన్నిటినీ చూడండి. మరియు మన స్త్రీలను చూడండి, అది ఎటువంటి ఒక అల్లర్లను కలగజేసినదో చూడండి. మన స్త్రీల మధ్యన అసభ్యకరమైన అనైతిక కార్యముల యొక్క అల్లర్లు ఎంతగా ఉన్నవో చూడండి. అది మెథడిస్టులు అని మీరంటారు, పెంతకొస్తు వారు కూడా అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. మన పురుషులను చూడండి, వారు దేవుని వాక్యములకు బదులు ఏదో ఒక సంఘశాఖ యొక్క చిన్న ఆచారములో వేలాడుతుంటారు. దేవుడు పరిపూర్ణంగా తనను తాను తెలియజేసుకున్నట్టును వారు చూసినప్పుడు బయటికి రావడానికి బదులు వారు దానికే వేలాడబడి ఉంటారు. కారణం ఏమిటంటే వారు గుడ్డివారై ఉన్నారు, వారు దానిని చూడలేరు, వారు దానిని ఎన్నడూ చూడరు. ఇప్పుడు మనం త్వరపడుచుండగా ఇక్కడ దీనిలో ఏమి జరుగుతున్నదో గమనించండి. ఆ స్త్రీ మనము వెళ్లిపోవాలని కోరుచున్నదని నేను అనుకుంటున్నాను. మనము బయటకు వెళ్లవలసిందిగా కోరుచున్నట్లు ఆమె తన చెయ్యిని ఊపడం లేదా ఏదో చెయ్యడం నేను చూశాను. కావున మనం త్వరపడడం మంచిది. కావున ఇప్పుడు గమనించండి, హానోకు సంగమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ అతడు 7వ సంఘకాలమునకు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. మీరు దానిని గూర్చి ఆలోచించగలరా? 7వ సంఘకాలం గమనించండి, ఊదబోచుండగా 7 వర్తమానికులున్నారని ఎంతమంది నమ్ముచున్నారు? ఓ, మనమందరము దానిని నమ్ముచున్నాము. మరది మనము బైబిల్ గ్రంథమును నమ్మినప్పుడే అయి ఉన్నది. మనము బైబిల్ గ్రంథమును నమ్మినట్లయితే అంతే. చూడండి, మనము దానిని నమ్మము. అయితే వారు ఉండి ఉన్నారు. ఇప్పుడు మనము 7వ సంఘకాలములో జీవిస్తున్నాము. మనము ఈ 7వ సంఘకాలములో 7వ సంఘకాల వర్తమానికుడు తన వర్తమానమును ఊదబోచుండగా కాలముల గుండా వంకర చేయబడిన వాటన్నిటి మర్మములు ఆ సమయములో బయలుపరచబడతాయి అని బైబిల్ గ్రంథం చెప్పియున్నది. మరి దానినే మనం ఇక్కడ చూస్తున్నాము. మనుష్య కుమారుడు తన ప్రజల మధ్యకు వచ్చి మరియు ఖచ్చితంగా దానినే చేయుచున్నాడు. ఆయన చేస్తానని చెప్పినట్లే తన వర్తమానమును నిర్ధారించుచున్నాడు. దానిని మనం ఇక్కడ ఈ చివరి కాలములో కనుగొనుచున్నాము. ఇప్పుడు మరియు 7 జాములు ఆ 7వ జాములో వచ్చిన ప్రకారం ఉన్నది. ఆయన 1వ జాములో రాలేదు, 2వ, 3వ, 4వ జాములో రాలేదు, కానీ 7వ జాములో వచ్చాడు. అది హానోకు మార్పు చెందిన ఆ 7వ వాడై ఉన్నాడు. మరియు నోవహు యూదులలోని శేషమునకు సాదృశ్యంగా ఉన్నవాడై ఉండి తీసుకుని పోబడవలసి ఉన్నాడు. ఇప్పుడు బైబిల్ కాలములలో అనగా జాముల గురించి మాట్లాడుచున్నాను. బైబిల్ కాలములో రాత్రులు గడియలుగా విభజించబడలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకనగా నేను త్వరగా చెప్తాను. ఎందుకనగా వారికి ఈ గది కావలసి ఉన్నది. లేదు, బైబిల్ విభజించబడలేదు. బైబిల్ కాలములో రాత్రి అనేది గడియలుగా విభజించబడలేదు, అది జాములుగా విభజించబడినది. మూడు జాములున్నవి. ఇప్పుడు మొదటి జాము 9 నుండి మొదలై 12 వరకు ఉంటుంది, రెండవ జాము 12 నుండి మొదలై 3 వరకు ఉంటుంది, మరియు రాత్రి యొక్క 3వ జాము 3 నుండి 6 వరకు లెక్కించబడుతుంది. ఇప్పుడు మనకు 3 వచ్చినవి, 3 3లు 9 అయి ఉన్నది. అది అసంపూర్ణమైన సంఖ్య. పితప, మనము ఎత్తబడుట కొరకు తిరిగి 7 వద్దకు వస్తాము, మరి అది ఏదో ఒక దినమున 6 మరియు 7వ గంట మధ్య లేదా 6 మరియు 9వ గంట మధ్య జరుగుతుందని నేను నమ్ముచున్నాను. ఏలైనగా ప్రభు బూర మ్రోగుతుంది. ఆ ప్రకాశమానమైన ఉదయమున క్రీస్తునందు మృతులు లేచి మరియు ఆయన యొక్క పునరుత్థానపు మహిమలో పాలు పొందుచుండగా ఆకాశములకు ఆవలిన ఆయన యొక్క ఏర్పరచబడిన వారు తమ గృహములకు వెళ్ళుచుండగా ఆ పేర్లు పిలువబడుచున్నప్పుడు నేను కూడా అక్కడ చేరియుందును. బైబిల్ గ్రంథములో ఎత్తబడుట అనే పదము అసలు వాడబడనే లేదు, కేవలం మనము ఆ పదమును అక్కడ పెట్టాము. బైబిల్ గ్రంథము ఈ విధంగా చెప్తుంది, కొనిపోబడుట, కొనుపోబడి ఉండుట. ఇక్కడ 2వ తెస్సలోనికలో లేదా 1వ తెస్సలోనికలో మనం చదువుతాము, అది అంత్య దినములలో సంభవించే ఈ గొప్ప ఎత్తబడుట యొక్క క్రమమై ఉన్నది. ఇక్కడ దీనిని వినండి, ఇక్కడ 13వ వచనముతో మనము ప్రారంభించబోచున్నాము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారిని ఆటంకపరచము. ఆటంకపరచు అను ఆ మాటకు అర్థము అడ్డుగా ఉండటం. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఏలైనగా ప్రభు తానే దిగివచ్చును. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రభు తానే పరలోకము నుండి ఆర్భాటముతోను మరియు ప్రధాన దూత శబ్దముతోను మరియు దేవుని బూరతోను దిగివచ్చును, మరియు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఇప్పుడు ఇక్కడ ఒక గొప్ప కార్యము సంభవించుటను మీరు గమనించాలని నేను కోరుచున్నాను, దీనిని తప్పిపోకండి. తుషారా, ఇప్పుడు గమనించండి, ఇక్కడ 2వ తెస్సలోనికలో 3 సంగతులు ఉన్నవని వాక్యము చెప్పుచున్నది. గమనించండి, 13వ వచనము నుండి 16వ వచనములలో ప్రభు తానే ప్రత్యక్షమవ్వడానికి ముందు 3 సంగతులు జరగవలసి ఉన్నవి. మనం ముగించుటకై ఇప్పుడు త్వరపడుదాం. చూశారా, మొదటిగా జరిగే విషయం గమనించండి, ఒక ఆర్భాటము, ఒక స్వరము, ఒక బూర. ఇప్పుడు మనం దానిని చదివి మరియు అది సరియో కాదో చూద్దాం. చూశారా, ఏలైనగా ప్రభు తానే 16వ వచనం, పరలోకము నుండి ఒక ఆర్భాటముతోను మరియు ప్రధాన దూత శబ్దముతోను మరియు దేవుని బూరతోనూ దిగివచ్చును. 3 సంగతులు జరుగును, ఒక స్వరము, యేసు ప్రత్యక్ష మగుటకు ముందు ఒక ఆర్భాటము, ఒక స్వరము, ఒక బూర జరగవలసి ఉన్నది. ఇప్పుడు ఒక ఆర్భాటము, యేసు ఆయన దిగివచ్చుచున్నప్పుడు ఈ 3 చేస్తాడు. ఒక ఆర్భాటము, ఆ ఆర్భాటము ఏమిటి? అది మొదటిగా వెళ్లే వర్తమానమై ఉన్నది, వధువును తీసుకుని వస్తున్న సజీవమైన జీవాహారమై ఉన్నది. ఇప్పుడు దేవుడు కార్యములను చేయుటకు ఒక విధానాన్ని కలిగి ఉన్నాడు, మరియు ఆయన తన పద్ధతిని ఎన్నడూ మార్చుకోడు. ఆయన ఎన్నడూ మార్చుకొనడు తన పద్ధతి. ఆయన మార్పులేని దేవుడై ఉన్నాడు. ఆమోసు 3:7లో ఆయన తన సేవకులైన ప్రవక్తలకు మొదటిగా బయలుపరచకుండా భూమి మీద తాను ఏదియూ చేయడని ఆయన చెప్పాడు, మరియు సరిగ్గా ఆయన దానిని వాగ్దానం చేసినంత ఖచ్చితంగానే ఆయన దానిని చేస్తాడు. ఇప్పుడు మనం సంఘకాలముల గుండా వచ్చి ఉన్నాము. అయితే అంత్య దినములలో మలాకి 4 ప్రకారంగా మరలా ఒక తిరిగి వచ్చుట అనేది ఉంటుందని, ఒక ప్రవక్త దేశములో ఉంటాడని మనకు వాగ్దానం చేయబడినది. అది వాస్తవం. అతడి స్వభావమును, అతడు ఎలా ఉంటాడన్న దానిని గమనించండి. దేవుడు ఆ ఆత్మను 5 సార్లు ఉపయోగిస్తాడు. ఒకసారి ఏలియాలో, ఎలీషాలో, బాప్తిస్మమిచ్చు యోహానులో, సంగమును బయటకు పిలుచుటలో, మరియు యూదుల శేషం విషయంలో అయి ఉన్నది. 5 సార్లు కృప, JESUS, FAITH, మరియు అది కృప యొక్క సంఖ్య అయి ఉన్నది. చూశారా, మంచిది. ఇప్పుడు గుర్తుంచుకోండి, వర్తమానము వాగ్దానము చేయబడినది, మరియు మతాచార సంబంధమైన గుంపు చేత ఈ మర్మములన్నీ ఎంతగానో కలగలుపు చేయబడి ఉండగా దానిని బయలుపరచుటకు నేరుగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక ప్రవక్త అవసరమై ఉన్నాడు, మరియు ఆయన చేస్తానని వాగ్దానము చేసినది సరిగ్గా అదే అయి ఉన్నది. చూశారా, ఇప్పుడు గుర్తుంచుకోండి, ప్రభు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది, వేద పండితుని యొద్దకు కాదు, ప్రవక్త వద్దకు వస్తుంది. అతడు దేవుని వాక్యమును ప్రతిబింబించేవాడై ఉన్నాడు. అతడు దేనిని చెప్పలేడు, అతడు తన సొంత తలంపులను చెప్పలేడు. దేవుడు బయలుపరిచిన దానిని మాత్రమే అతడు పలుకగలడు. అతడు అమ్ముడు పోబోనప్పుడు, తన హక్కును అమ్ముకొనుటకు ప్రయత్నించినప్పుడు, చివరకు ప్రవక్త అయిన బిలాముకు కూడా అదే జరిగింది. అతడిట్లన్నాడు, దేవుడు తన నోట పలికించు దానిని గాక మరి దేనినైనా ఏ ప్రవక్త అయినా ఎలా పలుకగలడు? మీరు మరి దేనిని పలుకలేకుండానట్లు అది దేవుడు చేసే కార్యమై ఉన్నది. మరియు మీరు ఆ విధంగా జన్మించారు. మీరు చూస్తుండగా నేను నా కళ్ళు తెరవలేకపోతున్నాను అని మీరు చెప్పినట్లుంటుంది. చూశారా, మీరట్లు చేయలేరు. మీరు చూడగలుగుచున్నప్పుడు మీరు చేతితో తడుగులాడలేరు. చూశారా, మీరు మనిషి ఉండగా మీరు ఒక కుక్కలాగా ఉండలేరు. చూశారా, మీరు ఆ విధంగా చేయబడ్డారు అంతే. మరియు దేవుడు కూడా ఎల్లప్పుడూ కాలములలో యెషయా, యిర్మీయా మరియు ఏలియా ద్వారా ఆ గతించిన కాలములన్నిటిలో అట్లే చేశాను. ఆ మతాచార సంబంధమైన గుంపు సమస్తమును కలగలుపు చేసినప్పుడు ఆయన ఒక ప్రవక్తను పంపుతాడు. ఎక్కడి నుండో అతన్ని లేపుతాడు. అతడు వారి యొక్క ఏ పరిస్థితులకు చెంది ఉండక ఆయన యొక్క వాక్యమును పలుకుతాడు. రంగం మీద నుండి పిలువబడి మరియు వెళ్లిపోతాడు. వారు దేవుని సత్యము కొరకు నిలబడే కరుకైన మనుషులు. మరియు ఎల్లప్పుడూ మీరు అతన్ని గుర్తుపట్టగల విధానం ఇదే. ఏమిటనగా, అతడిట్లు చెప్పాడు, మీలో ఆత్మ సంబంధి గాని ప్రవక్త గాని ఉన్న ఎడల ఇప్పుడు ప్రవక్తలు సంఘములో ప్రవచనవరం అనున్నది ఒకటున్నది. అయితే ఒక ప్రవక్త మాత్రం ఆ గడియ కొరకు ముందుగా నిర్ణయించబడి మరియు ముందుగా ఏర్పరచబడిన వాడై ఉంటాడు. చూసారా, అవునయ్యా, ఇప్పుడు ఒక ప్రవచనము బయలువెళ్లినట్లయితే సంఘము దానిని పొందుకోవడానికి ముందు ఇద్దరు లేదా ముగ్గురు కూర్చొని అది సరైనదా కాదా అని తీర్పు తీర్చవలసి ఉన్నది. కాని ఒక ప్రవక్త ఎదుట ఎవ్వరూ కూర్చోరు. ఎందుకనగా అతడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. తన దినమునకు అతడు ఆ వాక్యమై ఉన్నాడు. దేవుడు ప్రతిబింబింపబడుటను మీరు చూస్తారు. ఇప్పుడు ఆ మతాచార గందరగోళము నుండి వధువును బయటకు తీసుకుని వచ్చుటకు దేవుడు అంత్య దినములలో మనకు మరలా దానిని పంపుతాడని వాగ్దానం చేశాడు. అది చేయబడగల ఒకే ఒక్క మార్గం అదే అయ్యున్నది, లేదా అది ఎన్నడూ జరగదు. సంఘము క్రీస్తుని స్వీకరించలేదు. పెంతకోస్తులమైన మనము సంఘము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితిలో మనము ఈ వర్తమానమును కొనసాగించలేము. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు విరోధముగా ఉండి మరియు మతాచార సంబంధంగా మరి ఆ మిగతావన్నీ జరుగుచుండగా ఈనాడు వారున్న పరిస్థితిలో మనము ఏ విధంగా అంత్యకాలములో కొనసాగగలము? ఓ కనికరము, అది ఒక గందరగోళం. అది సంఘశాఖలలోనికి వెళ్లిపోయినది. మరియు ఏ సమయంలోనైనా ఆ విధంగా లేదని చెప్పమని ఏ చరిత్రకారుడినైనా నేను అడుగుచున్నాను. భూమి మీద ఒక వర్తమానము బయలువెళ్లిన ప్రతిసారి మరియు వారు దాన్ని సంస్థాగతము చేసినప్పుడు అది సరిగ్గా అక్కడే మరణించినది. మరియు వారందరూ చేసిన అదే కార్యమును పెంతకోస్తు బయటకు వచ్చిన పెంతకోస్తు చేసినది. అసెంబ్లీ ఆఫ్ గాడ్ వారైన మీరు మీ పూర్వీకులు ఆ పాత జనరల్ కౌన్సిల్లో ఉన్న ఆ సంస్థలలో నుండి బయటికి వచ్చినప్పుడు కేకలు వేసి మరియు దేవుని స్తుతించి మరియు ఆ కార్యములను ఖండించారు. మరియు మీరు కుక్క తన వాంతికి తిరిగినట్లు మరియు పంది దాని బురదలోకి దొర్లినట్లు తిరిగి వెళ్లి వారు చేసిన అదే కార్యములు చేశారు. మరియు ఇప్పుడు ఎంత మతాచార సంబంధంగా మారిపోయారంటే కనికరము గల మీ అంతరంగములను మూసివేసుకున్నారు. కనీసం కొద్దిగైనా మీతో కలిసి ఉండటానికి ముందే ఒక సహవాసపు కార్డును కలిగి ఉండవలసి ఉన్నది. ఏకత్వం వారైన మీరు దేవుడు మీకు అటువంటి ఒక వర్తమానం ఇచ్చాడు. మరియు మీరు ముందుకు కొనసాగడానికి బదులు మరియు దీనులుగా ఉంటూ సాగిపోవడానికి బదులు మీరు వదులైపోయి మరియు మీ గుంపును సంస్థాగతం చేశారు. మరి మీరంతా ఎక్కడ ఉన్నారు? ఒకే గంపలో ఉన్నారు, అది ఖచ్చితం. మరియు దేవుని ఆత్మ సాగిపోచున్నాడు. ప్రభువుకు నేనే దానిని నాటి ఉన్నాను, రాత్రింబగళ్ళు నేను దానికి నీరు పోయుదును. ఈ సంగతులు ఉండుటకు ఆయన నిర్ణయించాడు. మరియు ఆయన దీనిని తప్పక పంపవలసి ఉన్నది. ఆయన పరలోకము నుండి దిగివచ్చుటను ప్రారంభించినప్పుడు మొదట వచ్చే విషయం ఏమిటంటే ఒక ఆర్భాటం ఉంటుంది. అదేమిటి? అది ప్రజలను సమకూర్చుటకు ఒక వర్తమానమై ఉన్నది. మొదటిగా ఒక వర్తమానం వస్తుంది. ఇప్పుడు దివిటీలను చక్కపరుచుకొని సమయం. లేచి మీ దివిటీలను చక్కపరుచుకొనిడి. అది ఏజమైనది? ఏడవది. ఆరవది కాదు, ఏడవది. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చియున్నాడు, లేచి మీ దివిటీలను చక్కపరుచుకొనిడి. మరియు వారట్లు చేశారు. వారిలో కొందరు వారి దివిటీలలో అసలు నూనె లేనేలేదని కనుగొన్నారు. చూశారా, అయితే అది దివిటీలను చక్కపరుచుకున్న సమయమై ఉన్నది. అది మలాఖి 4 సమయమై ఉన్నది. ఆయన వాగ్దానం చేసిన లూకా 17 అయి ఉన్నది. అది లేఖనములో ఈ దినము కొరకై పరిపూర్ణంగా సరిపోవునట్టి ఆ ప్రవచనమంతయు అది సరిగ్గా మన ఎదుట జీవించడాన్ని మనం చూస్తున్నాము. ఈ సంగతులు జరగడాన్ని చూడండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అలా కానిచో ఇప్పుడే నేను ఈ వేదిక మీద చనిపోగలనని పరలోకమందున్న దేవునికి తెలుసు. మీరు కేవలం కొద్దిసేపు ఇక్కడ ఉండవలసి ఉన్నది. పరలోకము నుండి దేవుడు దిగివచ్చి ప్రజల గుంపుల ఎదుట నిలబడి మరియు అక్కడ నిల్చుని ఆయన ఎప్పుడూ చేసినట్లే తనను తాను బహిరంగంగా తెలియజేసుకుంటున్న మీరు చూసినప్పుడు అది మహత్తరమైన విషయమై ఉన్నది. మరియు ఈ బైబిల్ గ్రంథము తెరవబడి ఉండగా అది సత్యమై ఉన్నది. చూశారా, నిజము, మనము అక్కడే ఉన్నాము. మరియు ఆ సంఘశాఖ పద్ధతి మరణించి ఉన్నది. అది గతించిపోయినది. అది మరలా ఎన్నడూ తిరిగి లేవదు. అది దహించబడుతుంది. పొలంలో మీరు ఆ పొట్టుతో దానినే చేస్తారు. దాని నుండి దూరంగా పొండి. క్రీస్తులోనికి ప్రవేశించండి. నేను మెథడిస్టుకు చెంది ఉన్నాను, నేను బాప్టిస్టుకు చెంది ఉన్నాను, నేను పెంతకోస్తుకు చెంది ఉన్నాను అని చెప్పకండి. మీరు క్రీస్తులోనికి ప్రవేశించండి. మీరు క్రీస్తులో ఉన్న యెడల ఇక్కడ వ్రాయబడిన ప్రతి వాక్యమును మీరు నమ్ముతారు. ఎవరు ఏమి చెప్పారన్నది నేను లెక్క చేయను, మరియు అప్పుడు దేవుడు ఆ కార్యమును నెరవేర్చుతాడు. మీరు ఎందుకనగా వాక్యము పైన ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు ఏమి జరుగుతుంది? సరిగ్గా ఏ విత్తనము మీద అయినా నీళ్లు పోసినట్లే అది ఉంటుంది, అది బ్రతుకుతుంది, మరియు అది దాని జాతి ప్రకారమైన దానిని తీసుకుని వస్తుంది. మీరు ఇట్లా అంటారు, నేను బాప్తిస్మమును పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఏ విధంగా కూడా దాని అర్థం మీరు రక్షించబడ్డారని కాదు. ఇటు చూడండి, మీరు ఒక త్రియేక జీవమై ఉన్నారు, మీరట్లున్నారు. ఈ చిన్నవాడి లోపల ఇక్కడ అంతరాత్మ ఉన్నది, తర్వాతది ఆత్మ, మరియు ఆ తర్వాతది శరీరము. ఇప్పుడు మీ భూ సంబంధమైన నివాసముతో వ్యవహరించుటకు ఈ శరీరములో మీరు 5 ఇంద్రియములను కలిగి ఉన్నారు. ఆ మిగతా వాటితో అది సంబంధం కలిగి ఉండదు. ఇక్కడ ఆత్మ యొక్క 5 ఇంద్రియాలను మీరు కలిగి ఉంటారు. అవి ప్రేమ మరియు మనసాక్షి మరియు మొదలగునవి. అయితే మీరు జీవించేది ఇక్కడ దీనిలో అయ్యున్నది, మీరు అదే అయ్యున్నారు. వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురియును అని యేసు చెప్పలేదా? ఇక్కడ ఒక పల్లెరుగాయను మరియు అక్కడ ఒక గోధుమను నాటండి, మరియు వాటికి నీళ్లు పోయండి, మరియు వాటికి ఎరువులు మరియు అటువంటి వాటిని పెట్టండి. ఆ రెండు ఒకే నీటి ద్వారా బ్రతకవా? నిశ్చయంగా. సరే, అదేమిటి? వాటిలో ఒకటి పల్లెరుగాయను కాస్తుంది, ఎందుకనగా అది అదే అయినది. ఆ పల్లెరుగాయ కూడా సరిగ్గా గోధుమలాగానే దాని చేతులెత్తి మరియు కేకలు వేస్తుంది. బైబిల్ గ్రంథము అంత్య దినములలో అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పలేదా? ఇప్పుడు అబద్ధ యేసులు కాదు, అబద్ధ క్రీస్తులు, అభిషేకించబడిన వారు, వాక్య విషయములో తప్పుడుగా అభిషేకించబడిన వారు, వాక్యమునకు కాదు గాని సంఘశాఖ పరంగా అభిషేకించబడిన వారు. ఏలైనగా వాక్యము దాని గూర్చి అదే సాక్ష్యమిస్తుంది, దానికి మరేదీయూ అవసరం లేదు, అది దానికదే సాక్ష్యమిస్తుంది. మరియు అబద్ధపు అభిషిక్తులు వస్తారు, దానిపై నా టేపును మీరు కలిగి ఉన్నారు. ఓ, మీరు వారిలో ఒకరిని పిలిచి ఇట్లా అన్న ఎడల, ఓ నీవు యేసువా? ఓ నిశ్చయంగా కాదు, వారు దానిని అంగీకరించరు. అయితే ఓ మహిమ, నేను అభిషేకమును కలిగి ఉన్నాను అనే విషయానికి వస్తే మాత్రం అది నిజమైన అభిషేకమే అయి ఉన్నది. గుర్తుంచుకోండి, కయప కూడా దానిని కలిగి ఉండి మరియు ప్రవచించాడు, అలాగే బిలాము కూడా దానిని కలిగి ఉండి మరియు ప్రవచించాడు. అయితే లోపలనున్న ఈ విషయంతో దానికి ఎటువంటి సంబంధము లేదు. అది దేవుని విత్తనమయ్యుండి ముందుగా నిర్ణయించబడి ఆది నుండి ఆయన యొక్క జన్యువు అయ్యుంటే తప్ప మీరు నశించినట్లే. మీరెంతగా కేకలు వేసి భాషలతో మాట్లాడి పరిగెత్తి అరిచినా గాని నేను లెక్క చేయను, దానికి దీనితో ఎటువంటి సంబంధము లేదు. ఆ మిగతా వాటితో పాటు సమంగా ఒక పల్లెరుగాయ లెక్కించబడవచ్చును. అన్యులు లేచి కేకలు వేసి మరియు భాషలతో మాట్లాడి మరియు మానవ పుర్రె నుండి రక్తమును త్రాగి మరియు దయ్యాన్ని పిలవటం నేను చూశాను. చూశారా? కావున మీరు అటువంటి భావోద్వేగములు మరియు అటువంటి సంగతులేవైనా వాటిని మర్చిపోండి. అది మీ హృదయము ఆ వాక్యములో ఉండుటయ్య ఉన్నది, మరియు అది క్రీస్తే. దానిని అక్కడకు తీసుకురండి, మరియు అది ఏ ఇతర విత్తనము వలనే తెరుచుకున్నప్పుడు అది దానిని అది తెలియజేసుకోవడాన్ని గమనించండి, మరియు అది జీవించుచున్న కాలమునకు దానినది తెలియపరచుకుంటుంది. లూథరు ఒక రెమ్మను తప్ప మరి దేనిని తీసుకురాలేడు. ఈ ఇతరులు ఈ ఇతరమైన వాటినే తీసుకుని రాగలరు. మనమిప్పుడు గోధుమ కాలములో ఉన్నాము. లూథర్ యొక్క నిజమైన లూథరన్లు నిజమైన లూథరన్లను తీసుకురావలసి ఉన్నది, నిజమైన పెంతుకోస్తు నిజమైన పెంతుకోస్తును తీసుకురావలసి ఉన్నది, అంతే. అయితే మనము ఆ కాలాన్ని దాటియున్నాము మరియు ఇంకా ముందుకు వెళ్ళుచున్నాము. కేథలిక్ సంఘము పెంతుకోస్తులను ప్రారంభించినదని మీకు తెలుసా? మరియు పెంతుకోస్తు సంఘము 2000 సంవత్సరాలు నిలిచి ఉంటే అది ఇప్పుడున్న కేథలిక్ కంటే అధ్వానమైన స్థితిలో ఉంటుంది. అది ఖచ్చితంగా వాస్తవం. నేను ప్రేమించే నా సహోదరులకు నేను దానిని చెప్పుచున్నాను, మరియు దేవుడికి అది తెలుసు. అయితే స్నేహితులారా, గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని ఆవలిన తీర్పు వద్ద కలుసుకునవలసి ఉన్నది, మరియు అది ఎంతో దూరంలో లేకపోవచ్చును. నేను ఏది సత్యమైనదో దాని గూర్చి సాక్ష్యమివ్వవలసి ఉన్నాను. నేను మీతో కూడా కూటములకు వచ్చి రోగుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అది బాగానే ఉండి ఉన్నది, కాని నేను ఒక వర్తమానంతో వచ్చినప్పుడు మాత్రం, ఏ వర్తమానమైనా వచ్చినప్పుడు అది ఒక నిజమైన వర్తమానమైన ఎడల, అవి దేవుని యొక్క అసలైన నిజమైన అద్భుతాలై ఉండి మరియు సరిగ్గా ఆ సంఘ సంస్థకే వేలాడబడి ఉన్న ఎడల, అది దేవుని నుండి వచ్చినది కాదని మీరెరుగుదురు. ఎందుకనగా ఆ విషయం ఇదివరకే తేల్చివేయబడినది. ఆ ప్రజల దృష్టిని ఆకర్షించుటకు యేసు వెళ్లి మరియు రోగులను స్వస్థపరిచాడు. తర్వాత ఆయన యొక్క వర్తమానం వచ్చినది, అది నిజము. దేవుడు పరిచయం చేయబోయే ఏదో ఒక విషయమును అది కలిగి ఉండవలసి ఉన్నది. ఆయన కేవలం దైవిక స్వస్థత, ఆయన చేసినట్టి అటువంటి అద్భుతాలు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. దానిలో ప్రాముఖ్యమైన విషయం వర్తమానమే. ఇక్కడ నుండి వచ్చేది అదే అయి ఉన్నది. వారు కూర్చొని మరియు ఆయన చెప్పేది వినునట్లు ఆయన ప్రజల యొక్క మంచితనాన్ని సంపాదించుకున్నట్టు ప్రయత్నిస్తున్నాడు. చూడండి, ఎందుకనగా జీవము కొరకు నిర్ణయించబడిన కొందరు అక్కడ ఉన్నారు. కొన్ని గింజలు, గోధుమలు నేల మీద పడినవి, పక్షులు వాటిని ఎత్తుకొని పోయినవి, మరియు కొన్ని ముండ్ల పొదలలో పడినవి, మరియు కొన్ని సిద్ధపరచబడిన నేలలో, ముందుగా సిద్ధపరచబడిన నేలలో పడినవి, మరియు అవి మొలకెత్తినవి. ఇప్పుడు మొదటి కార్యము ధ్వనించుటయై ఉన్నది. మొదటి కార్యము ఒక బూర లేదా ఒక స్వరము, ఒక ఆర్భాటమై ఉన్నది. మరియు పిదప ఒక స్వరము, మరియు పిదప ఒక బూర. ఆర్భాటము ఒక వర్తమానికుడు ప్రజలను సిద్ధపరచుటయై ఉన్నది. రెండవది పునరుత్థానము యొక్క స్వరమై ఉన్నది. అదే స్వరము, అది పరిశుద్ధ యోహాను 11:38-44 లాజరును సమాధి నుండి పిలిచిన అదే పెద్ద స్వరము. వధువును సమకూర్చడము మరియు పిదప మృతుల పునరుత్థానము, చూడండి, దానితో కొనిపోబడుటకై ఉన్నది. ఇప్పుడు ఈ మూడు కార్యములు జరుగుటను గమనించండి. తర్వాత కార్యం ఏమిటి? ఒక బూరయ్యి ఉన్నది, ఒక స్వరము, ఒక ఆర్భాటము, ఒక స్వరము, ఒక బూర. ఇప్పుడు మూడవ కార్యము ఒక బూర అయి ఉన్నది. అది ఎల్లప్పుడూ ఆ బూరల పండగ వద్ద ప్రజలను ఆ పండుగకు పిలుచుతయ్యి ఉన్నది. మరియు అది వధువు యొక్క విందు, ఆకాశంలో వధువుతో గొర్రెపిల్ల యొక్క విందై ఉంటుంది. చూశారా, మొదటిగా వచ్చే కార్యము వధువును ఏకంగా పిలుచుచున్న ఆయన యొక్క వర్తమానమై ఉన్నది. తదుపరి కార్యము నిద్రించుచున్న వధువు. గడిచిన ఆ ఇతర కాలములలో మరణించిన వారి యొక్క పునరుత్థానమై ఉన్నది. వారు ఏకముగా కొనిపోబడతారు. మరియు ఆ బూర ఆకాశములో పరలోకములో విందై ఉన్నది. ఏమిటి స్నేహితులారా, జరిగే కార్యము అదే అయి ఉన్నది. మనము సరిగ్గా అక్కడే ఉన్నాము. ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. ఒకటే విషయం ఏమిటంటే, బయటకు వచ్చుచున్న సంఘము పరిపక్వము చెందుటకు కుమారుని ఎదుట పడి ఉండవలసి ఉన్నది. ఆ గొప్ప కూడిక కొంత సమయం తర్వాత జరుగుతుంది. గోధుమ ఆ పొట్టు కాల్చివేయబడుతుంది, అయితే గింజలు కొట్లలోనికి చేర్చబడతాయి. చూశారా, మీరు గ్రుడ్డివారైన ప్రజలు కారు, మీరు వివేకము గల ప్రజలై ఉన్నారు. మరియు నేనిక్కడ నిలబడి మరియు స్వంత అభిప్రాయముల కొరకు ఆ సంగతులను చెప్పిన ఎడల ఏమవుతుంది? అది జీవమైనది గనక నేను వాటిని చెప్పుచున్నాను. వాటిని చెప్పినందుకు నేను దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది గనక చెప్పుచున్నాను. మరియు నేను వాటిని తప్పక చెప్పవలసి ఉన్నది. ఆ వెనుక స్వస్థత మరియు అటువంటివి, అవి కేవలం ప్రజలను ఆకర్షించుటకే అని ఎల్లప్పుడూ ఎరిగి ఉన్నాను. వర్తమానం వస్తుందని ఎరిగి ఉన్నాను. మరియు ఇదిగో అది వచ్చి ఉన్నది. మరియు ఆ ఏడు ముద్రలు ఆ మర్మములను తెరిచినవి, మరియు సంభవించిన సంగతులు అవేనని చూపించినవి. నాకది తెలిసి ఉండలేదు, అయితే సరిగ్గా నాతో నిలబడి ఉండిన వారు సరిగ్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. నేను ఆ ప్రసంగమును బోధించుటను మీరందరూ విని ఉన్నారు. అయ్యలారా, ఎంత సమయమైనది! ఆ ఉదయమున అది ఎక్కడ ఉంటుందని అది చెప్పినదో సరిగ్గా అక్కడే పరలోకము నుండి వచ్చిన ఏడుగురు దూతలు అక్కడే నిలబడి ఉన్నారు. మరియు వారు పైకి వెళ్ళిచుండగా, మరియు సుడిగాలి వారిని అక్కడికి పైకి తీసుకుని పోచున్నది. మేము నిలబడి వారు వెళ్లిపోచుండగా చూస్తూ ఉన్నాము. దేశమందంతటా మెక్సికో వరకు విజ్ఞాన శాస్త్రము దాని ఫోటోను తీసినది. మరియు అక్కడ నేను గమనించుచుండగా, ఒక దినమున ఈ ఏడు సంఘకాలములను నేను బోధించడం ప్రారంభించినప్పుడు గొప్ప వేదాంతి అయిన జాక్ మోర్కు నేను ఫోన్ చేసి ఇట్లన్నాను, జాక్, అక్కడ నిలబడి ఉన్న ఈ వ్యక్తి ఎవరు? తెల్లని ఉన్ని వంటి తల వెంట్రుకలను కలిగి ఉండి మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నేను ఇట్లా అడిగాను, ఆయన ఒక యవనస్తుడు, మరి తెల్లని ఉన్నిని పోలిన తల వెంట్రుకలు ఆయన ఎలా కలిగి ఉండగలడు? అతడి చెప్పాడు, సహోదర బ్రెన్హామ్, అది ఆయన యొక్క మహిమ శరీరమై ఉన్నది, అది తటలేదు. కాని నేను గదిలోనికి వెళ్లి మరియు ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు అదేమిటన్నది ఆయన నాకు తెలియజేశాడు. చూశారా, ఆయన కేవలం ఒక మనిషి కాదు గాని దైవమై ఉన్నాడని నేను ఎల్లప్పుడూ బోధించాను. ఆయన శరీరధారి అయిన దేవుడై ఉన్నాడు. దేవుడు దేవుని యొక్క ప్రేమ అనే గుణలక్షణము, దేవుని యొక్క దిగివచ్చిన ఆ గొప్ప గుణలక్షణములు ఇక్కడ భూమి మీద ప్రదర్శించబడినవి. యేసు దేవుని యొక్క ప్రేమయై ఉన్నాడు. అది యెహోవా స్వయంగా తానే నివసించుటకు ఒక శరీరమును నిర్మించినది. ఆయన శరీరమందు దైవత్వము యొక్క సర్వ సంపూర్ణతయై ఉన్నాడు. దేవుడు ఏమై ఉండెనో ఆయన ఆ శరీరము గుండా ప్రత్యక్షపరిచాడు. ఆయన వధువును తన రక్తముతో కడగగలుగునట్లు ఆ శరీరము మరణించవలసి ఉండెను. మరియు గమనించండి, వధువు కడగబడి క్షమించబడుట మాత్రమే కాదు గాని ఆమె నీతిమంతురాలుగా తీర్చబడినది. చూశారా, దాని భావమేమిటో చూడటానికి నీతిమంతులుగా తీర్చబడుట అనే పదమును మీరు ఎన్నడైనా పరీక్షించారా? ఇప్పుడు ఉదాహరణకు, నేను త్రాగుచున్నానని, నేను చెడ్డ కార్యములు చేస్తున్నానని సహోదరుడు గ్రీన్ విన్నట్లయితే, పిదప నేను దానిని చేయలేదని అతడు కనుగొన్నప్పుడు, అప్పుడు అతడు వచ్చి ఇట్లన్నాడనుకోండి, సహోదరుడ బ్రెన్హామ్, నేను నిన్ను క్షమిస్తున్నాను. నీవు నన్ను క్షమిస్తున్నావా? నేను అసలు దానిని చేయనేలేదు. దేనిని గురించి నీవు నన్ను క్షమిస్తున్నావు? చూశారా, కాని నేను దోషినైన ఎడల అప్పుడు నేను క్షమించబడవచ్చును. అయితే నేనింకను నీతిమంతుడను కాను, ఎందుకనగా నేను దానిని చేశాను. అయితే నీతిమంతునిగా తీర్చబడుట అనే పదముకు అర్థం, నీవు అసలు ఎన్నడూ దానిని చేయనట్లే నీతిమంతుడుగా తీర్చబడుట. మరియు పిదప, యేసుక్రీస్తు యొక్క రక్తము పాపము నుండి మనలను ఎంత శుభ్రపరుస్తుందంటే అది దేవుని యొక్క మర్చిపోవుట అనే గ్రంథములో పెట్టబడుతుంది. ఆయన ఒక్కడు మాత్రమే దానిని చేయగలడు. మనము చేయలేము, మనము క్షమించగలము కాని మర్చిపోలేము. నేను నిన్ను క్షమించవచ్చును, కాని నీవు ఈ చెడ్డ కార్యములను చేసేవని నాకు ఎల్లప్పుడూ గుర్తుంటుంది. అటువంటప్పుడు నీవు క్షమించబడ్డావు కాని నీవు నీతిమంతునిగా తీర్చబడలేదు. అయితే దేవుని యొక్క దృష్టిలో వధువు నీతిమంతురాలిగా తీర్చబడినది. మొదటిగా ఆమె అసలు దానిని చేయనేలేదు. ఆమెన్. సద్గుణశీలుడైన దేవుని కుమారునితో ఆమెకు వివాహము చేయబడి అక్కడ నిలబడి ఉన్నది. మొదటిగా అసలు పాపమే చేయనిదిగా ఉన్నది. ఎందువలన? ఆమె ముందుగా నిర్ణయించబడినందుకై ఉన్నది. ఆమె దీనిలోనికి పట్టబడినది. మరియు ఇప్పుడు ఆమె సత్యమును విని ముందుకు వచ్చినప్పుడు రక్తము ఆమెను పరిశుద్ధపరిచినది. మరియు ఆమె నీతిమంతురాలిగా అక్కడ నిలబడి ఉన్నది. చూశారా, ఆమెపై అసలిక ఏ పాపము లేదు. కావున వర్తమానము వధువును ఏకముగా పిలుస్తుంది. చూడండి, ఆర్భాటము మరియు బూర. అదే వ్యక్తి, ఆయన ఒక బిగ్గర స్వరముతో ఆ కేకతో మరియు ఒక స్వరముతో ఆయన కేక వేసి మరియు లాజరును లేపాడు. ఒక బిగ్గర స్వరముతో ఆయన ఇట్లు కేక వేశాడు, లాజరు బయటకు రమ్ము. చూశారా, మరియు ఆ స్వరము నిద్రించుచున్న వధువును నిద్రించుచున్న మృతులను లేపుతుంది, మేల్కొల్పుతుంది. మరియు ఆ బూర ఒక బూర ధ్వనితో, మరియు అది ధ్వనించినప్పుడు అది పిలుస్తుంది. ఎప్పుడు కూడా ఒక బూర ఇశ్రాయేలీలను బూరల పండగ వద్దకు పిలిచినది. చూశారా, అది ఒక పెంతుకోస్తు పండగ అయి ఉన్నది. ఆకాశములో ఘనమైన పండుగ అయి ఉన్నది, మరియు బూరల పండగ. మరియు ఇప్పుడు ఒక బూర కూడి వచ్చుటకు ఒక పిలుపును ప్రకటిస్తుంది, విందుకు రండి. మరియు ఇప్పుడు అది ఆకాశములో గొర్రెపిల్ల విందై ఉన్నది. ఇప్పుడు గమనించండి, కూడి వచ్చుట మరియు వధువు, బూరల పండగ, పెండ్లి విందు సాదృశ్యములలో మనం వాటిని చూశాము. ఇప్పుడు మనం ముగించుకున్నటకు ముందు ఒక క్షణం గమనించండి, సాదృశ్యములలో మనం వాటిని చూశాము. ఇప్పుడు మీరు చదవగోరిన ఎడల మత్తయి 18:16 అది ఇలాగూ చెప్పబడినది, సాక్ష్యమిచ్చినవి మూడు కలవు. చూడండి, మొదటి యోహాను 5:7 మొదలగు వాటిలలో ఉంటుంది. మూడు అన్నది ఎల్లప్పుడూ ఒక సాక్ష్యమై ఉన్నది. అది సరియేనా? ఏదైనా ఒకటి సరి అయినదనుటకు అది ఒక ధృవీకరణ అయి ఉన్నది. సాక్ష్యమిచ్చినవి మూడు, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను. ఇప్పుడు గమనించండి, మనకు ముగ్గురు సాక్షులున్నారు. మూడు అనున్నది ఒక సాక్ష్యమై ఉన్నది. ఇప్పుడు పాత నిబంధనలో మనకు ఇదివరకే మూడు ఎత్తబడుటలు ఉన్నవి, మీకదు తెలుసా? ఒక సాక్ష్యముగా ఉన్నవి. ఇప్పుడు గమనించండి, హానోకు ఒకరు, ఏలియా మరొకరు, యేసు ఇంకొకరు. ఇప్పుడు యేసు ముఖ్యమైన రాయయుండి ఆయన సాక్ష్యమిచ్చాడు. చూశారా, ఆయన పాత నిబంధనకు మరియు కొత్త నిబంధనకు మధ్య ముఖ్యమైన రాయయి ఉన్నాడు. ఎందుకనగా ఆయన మొదట మరణించి మరియు పిదప ఎత్తబడవలసి ఉండెను. ఆయన మరణించాడు, జీవం పొందుకొని మరియు ఇక్కడ మనతో నడిచాడు, మరియు పిదప ఎత్తబడ్డాడు. ఎందుకనగా ఆ రెండింటినీ ముడివేసినటువంటి ఆ ప్రాముఖ్యమైన రాయి ఆయనే. ఆయన యొక్క పునరుత్థానము మరియు ఎత్తబడుట తర్వాత చూడండి, ఆయన దానిని చేసిన తర్వాత మరియు అక్కడ ఆ పాత నిబంధనను రుజువు చేశాడు. హానోకు కొనిపోబడ్డాడని మనందరికీ తెలుసు. ఏలియా సుడిగాలి చేత తీసుకుని పోబడ్డాడని మనకు తెలుసు. అది సరియే కదా? ఒక అగ్నిరథములో తీసుకుని పోబడ్డాడు. మరియు యేసు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి మరియు ఇక్కడ భూమి మీద జీవించి మరియు పిదప ఎత్తబడ్డాడు. ఆ ప్రాముఖ్యమైన రాయి అయి ఉన్నాడు. సాక్ష్యమిచ్చినవి మూడు, అది సరియేనా? ఇప్పుడు ఒక ఎత్తబడుట ఇదివరకే జరిగిపోయినది, మీకది తెలుసా? అది తొందరగా మనము దానిని చదవగలమేమో చూద్దాం. మత్తయి 27 తీద్దాం, మరియు మనము మత్తయి 27:45 45వ వచనము తీద్దాం. త్వరగా దానిని తీసి మరియు ఒకవేళ మనము దీని నుండి కొద్దిగా ఏదైనా పొందుకోగలమేమో చూద్దాం. ఇది మనకు కొంత సహాయపడవచ్చును. త్వరగా చూద్దాం. 27:45 నేనిక్కడ వ్రాసుకుని ఉన్నానని నేను నమ్ముచున్నాను. మనం చదువుదాం. మధ్యాహ్నం మొదలుకొని 3 వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. మరి ఆ మాటకు అర్థం, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దానిని విని, మరియు ఈ మనుషుడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి మరియు స్పంజీని తీసుకుని చిరకలో ముంచి మరియు రెల్లున తగిలించి దానిని ఆయనకు త్రాగుటకిచ్చెను. తక్కిన వారు ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. బిగ్గరగా వేసిన ఒక కేక, బిగ్గర కేక. గమనించండి, యేసు మరణించుచున్నప్పుడు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మరియు అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, మరియు సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఆయన లేచిన తర్వాత వారు సమాధులలో నుండి బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగబడిరి. ఒక ఎత్తబడుట జరిగిపోయినది. పాత నిబంధనలో మూడు జరిగినవి. అవి ప్రభు యొక్క వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో ఆ సిద్ధపడిన వారికై ఉన్నవి. చూశారా, ప్రభు యొక్క వాక్యము హనోకు వద్దకు వచ్చెను, ప్రభు యొక్క వాక్యము తన ప్రవక్త అయిన ఏలియా వద్దకు వచ్చెను, చూశారా, ప్రభు యొక్క వాక్యము యేసు అయి ఉండెను. చూశారా, పాత నిబంధనలు ఇప్పుడు ఈ ఎత్తబడుట మొదట జరిగినప్పుడు ఆ పాత నిబంధన భక్తులను గమనించండి. 50వ వచనం గమనించండి, ఆయన యొక్క గొప్ప స్వరము పాత నిబంధనలోని పరిశుద్ధులను లేపినది. అది సరిగ్గా ఆ గొప్ప స్వరము యేసును లేదా లాజరును లేపినట్లే ఉన్నది. చూశారా, ఆ గొప్ప స్వరము లేపినది. మరియు రెండవది 2వ తెస్సలోనికయ 4వ అధ్యాయంలో నెరవేరినది. మనము దానిని తీసుకుని ఒకసారి చదువుదాం. కొద్ది నిమిషాల క్రితమే మనము దానిని చదివాము. చూశారా సహోదరులారా, నిద్రించిన వారిని గూర్చి మీరు దుఃఖపడుకుండు నిమిత్తము మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అది 1 తెస్సలోనికయులు 4:12-18 అది 2వ ఎత్తబడుటగా ఉంటుంది. 2వ ఎత్తబడుట వధువు కొనిపోబడుటే అయి ఉన్నది. పాత నిబంధన పరిశుద్ధులు ఆయన సన్నిధిలోనికి వెళ్లారు, పరదేశులోనికి వెళ్లిపోయారు. మరియు ఆయన కేక వేసి తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు ఆయన యొక్క గొప్ప స్వరమునకు పాత నిబంధన పరిశుద్ధులు ఆరోహణమయ్యారు. ఎందుకనగా, ఎందుకు ఆ పరిపూర్ణమైన గొర్రెపిల్ల వస్తుందని నమ్ముచు వారు వేచి ఉన్నటువంటి వారి పాపముల యొక్క ఆ ప్రాయశ్చిత్తపు బలి ఆయనే అయి ఉన్నాడు. వారు ఆ బలిని అనగా ఆ గొర్రెపిల్లను అర్పించారు. మరియు ఆయన మరణించి మరియు ఆత్మను అప్పగించుకున్నప్పుడు ఆయన గొప్ప స్వరముతో కేక వేశాడు. మరియు ఆ పాత నిబంధన పరిశుద్ధులు మేల్కొన్నారు. ఇక్కడ ఆ ఆర్భాటమును మరియు ఆ స్వరమును గమనించండి. ఆయన రాకడలో అదే విధంగా ఉన్నది. చూశారా, ఆత్మను అప్పగించుకొనెను. మరియు ఆయన అట్లు చేసినప్పుడు ఆ బలి పరిపూర్ణమైనదై ఉన్నది, మరియు పరదయసు ఖాళీ అయినది. మరియు పాత నిబంధన పరిశుద్ధులు మరలా భూమి మీదకి వచ్చారు, భూమి మీద నడిచారు. మరియు ఆయన యొక్క ఎత్తబడుటలో ఆయనతో పాటు లోపలికి ప్రవేశించారు. దావీదు అక్కడిట్లు చెప్పి ఉన్నాడు, పురాతనమైన గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునుడి, మరియు మీరు లేవనెత్తుకునుడి. ఆయన చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. మరియు ఆ పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో కూడా లోపలికి వెళ్లిది. వారు ఇట్లన్నారు, నీతిగల ఈ రాజు ఎవరు? మహిమగల ప్రభువు, సైన్యములకు అధిపతి, గొప్ప సైన్యము. ఇదిగో వారిక్కడ లోపలికి వచ్చారు. యేసు చెరను చెరగా కొనిపోయిను. మరియు ఇక్కడ ఆయన ఆ పాత నిబంధన భక్తులతో వచ్చుచున్నాడు. మరియు అక్కడ ఆ నూతన గుమ్మములోనికి వెళ్లి మరియు ఇట్లన్నారు, నిత్యమైన గుమ్మములారా, పైకెత్తుకొనుడి, మరియు మిమ్మును లేవనెత్తుకునుడి, మరియు మహిమగల రాజును ప్రవేశింపనీయుడి. లోపల నుండి వచ్చిన స్వరము ఇట్లు పలికినది, మహిమగల ఈ రాజు ఎవరు? యుద్ధశూరుడైన యెహోవాయే. ఆ గుమ్మములు తెరుచుకున్నది, మరియు జయశీలుడైన యేసు చెరను చెరగా కొనిపోయెను. ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారై ఉన్నారు, మరియు వాక్యము వారి యొద్దకు వచ్చి ఉండెను. అక్కడ ఆ పాత నిబంధన పరిశుద్ధులు వేచి చూస్తూ అక్కడ ఉండి ఉన్నారు. ఆయన చెరను చెరగా పట్టుకుని ఆరోహణమయ్యాడు. పాత నిబంధన పరిశుద్ధులను తీసుకుని మరియు లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఒక ఎత్తబడుట ఇదివరకే జరిగిపోయినది. తదుపరి జరిగే ఎత్తబడుట 2వ తెస్సలోనికయ సంగము కొరకై ఉన్నది. వధువు పునరుద్ధానమగుట అయి ఉన్నది. మహిమలోనికి కొనిపోబడుట అయి ఉన్నది. సజీవులమై నిలిచియుండు మనము అనగా భూమి మీద ఉన్న శరీరములు నిద్రించిన వారిని ఆటంకపరచము లేదా అడ్డుకొనము. ఏలైనగా మొదట దేవుని బూర మ్రోగుతుంది, మరియు క్రీస్తునందు మృతులు లేచెదరు. చూశారా, మరియు సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా కొనిపోబడదము. ఒక దినమున నేను వీధి చివరన నిలబడి ఉన్నాను. నేను నిలబడి మరియు యుద్ధ విరమణ దినపు కవాతును చూస్తున్నాను. మరియు వారు వెళ్ళుచుండగా, వీధిలో ముందుకు వెళ్ళుచుండగా, నా చిన్న కుమారుడు జోసెఫ్ తో నేను అక్కడ నిలబడి ఉన్నాను. మొదటిగా మొదటి ప్రపంచ యుద్ధపు ట్యాంకులు వచ్చినవి, చిన్న పాత యుద్ధ ట్యాంకులై ఉన్నవి. ఆ తర్వాత క్రొత్త యుద్ధమునకు సంబంధించిన గొప్ప షర్మన్ ట్యాంకులు మరియు పెద్ద ఫిరంగులు వాటి యొక్క గొట్టముతో వాటిపై ఒక గొట్టపు బ్రేకు మరియు అటువంటి వాటితో వచ్చినవి. ఆ తరువాత సైనికులు వచ్చారు, సువర్ణ నక్షత్రము గల తల్లులు వచ్చారు. మరియు పిదప ఒక వేదిక వంటిది వచ్చినది, ఒక వేదిక వంటిది అక్కడకు వచ్చినది. మరియు దాని ముందు భాగములో తెలియబడని సైనికునికి అని వ్రాయబడి ఉన్న ఒక సమాధి ఉన్నది. మరియు అక్కడ ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు. సమాధి వద్ద కాపలాదారుడు నిలబడి ఉన్నాడు. ఒక ప్రక్క నావికాదళము మరియు మరొక ప్రక్క ఓడ సిపాయి నిలబడి ఉన్నారు. మరియు అక్కడ ఒక విభజన చేయబడి ఉన్నది. మరియు ఆ మరొక ప్రక్కన ఒక సువర్ణ నక్షత్రము గల తల్లి కూర్చుని ఉన్నది. ఆమె తన కుమారుడిని కోల్పోయి ఉన్నది. అక్కడ ఒక బల్లపై తన తల వాల్చుకుని ఏడుస్తూ ఒక యవనస్తురాలైన భార్య నిలబడి ఉన్నది. ఒక చిన్న పిల్లవాడు ప్రక్కన కూర్చుని ఉన్నాడు, మరియు అతని ముఖముపై కన్నీళ్లు కారుచున్నవి. అతడు తన తండ్రిని కోల్పోయాడు. నేనిట్లనుకున్నాను, ఎంత దుఃఖకరము, నేనిక్కడ నిలబడి చూస్తున్నాను, ఆ వృద్ధులైన వారిని చూస్తున్నాను. కేవలం కొద్ది మంది సైనికులు మాత్రమే మిగిలియున్నారు. అంగవిహీనులు మరియు వృద్ధులయుండి వారి యొక్క యూనిఫామ్ దుస్తులతో ఆ విధంగా కవాతు చేయుచున్నారు. అయితే వారు అమెరికా వారైనందున సగర్వంతో వాటిని ప్రదర్శిస్తున్నారు. నేనిట్లనుకున్నాను, ఓ నా దేవా, ఒక దినమున పరలోకము నుండి ఒక పేలుడు వస్తుంది, మరియు క్రీస్తునందు మృతులు మొదట లేచురు. ఆ వెనుక వేచియుంటున్న ఆ పాత నిబంధన పరిశుద్ధులు ముందుకు వచ్చి మరియు మొదట అక్కడి నుండి బయటకు వస్తారు మరియు పునరుత్థానములోనికి వెళ్తారు. మనము నేరుగా వరుసలో చేర్చబడి ఆకాశములోకి వెళ్లిపోతాము. ఈ పాత మర్త్య శరీరములు మార్చబడి మరియు ఆయన యొక్క స్వంత మహిమగల శరీరములుగా చేయబడతాయి. ఈ దినములలో ఏదో ఒక రోజు ముందున్న ఆ ఎత్తబడే సమయములో పరలోకము వైపునకు వెల్లుట ప్రారంభమైనప్పుడు అది ఎటువంటి ఒక కవాతుగా ఉంటుంది గదా. ఓ సగర్వంగా వారి గుండెలపైన యేసుక్రీస్తు యొక్క రక్తమును చూపిస్తూ వారు జీవించిన గడియలోని దేవుని యొక్క వర్తమానమును ప్రదర్శిస్తూ ఉండుట. సహోదరుడా, మనము అట్టి గడియ కొరకు ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ముగింపులో చూడండి, రెండవ పునరుత్థానము. మొదటిది జరిగిపోయినది, రెండవది సమీపంగా ఉన్నది, సరిగ్గా ఇప్పుడు జరగనై ఉన్నది. ఇప్పుడు మూడవది ప్రకటన 11:12 ఇద్దరు సాక్షులు. వీరు యోసేపు తన సహోదరులకు చేసినట్టు యూదులకు సాక్ష్యమిచ్చుటకు క్రీస్తు యొక్క ఆత్మతో తిరిగి వచ్చువారై ఉన్నారు. మరియు గుర్తుంచుకోండి, వీరి శవములు 3 దినములన్నర వీధిలో పడి ఉండెను. పితప జీవాత్మ వారిలోనికి ప్రవేశించి మరియు వారు ఎత్తబడి పరలోకమునకు కొనిపోబడ్డారు. క్రొత్త నిబంధనలోని 3 ఎత్తబడుటలు అవే అయ్యున్నవి. పాత నిబంధనలో 3 ఎత్తబడుటలు అవన్నీ గతించిపోయినవి. ఇప్పుడు మనము ఎత్తబడుటల కొరకు, పరిశుద్ధుల యొక్క ఎత్తబడుట కొరకు వేచియుంటూ సిద్ధంగా ఉన్నాం. అది పలకబడినది మరియు అది అట్లే జరగవలసి ఉన్నది. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు భూమి ఆకాశములు గతించును, కాని ఆ వాక్యము ఎన్నడూ విఫలమవ్వదు. అక్కడ వెనుక ఆదికాండం 1లో దేవుడు పలికినప్పుడు ఆయన ఇట్లు పలికాడు, వెలుగు కలుగునుగాక. మరియు వెలుగు అనేది కలగడానికి ముందు 100 సంవత్సరాలు గతించి ఉండవచ్చును. ఆయన ఇట్లు పలికాడు, తాటి చెట్టు కలుగునుగాక, సింధూర వృక్షము కలుగునుగాక, ఎడారి కలుగునుగాక, పర్వతము కలుగునుగాక, ఇది కలుగునుగాక. ఆయన వాటిని పలికాడు, మీరు చూడండి. మరియు ఆయన నోటు నుండి ఒక మాటగా అది బయలు వెళ్లినంత వరకు అది ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది, అది జరగవలసి ఉన్నది. పితప ఒక దినమున ఆయన తన ప్రజలను బయటికి పిలిచాడు, మరియు ఆయన ఒక అగ్నిస్తంభం ద్వారా, ఒక వెలుగుగా, పరిశుద్ధమైన పవిత్రమైన అగ్ని ద్వారా మోషే అను పేరు గల ఒక మనిషినితో మాట్లాడినాడు. మరియు మోషే, ప్రజలు మోషేను నమ్మలేదు, కనుక ఆయన ఇట్లు చెప్పెను, ఈ పర్వతమునొద్దకు వారిని తీసుకుని రమ్ము. ఆ ఉదయము ఉరుములు మరియు మెరుపులతో ఆ విధంగా ఉండి ఆ పర్వతమంతా అగ్నితో నిండి ఉన్నది. మరియు ప్రజలు ఇట్లన్నారు, మేము నశించిపోకుండానట్లు మోషేను మాట్లాడనిమ్ము. చూడండి, దేవుడిని మాట్లాడనీయకుము. దేవుడు ఇట్లన్నాడు, నేను ఇక మీదట వారితో ఈ విధంగా మాట్లాడను, అయితే నేను వారి కొరకు ఒక ప్రవక్తను లేపుదును, మరియు నేను అతని ద్వారా మాట్లాడతాను, మరియు అతడు చెప్పినది నెరవేరుతుంది. అప్పుడు మీరు దానిని వినండి, ఎందుకనగా నేను అతనితో ఉన్నాను. ఇప్పుడు ఆయన దానిని పలికాడు, అది నెరవేరుతుందని ఆయన చెప్పాడు. అక్కడ నిలబడి ఉన్న యెషయా అను ఆ ప్రవక్తను చూడండి, అతడు ఒక తెలివైన వ్యక్తి. అతడు ఉజ్జియాతో కలిసి జీవించాడు గనక ఆ రాజు ద్వారా మంచి సాక్ష్యం పొందియున్నాడు. గొప్పవాడైనటువంటి ఆ రాజు ఒకసారి బోధకుని యొక్క స్థానమును తీసుకుంటకు ప్రయత్నించాడు, మరియు లోపలికి వెళ్లి కుష్ఠువ్యాధితో మొత్తబడ్డాడు. మరియు వ్యాపారవేత్తలకు నేను చెప్పినది అదే అయ్యున్నది, ఒక బోధకుని స్థానమును తీసుకున్నటకు ఎన్నడూ ప్రయత్నించకండి, వద్దయ్యా. మీరు ఎక్కడున్నారో సరిగ్గా అక్కడే నిలిచి ఉండండి. చూశారా, మీరు మీ పనిని చేయండి. దేవుడు ఎక్కడ ఉంచి ఏమి చేయమని మీకు చెప్పాడో దానిని చేయండి. మీరు ఒక వ్రేలైతే మీరెన్నడూ ఒక చెవి కాలేరు, మీరు ఒక చెవి అయితే మీరెన్నడూ ఒక ముక్కు అవ్వలేరు, ముక్కు అయితే కన్నవ్వలేరు. చూశారా, మీరు మీ స్థానములోనే నిలిచి ఉండండి. ఈ మధ్యనే మీరు ప్రసారములో ఈ వర్తమానమును వినియున్నారు, దేవునికి ఒక సేవ చేయుటకు ప్రయత్నించుట. దావీదు అభిషేకించబడిన రాజై ఉన్నాడు, ప్రజలందరూ అది సరియే అని కేకలు వేస్తూ అరుచుచున్నారు. అయితే అతడు దేవుని యొక్క ప్రవక్తను ఎన్నడూ సంప్రదించలేదు, మరియు ఒక మనుషుడు చనిపోయాడు, మరియు ఆ విషయమంతా పాడైపోయినది. దేవునికి ఏదో మేలు చేయుటకు ప్రయత్నించకండి, దేవుని సమయం వచ్చే వరకు మీరు వేచి ఉండండి. ఆయన దానిని చేసే విధానములో దానిని రానివ్వండి. నేను ఈ గొప్ప కార్యమును మొదలు పెడతాను, అది దీనిని చేస్తుంది. జాగ్రత్త సహోదరుడా. ఇప్పుడు దావీదుకు అంతకన్నా బాగానే తెలుసు, ఆ దినమున దేశములో నాతాను ఉండి ఉన్నాడు, అతడిని అసలు సంప్రదించనేలేదు. చూశారా, అతడు 100 కొలది మరియు 1000 కొలది మందికి సైన్యాధిపతులైన వారిని సంప్రదించాడు. ఆ ప్రజలందరూ కేకలు వేస్తూ అరుస్తూ మరియు నాట్యమాడారు. బదులుగా వారు మతపరమైన కదలిక అంతటినీ కలిగి ఉన్నారు, కాని అది దేవుని వాక్యం యొక్క వరుసలో మరియు క్రమములో లేదు గనక అది విఫలమైపోయినది. దేవుని వాక్యం యొక్క క్రమములో మరియు ఆ వరుసలో లేనిదేదైనా అది విఫలమైపోతుంది. దేవుని యొక్క వాక్యం మాత్రమే నిరంతరం నిలిచి ఉంటుంది. భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు గతింపవు. గమనించండి, ఆ జ్ఞానము గలవాడైన యవనస్తుడైన యెషయా అక్కడ నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా ఆత్మ అతడిని తాకినది. అతడికి వేరే దేనిని పలుకలేడు. అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అతడిట్టు పలికాడు, ఇదిగో ఒక కన్యక గర్భవతి అగును, మనకు ఒక కుమారుడు పుట్టెను, ఒక శిశువు పుట్టెను, ఒక కుమారుడు అనుగ్రహించబడెను. ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడును. అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. అతని పరిపాలన అంతము లేనిదై ఉండును. ఆ వ్యక్తి జ్ఞానయుక్తంగా ఒక కన్యక గర్భవతి అగునని ఎట్లు చెప్పగలడు? ప్రతి ఒక్కరూ దాని కొరకు ఎదురు చూశారు. అది పలకబడినది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. అది నెరవేరవలసి ఉన్నది. ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అది సరిగ్గా ఆది కాండములో ఉన్నట్లే ఉన్నది. సముద్రపు అడుగున ఆయన ఆ విత్తనములను నాటినప్పటి వలె అది ఉన్నది. అక్కడ అది నిరాకారముగాను మరియు శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. చూశారా, అది నెరవేర్పు జరగవలసి ఉండెను. మరియు 800 సంవత్సరాల తర్వాత ఒక దినమున ఒక కన్యక యొక్క గర్భము దేవుని విత్తనముతో, ఒక సృష్టించబడిన విత్తనముతో గర్భము దాల్చినది. ఆమె ఒక కుమారుడిని కన్నది. అదే కుమారుడు ఒక దినమున అక్కడ నిలబడినాడు. ఆయన ఇట్లన్నాడు, లాజరు బయటకు రమ్ము. మరియు 4 దినములుగా మరణించి ఉండి కుళ్లిపోయి తన ముక్కు ఊడిపోయి కంపు కొట్టుచున్న ఒక వ్యక్తి మరి అతడు బయటికి వచ్చాడు. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆమేన్. అప్పుడు సమాధులలో ఉన్న వారందరూ దేవుని కుమారుని స్వరమును విందురు. కావున అది పలకబడి ఉన్నది. అది అట్లే జరగవలసి ఉన్నది. ఒక ఎత్తబొట జరగనయున్నది. ఓ మై, కాలిఫోర్నియాలో నా ఆఖరి వర్తమానము నాకు జ్ఞాపకం వస్తుంది. అక్కడకు నేను మరలా ఎన్నడూ తిరిగి వెళ్లనని అనుకున్నాను. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, లాస్ ఏంజల్స్ సముద్రపు అడుగునకు మునిగిపోతుంది అని నేను ముందుగా చెప్పిన దాని గురించి అయ్యున్నది. అది జరుగుతుంది. దాని పనైపోయినది. అది తుడిచివేయబడుతుంది. అది నాశనమైపోతుంది. అది ఏ గడియా? అది ఎప్పుడో నాకు తెలియదు, కాని అది మునిగిపోతుందని చెప్పాను. సరిగ్గా దాని తర్వాత భూకంపములు ప్రకంపించడము మరియు కుదిపి వేయడం మొదలయ్యాయి. గుర్తున్నదా, ఆ రోజు ఆ దూత అక్కడకు దిగి వచ్చినప్పుడు ఆ బండ వద్ద మీలో చాలా మంది పురుషులు సరిగ్గా అక్కడ నిలబడి ఉన్నారు. మరియు మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ బండ చుట్టూ ఆ వెలుగు మరియు అగ్ని పరలోకం నుండి కురియుచున్నది. పర్వతముల నుండి బండలు బ్రద్దలై మరియు ఆ చుట్టుప్రక్కల పడుచున్నవి. అది గట్టిగా 3 సార్లు ప్రేలిపోయినది. నేనిట్లు చెప్పాను, తీర్పు పశ్చిమ తీరాన్ని తాకుతుంది. దాని తర్వాత 2 రోజులకు అలస్కా దాదాపుగా మునిగిపోయినది. జ్ఞాపకముంచుకోండి, దానిని చెప్పిన అదే దేవుడు లాస్ ఏంజిల్స్ నాశనమైనది అని చెప్పాడు. మరియు దాని పనైపోతుంది. అది ఎప్పుడో నాకు తెలియదు, నేను మీకు చెప్పలేను. నేను దానిని చెప్పినట్లు నాకు తెలియదు. కాని ఇక్కడున్న ఈ సహోదరుడు, నేను అనుకునేది ఏమిటంటే మోస్లే సహోదరులలో ఒకడని నేను నమ్ముచున్నాను. అక్కడ బయట ఒక వీధిలోనికి నన్ను తీసుకుని వెళ్లాడు. నేను తిరిగి చూసేంత వరకు అదేమిటో నేను ఎరిగి ఉండలేదు. నేను తిరిగి లేఖనములో చూశాను. మరియు యేసు ఇట్లా అన్నాడు, కపర్నహోమా, కపర్నహోమా, హెచ్చించుకున్నదానా? ఆకాశము మట్టుకు నిన్ను నీవు హెచ్చించుకున్నదానా? పాతాళము వరకు దిగిపోయేదము. ఏలైనగా నీలో చేయబడిన అద్భుతములు సొదమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేది. మరియు అప్పటి నుండి 150 సంవత్సరముల తర్వాత సొదమ అప్పటికే భూమిలోకి వెళ్లిపోయినది. తర్వాత ఈనాడు కపర్నహోము కూడా నీటిలో మునిగి ఉన్నది. మరియు ఈ సంగతులన్నీ పలికి మరియు ఈ సంగతులన్నింటినీ జరిగించిన అదే దేవుని యొక్క ఆత్మ అక్కడికి పలికాడు, ఓ కపర్నహోము పట్టణమా, దేవదూతల పేరుతో లాస్ ఏంజిల్స్ అని నిన్ను నీవు పిలుచుకున్నదానా? నిన్ను నీవు ఆకాశం మట్టునకు ఏ విధంగా హెచ్చించుకున్నావు గదా. సాతానుకు మూలము మరియు సింహాసనమయ్యున్న చోటుకు, చూశారా, నిన్ను నీవు హెచ్చించుకున్నావు. బోధకులకు వారికి అది ఒక సమాధుల దొడ్డి వంటిది. మంచి వ్యక్తులు అక్కడికి వెళ్లి మరియు ఎలుకల వలె మరణిస్తారు. అది ఎటువంటి ఒక వినాశనము? దేవదూతల పేరుతో నిన్ను నీవు పిలుచుకునేదానా? నీలో చేయబడిన అద్భుతములు సొదమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేది. అయితే నీ ఘడియ వచ్చి ఉన్నది. మీరు గమనించి చూడండి, అది అట్లు కాని ఎడల నేను ఒక అబద్ధ ప్రవక్తను. చూశారా, అది అక్కడున్నది. అది అక్కడ పడి ఉన్నది. ఆ రాత్రి నేను దానిని చూడటానికి ముందు వధువు యొక్క ముందస్తు ప్రదర్శనను నేను చూసినది నాకు జ్ఞాపకమున్నది. నేను అక్కడ నిలబడి మరియు ఒక అందమైన స్త్రీని చూశాను. సరి అయిన విధంగా దుస్తులు ధరించి మరియు అట్టి వాటిని కలిగి ఉండి ఈ వైపుగా నడిచి వస్తుంది. దర్శనములో నా ప్రక్కన ఎవరో నిలబడి ఉన్నారు. మరియు నేను చూశాను, వారిట్లన్నారు, వధువు యొక్క ముందస్తు ప్రదర్శన, ఆమె వెళ్లడాన్ని నేను చూశాను. వారు ఈ ప్రక్కగా వచ్చి మరియు చుట్టూ తిరిగి వెళ్లిపోయారు. అది పైకి రావడం, ఈ వేరొక వైపు నుండి ఆ సంఘాలు రావడం నేను విన్నాను. ఆసియా సంఘం వచ్చినది. ఓ, అపవిత్రతను గురించి మాట్లాడండి. ఇదిగో ఐరోపా సంఘం వచ్చినది. ఓ మై. మరియు ఆ తర్వాత ఒక రాక్ అండ్ రోల్ శబ్దము వచ్చుటను నేను విన్నాను. మరియు అది మిస్ అమెరికా సంఘమైనది. మరియు అది అసలు ఎటువంటి వస్త్రములను ధరించి ఉండలేదు. అది దాని ముందు వార్తాపత్రికల వంటి బూడిద రంగు కాగితములను చుట్టుకొని రాక్ అండ్ రోల్ సంగీతానికి నాట్యమాడుచున్నది. ఆ సంఘము మిస్ అమెరికా అయి ఉన్నది. నేను అక్కడ ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాను. నేనిట్లా అనుకున్నాను, ఓ దేవా, ఒక సేవకునిగా మేము చేయగలిగిన ఉత్తమమైనది అదేనా? ఓ, అది ఎలా అనిపిస్తుందో మీకు తెలుసు కదా. పితప, నేనిట్లా అనుకున్నాను, దేవా నన్ను దాచుము, నేను కేవలం ఇక్కడి నుండి దూరంగా వెళ్లగలిగితే చాలు. మేము చేసిన దానంతటితో మరి మేము దానినే ఉత్పత్తి చేయవలసిన ఎడల అట్లైన ఎడల ఏమిటి? మరియు తర్వాత ఆ స్త్రీలు దాటి వెళ్ళుచున్నప్పుడు అందరూ పొట్టి జుట్టుతో మరియు రంగులు పులుముకున్న ముఖములతో అన్ని రకములైన రాక్ నాట్యములు చేయిచుండేది. మరియు వారు ఆ విధంగా దాటి వెళ్ళుచున్నారు. అసలైతే వారు క్రీస్తుకు కన్యకలుగా ఉండవలసిన వారై ఉన్నారు. మరియు ఆమె ఆ విధంగా దాటి వెళ్లినప్పుడు, మీకు తెలుసా, నా ముందు నేను దీనిని పట్టుకొని నా తలను త్రిప్పుకున్నాను. వారి వెనుక భాగం అది ఎంతో అవమానకరంగా ఉన్నది. మరియు వారు అక్కడ ఆ విధంగా వెళ్ళుచున్నారు. మరియు నేను ఏడుస్తూ ఆ విధంగా నా తలను త్రిప్పుకున్నాను. నేను ఇట్లా అన్నాను, నేను దానిని తట్టుకోలేకపోతున్నాను. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. మరియు నేను సంగమునకు ఒక పరిచారకుడునని నేను ఎరిగి ఉన్నాను. మరియు ఆయన కొరకు నేను ఉత్పత్తి చేసింది దీనినా? నేను ఇట్లా అన్నాను, ఓహో దేవా, నేను దానిని చూడలేను, నన్ను చనిపోనిమ్ము, నన్ను వెళ్లిపోనిమ్ము. మరియు ఆ విధంగా అనుకున్నాను. మరియు అది వెళ్లిపోయిన వెంటనే ప్రతిసారి వారిలో ఒకరు వచ్చేవారు. వారు ఒక ఫలానా చోటుకు వెళ్లి పితప క్రిందకు వెళ్లిపోయేవారు. అది వెళ్తున్నప్పుడు నేను కేవలం దాని శబ్దమును వినేవాణ్ణి. పితప, నేను క్రైస్తవ సైనికులారా ముందుకు సాగుడి అనే దానిని విన్నాను. నేను చూడగా పరిశుద్ధులైనటువంటి ఆ చిన్న ఆడపిల్లల గుంపు సరిగ్గా వారున్నట్లే సరియైన విధంగా దుస్తులను ధరించుకుని వారి వెనక పొడవాటి వెంట్రుకలు వ్రేలాడుచుండగా వచ్చుచున్నారు. సున్నితంగా శుభ్రంగా ఉన్నారు. సువార్త తాళమునకు ఈలాగు నడుచుకుంటూ వస్తున్నారు. ఆమె వాక్యమైయున్నది. వారు దేశమునకు ఒకరు చొప్పున ఉన్నట్లు అగుపించారు. వారు దాటిపోచుండగా నేను దానిని చూస్తున్నాను. మరియు వారు వెళ్లిపోవటం చూశాను. క్రిందకు వెళ్లడానికి బదులు వారు పైకి వెళ్లడం మొదలు పెట్టారు. వారిలో ఒకరు ప్రయత్నించుట, వారిలో ఇద్దరు లేదా ముగ్గురు వరుస నుండి బయటకు రావడానికి ప్రయత్నించడం నేను గమనించాను. నేను బిగ్గరగా ఇట్లు కేక వేశాను, వరుసలోనే ఉండండి. మరియు ఆ దర్శనం నన్ను విడిచిపెట్టినది. మరియు నేను ఆ గదిలో నిలబడి వరుసలోనే ఉండండి అని కేక వేస్తూ ఉన్నాను. ఆశ్చర్యపోచున్నాను, అది ఇదివరకే జరిగిపోయి ఉండవచ్చునా? వధు ఇదివరకే పిలువబడి ఉండవచ్చునా? ఈనాడు మనకు జరుగుచున్నది అదేనా? ఆమె క్రీస్తు యొక్క సారూప్యములోనికి మలచబడి మరియు రూపించబడవలసి ఉన్నది. మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. విషయం అదే అయి ఉన్నది. చూశారా, అది అక్కడ వాక్యములో ఉన్నది. అది కేవలం, చూశారా, అక్కడ ఒక్క విషయం కూడా కలపబడజాలదు. అది ఒక స్త్రీ ఒక చెయ్యి పురుషుని వలె కలిగి ఉండి మరియు మరొక చెయ్యి కుక్క యొక్క పాదం వలె కలిగి ఉండుట కాదు. ఆయన వాక్యమై ఉన్నలాగున అది ఖచ్చితంగా ప్రభు యొక్క వాక్యమై ఉండవలసి ఉన్నది. వధువు పెళ్లి కుమారునిలో ఒక భాగమై ఉన్నది. స్త్రీ తన భర్తలో ఒక భాగమై ఉన్నది. ఎందుకనగా ఆమె భర్తలో నుండి తీయబడినది. హవ్వ ఆదాము యొక్క ప్రక్కలో నుండి తీయబడిన భాగమై ఉన్నది. ఆ ప్రకారమే వధువు కూడా ఉన్నది. ఒక సంఘశాఖ నుండి కాదు గాని ఈ దినము కొరకైనా దేవుని యొక్క వాక్యపు రొమ్ము నుండి తీయబడినది. ఎత్తబడుట, దేవుని బూరం రోగినప్పుడు క్రీస్తునందు మృతులు లేతురు. మరియు ఆయన యొక్క పునరుత్థానపు మహిమలో పాలు పొందుచుండగా ఆకాశమునకు ఆవలిన వారి గృహమునకు ఏర్పరచబడిన వారు వెళ్ళుచుండగా ఆ వరుస పిలువబడినప్పుడు, స్నేహితులారా, మనమందరము అక్కడుండటానికి ప్రయత్నిద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అది పలుకబడినది. అది తప్పక జరగవలసి ఉన్నది. అది జరిగి తీరుతుంది. మరియు చిన్న ప్రజలు ఎవరునూ మరణించాలని కోరుకోరు, ఎవరునూ నశించిపోవాలని కోరుకోరు. నన్ను మీకు చెప్పనివ్వండి, మీరేమి చేసినా గాని, మీరెంత బాగా సంఘానికి వెళ్లినా గాని, మరియు మీరు సంఘానికి ఎంత నమ్మకంగా ఉన్నా నేను లెక్క చేయను. అది మంచిదే, దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. మీరు సంఘానికి వెళ్లవలసి ఉన్నది, మీరు దానిని చేయండి. మీరు సంఘానికి వెళ్తూనే ఉండండి. అయితే ఏది ఏమైనా గాని మీ ఆచారాలను త్రోసివేయండి మరియు నేరుగా క్రీస్తులోనికి వెళ్ళండి. ఎందుకనగా ఈ దినములలో ఏదో ఒక రోజు అది మృగబోచున్నది. మరియు మీరు మీపై మృగము యొక్క ముద్రతో పట్టబడనై ఉన్నారు. మరియు అదేమిటో తెలుసుకునేలోపు సమయం అయిపోతుంది. అది ఖచ్చితంగా నిజం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని ఇంతసేపు ఉంచినందుకు నన్ను మన్నించండి. మరియు గుర్తుంచుకోండి, నేను వారిని ఇక్కడ చాలా సేపు ఉంచాను. అది నిజం. మరియు మీరు నా కొరకు సేకరించిన కానుక. మరి సహోదరుడా, దానిని చేయమని నేను మిమ్మల్ని అడగలేదు. అది మంచితనమై ఉన్నది. దానిని తీసుకుని అధిక సమయం కొరకు నేను దాన్ని ఉంచినందుకు ఈ హోటల్ కు చెల్లించండి. నేను కొన్ని విషయాలను ఇక్కడ కలిగి ఉన్నాను. ఆ ఎత్తబడుటపై ఇంకా దాదాపు 8 లేదా 10 పేజీలను నేను కలిగి ఉన్నాను. కాని దానిని చెప్పుటకు నాకు సమయం లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ప్రభువైన యేసును ప్రేమిస్తున్నారా? ఇప్పుడు మనం ఒక నిమిషం నిశ్శబ్దంగా గౌరవప్రదంగా నిల్చుందాం. మరియు నేను చెప్పినది గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, మనము చివరి గడియలలో ఉన్నాము.
Return, O disperse to your own. The day of redemption is near. Man's hearts are failing for fear. Be filled with the Spirit, your lamps trimmed and clear. Look up, your redemption is near. You know that? False prophets are lying. God's truth is lying. We know that all is true.
అదంతా సత్యమని మనం ఎరిగి ఉన్నాము. మనకు తెలుసు కదా? ఎంతమంది నిజంగా ఆయనను ప్రేమిస్తున్నారు? మీ చేయి పైకెత్తండి. ఇప్పుడు మనము మళ్లీ ఈ పాటను పాడుచుండగా మీరు మీ ప్రక్కనున్న వారితో కరచాలనము చేయాలని నేను కోరుచున్నాను. యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మనము యాత్రికులమై ఉన్నాము కాదా? యాత్రికులము మరియు పరదేశులమై ఉన్నాము. అంతే, సరిగ్గా ఆ బల్లకు ఎదురుగా మీరు ఎత్తబడగోర్చున్నారా? ఎంతమంది ఎత్తబడుటకు ఆసక్తిని కలిగి ఉన్నారు? ఇట్లు చెప్పండి, దేవా, నేను ఎత్తబడాలని నా హృదయపూర్వకంగా కోరుచున్నాను. దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము. ఆ పాట నీకు తెలుసా సహోదరి? నీకది తెలుసా? దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము. అది నాకు తెలియదు. దానికి అది ఎందులో ఉంది?
Changing hand, build your hopes on things eternal. Hold to God's unchanging hand.
మీరు దాన్ని ఇష్టపడుచున్నారా?
When our journey is completed, you have been true, fair and bright, your home in glory, your enraptured soul shall view. Hold to God's unchanging hand. Hold to God's unchanging hand, build your hopes on things eternal, hold to God's unchanging hand.
ఇప్పుడు ఒక క్షణం మీ తలను వంచాలని నేను కోరుచున్నాను.
Covet not this world's vain riches that so rapidly decay. Seek to gain the heavenly treasure. They will never pass away. Hold to God's unchanging hand. God's unchanging hand, build your hopes on things eternal. Hold
మీ తలలు వంచి ఉండగా మరియు దీనిని మీ మనస్సులో కలిగి ఉండగా అదేమిటంటే మనము ఎక్కడి నుండైతే తీయబడ్డామో ఆ మట్టి వైపు మన తలలను వంచుతున్నాము. ఏదో ఒక రోజు మనము అక్కడికి తిరిగి వెళ్తామని ఎరిగి ఉన్నాము. దానిలో దేవునికి జవాబు చెప్పవలసిన ఒక ఆత్మను మనము కలిగి ఉన్నామని ఎరిగి ఉన్నాము. మరియు ఒకవేళ ఈ రాత్రి ఎత్తబడుట జరిగిన ఎడల మీరు దాని కొరకు సిద్ధంగా లేరని మీరు భావించి ఉండి మరియు ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునమని కోరినట్లయితే కేవలం మీ చెయ్యి పైకెత్తండి. బలిపీఠమునద్దకు పిలుచుటకు మనకు స్థలము లేదు. ఎలాగైనను మీ బలిపీఠం మీ హృదయములోనే ఉన్నది. మీ చెయ్యి పైకెత్తండి. దేవుని నిన్ను దీవించునుగాక. నిన్ను మై సహోదరుడు బ్రహ్మ్, నేను సిద్ధంగా లేనట్లుగా నాకు అనిపిస్తుంది. నేను నిజంగా నేను ఒక క్రైస్తవునిగా ఉండగోర్చున్నాను. అట్లుండుటకు నేను ప్రయత్నించాను, కానీ ఎప్పుడూ ఏదో ఒకటి కొదువుగా ఉంటున్నది. నేను ఉండవలసిన చోట నేను లేనని నేను ఎరిగి ఉన్నాను. దేవా, కనికరము చూపించుము. నేను నా చెయ్యిని పైకెత్తుచున్నాను. నా ఎడల దయచూపుము. ఇప్పుడు ఈ చిన్న గుంపులో ఇప్పటికే 20 లేదా 30 చేతులు పైకి లేచినవి, ఇంకా ఎక్కువ పైకి ఎత్తబడుచున్నవి. ప్రియమైన దేవా, ఆ చెయ్యి వెనక ఆ హృదయము లోతులో ఏమున్నదో నీకు తెలియను. ప్రియమైన దేవా, నేను ప్రార్థిస్తున్నాను. నేను కేవలం ఒక విషయానికి మాత్రమే బాధ్యుడనై ఉన్నాను, అది సత్యమును చెప్పుట కొరకై ఉన్నది. మరియు ప్రియమైన దేవా, వారు రక్షించబడాలని కోరుచున్నారు. వారు నిజంగా కోరుచున్నారు. వారు ఏదో ఒక ఉద్రేకమును, ఏదో ఒక భావోద్వేగమును, ఏదో సంఘశాఖ పద్ధతిను, ఏదో ఒక ఆచారమును, కల్పించబడిన ఏదో ఒక సిద్ధాంతమును కోరడం లేదు. తండ్రి, దానికై సంకరము లేని స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యము అవసరమైనదని వారు గ్రహించి ఉన్నారు. ఆకాశము మరియు భూమితో సహా మిగతావన్నీ గతించిపోవును, కాని ఇది గతించిపోదు. మరియు మేము ఆ వాక్యమై ఉన్నయెడల మా క్రింద నుండి భూమి గతించిపోతుంది, కాని మేము ఎన్నడూ గతించిపోము. ఎందుకనగా మేము ఆ వాక్యమై ఉన్నాము, పెళ్లి కుమారుని యొక్క వధువై ఉన్నాము. నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు వారికి అనుగ్రహించాలన్నదే నా యథార్థమైన ప్రార్థన అయి ఉన్నది. మరియు తండ్రి, ఈ రాత్రి ఎంతో ఉద్రిక్తతతో ఉండి ఇక్కడికి ఆలస్యముగా వచ్చి మరియు వణుకుచూ ఉన్నందుకు మరియు తడబడుతూ మరియు ముక్కలుగా మాట్లాడినందుకు నన్ను మన్నించుము. అయితే ఏదో ఒక విధంగా ఆ గొప్ప పరిశుద్ధాత్మ నీ స్వంత దైవికమైన మార్గములో వాటిని పెనవేసి మరియు నా హృదయము నుండి ప్రజల హృదయాలకు వాటిని చేరవేయునుగాక. మరియు నా హృదయములో నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశమును మరియు ఆశయమును వారికి చేరవేయునుగాక. ప్రభువా, నీవు దానిని చేయవా. మరియు రక్షించబడే వారిని రక్షించుము. ప్రభువా, నీ వద్దకు ఆకర్షించుకొనుము. మరియు అత్యంత సమీపముగా ఉన్న ఆ ఎత్తబడే గడియ కొరకు మేము సిద్ధముగా ఉందుముగాక. ఏలైనగా యేసు నామములో నేను దీనిని అడుగుచున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఈ కూడిక యొక్క అధ్యక్షుడు